दुर्गा महादुर्गा सरस्वती महासरस्वती, महालक्ष्मी महादुर्गा महासरस्वती, नारायण नारायण ओम नमो नारायण, वासुदेव वासुदेव ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते रुद्राय। प्रियमैन आत्मबंधुरा, ఇప్పుడు మనం యువజన నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకుని మహానవమి, ఈరోజు నవమి రేపు దశ, మనం భగవంతుని అమ్మవారిగా తల్లిగా పూజించుకోవచ్చు, తండ్రిగా పూజించుకోవచ్చు, తమిళనాడులో కుమారుడిగా పూజిస్తారు అంటే మురిగన్, తమిళనాడులో ఎక్కువ కుమారుడిగా పూజిస్తారు భగవంతుని, కుమారుడు అంటే చెడ్డను పోగొట్టేవాడు, ఒక ప్రాంతంలో బెంగాల్ ప్రాంతంలో ఎక్కువ అమ్మవారిని పూజిస్తారు, అలా గుజరాత్లో ఎక్కువ కృష్ణుని ఆరాధిస్తారు, ఒక్కో ప్రాంతంలో ఎక్కువ ఒకరిని ఆరాధిస్తారు, ఎల్లగా మొత్తం మీద భారతదేశం మొత్తం మీద రామనామ ఎక్కువ చేస్తారు, ఎక్కువ ప్రజల్లో మన దేశంలో 100 కోట్ల మంది ప్రజలుంటే ఎక్కువ మంది రామనామం చేస్తారు, యజుర్వేదంలో ఒక మాట ఉంది, మనిషి చరించడానికి రామనామం సరిపోతుంది, అయితే మనకు వస్తు విలువ తెలియనప్పుడు వస్తువు మనకు సమీపంలో ఉన్నా గుర్తించం మనం, జపం ఖర్చు లేని పని కాబట్టి ఆ జపానికి మనం ప్రాముఖ్యత ఇవ్వటండి, పూర్వపుణ్యం మనకుంటేనే కానీ పూర్వ జన్మల్లో కొన్ని సత్క్రమలు చేస్తుంటేనే కానీ మనకి జపధ్యానములు చెయ్యాలనే బుద్ధి కూడా కలగదు. మనం నిన్న మన సింగరక్షణలో చెప్పుకున్నాం, వేగించిన విత్తనం మళ్ళీ మొలకెత్తదు, అలాగే ఫలకాంక్ష లేకుండా పనిచేస్తే కర్మ చేస్తే ఆ కర్మ వల్ల పునర్జన్మ రాదు, ఇది ఒక చట్టం, ఇది ఆ చట్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు పూజలయ్యి మీ ఇంటికాడ మీరు చేసుకోవచ్చు, మీ సాధన మీరు చేసుకోవచ్చు, సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ అర్థం చేసుకోవడంలో పొరపాటు వస్తే మొత్తం విధానం అంతా పొరపాటు అయిపోతుంది, లెక్కలు చేసేటప్పుడు మనకు లెక్కలు తెలుసున్నాయి ఎక్కడైనా అంకిని పొరపాటు చేస్తే మొత్తం లెక్క అంతా తప్పు వచ్చేస్తుంది, లెక్క ఎలా చేయాలో తెలిసింటే సరిపోదు, శ్రద్ధ కూడా ఉండాలి, లేకపోతే కూడికలోనూ తీసివేతలను చిన్న తప్పు చేస్తే మనకు లెక్క తెలుసున్న ప్రయోజనం లేదు, తప్పు ఆన్సర్ వచ్చేస్తుంది, అంచేత మీకు విధానం తెలిసినా సరిపోదు, శ్రద్ధ లేకపోతే సహనం లేకపోతే జ్ఞానం రాదని పరమేశ్వరుడు చెప్తున్నాడు. అయితే ఈ సబ్జెక్ట్ కూడా సత్యం చెప్పినా హితవుగా చెప్పాలి, ఎక్కడ అహంకారం లేదు, ఎక్కడ మమకారం లేదు, ఎక్కడ అతిశయం లేదు, ఎక్కడ అసూయ లేదు, అక్కడ సత్యం ఉంది, అక్కడికి చేరుకోవాలంటే ఇవన్నీ పోగొట్టుకుంటే కానీ అక్కడికి వెళ్ళాలి. మీరు ఏ కులస్తులు ఏ మతస్థులు అది ముఖ్యంగా ఈ కులాలు మతాలు గోత్రాలు నక్షత్రాలు ఇవన్నీ దేహానికి సంబంధించి, దేహం ఉంటే కులం, దేహం వస్తే నక్షత్రం, మీరు ఏ నక్షత్రం లేదు, దేహం లేని వాడికి నక్షత్రం ఏంటి, కులం ఏంటి, దేశం ఏంటి, ప్రాంతం ఏంటి, ఇవన్నీ కులాలు నక్షత్రాలు ఈ చావులు పుట్టుకలు ఇవన్నీ కూడా దేహాన్ని దేహం మీద ఆధారపడి ఉన్నాయి, కానీ సత్యం మటుకు కాదు, వ్యవహారిక సత్యాలు. ఇవన్నీ సత్యం అంటే పారమార్థిక సత్యం కాదు, వ్యవహారిక సత్యాలు. అంటే మీరు అసత్యములో అహంకారం ఉంది, అసత్యములో దేహాభిమానం ఉంది, అసత్యములో మమకారం ఉంది, సత్యములో మనం అనుకుని ఏమి లేవు. ఊరికి ఏమి లేవనుకుంటే సరిపోదు, ఇవన్నీ పోగొట్టుకుంటేనే కానీ సత్యం తెలియదు. కొంతమంది డాక్టర్లు అలా నాలుగు తెలివి చూపిస్తే ఆ శరీరం ఆరోగ్యం ఎలా ఉందో చెప్పగలరు. నువ్వు చెయ్యి కూడా పట్టుకోగలరు. మన నాలుగు వాళ్ళకి చూపిస్తే నాలుగు చూసి ఆ దేహం ఆరోగ్యం ఎలా ఉందో చెప్పగలరు వాళ్ళు. నాలుగు అంటే వచ్చే మాటలను బట్టిగా మానసిక ఆరోగ్యం ఎలా ఉందో చెప్తారు. నాలుగును చూసి దేహారోగ్యం చెప్పొచ్చు, నాలుకంటూ వచ్చే మాటలను బట్టి వాళ్ళ మనస్సు ఎలా ఉంది, వాళ్ళు కుదిరిగా ఉందా లేదా అశాంతిగా ఉన్నారా శాంతిగా ఉన్నారా, వాళ్ళ మానసిక ఆరోగ్యం బాగుందా లేదా నాలుగు మోయించి జారే మాటలను బట్టి చెప్పచ్చు. నాలుగును చూసి దేహారోగ్యం చెప్పచ్చు. కొంతమంది నాలుగును చూసి చాలా మంది కొంతమంది డాక్టర్ అంటారు మీ నాలుగు బయటికి తెరవండరు, నాలుగుని బట్టి చెప్పే రోగాలు కొన్ని ఉన్నారు. నాలుగుని బట్టి దేహారోగ్యం చెప్తే నాలుకలోంచి వచ్చే మాటలను బట్టి మానసిక ఆరోగ్యం తెలియదు. ఇదంతా నారాయణ స్వరూపం. నారాయణ స్వరూపు నారాయణుడే లోకంగా మనకు కనిపిస్తున్నాడు. ఏంటండి ఈ లోకం, ఏంటి ఈ ప్రపంచం, ఏంటి అంటే ఎవరి కోసం, ఇదంతా పరమాత్మలోంచి నారాయణ స్వరూపంలోంచి లోకం వచ్చింది. ఎంచుకండి ఈ లోకం, ఈ లోకానికి మనకి సంబంధం ఏంటి, ఈ లోకం ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో వారి కోసం ఉంది, మీకోసం నా కోసం ఉండాలి. ఈ లోకం అంతా మనకు తెలుసున్నా మనకు తెలియకపోయినా పరమాత్మలో తెలిసింది. బ్రహ్మమన్నా నారాయణుడన్నా సత్యమన్నా ఎన్ని పర్యవేపదాలు, పురుషుడన్నా ఎన్ని పర్యవేపదాలు. ఆ పురుషుడు మనకి అంతర్యామిగానే ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. ఏ పరమాత్మ నుంచి అయితే ఈ లోకం వచ్చిందో ఆ పరమాత్మ కోసం ఈ లోకం కూడా ఉంది. మళ్ళీ ఐక్యం ఈ లోకం కూడా ఆ పరమాత్మలోనే ఐక్యం అవుతుంది. ఇప్పటికే మన దేహము, మన జీవుడు ఈ లోకము, ఆయన నీడలు, పరమాత్మ యొక్క నీడలు. ఈ కనిపిస్తున్న ఈ సృష్టి, ఈ జీవభావం, ఈ లోకం ఇవన్నీ పరమాత్మ యొక్క నీడ, షాడోస్ అనే నీడలు మాట. నేను మన సెమినిస్ట్ మీటింగ్లో చెప్పుకున్నాను, సూర్యుడికి సూర్యుడి ప్రతిబింబమే, కానీ ప్రతిబింబానికి సూర్యుడికి ఏమీ సంబంధం లేదు. అలాగే జీవుడు కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబమే, కానీ ఇక్కడ ఇదంతా దీనికి దానికి ఏమి సంబంధం లేదు. మనం అతిశయం లేకుండా పరమాత్మకే అందుకోవాలంటే అతిశయం లేకుండా చూసుకోవాలి. నేను చెప్పాను శంకరేశ్వరులు, మన చేతులు ఏమీ లేదు, మీ పరిస్థితులు బాగున్నాయనుకోండి, ఆ పరిస్థితులు మీ తెలివితేటల వల్ల మీరు అలా లేరు. భగవంతుడు ఆ పరిస్థితులు మిమ్మల్ని పెడితే మీరు ఎలా ఉన్నారు. కానీ మనం ఏమనుకుంటామంటే మన తెలివితేటల వల్ల లేకపోతే మనం కష్టపడటం లేదు కావాలి. మీకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు, మీకంటే కష్టపడిన వాళ్ళు ఉన్నారు, మీకంటే బాగులేని వాళ్ళు ఉన్నారు. మన చేతులు ఏమీ లేదు, శరీరం అందుకే అనిపిస్తుంది మనకి ఇది ఉంది, అతిశయం ఉంది కాబట్టి, అహంకారం ఉంది కాబట్టి ఇదంతా మనం ఏదో ఉద్ధరిస్తున్నామని అనిపిస్తుంది. అజ్ఞానం అది లోపల మన అజ్ఞానానికి కారణం, అవిద్యకు కారణం. మనం ఈ అవిద్యని అజ్ఞానాన్ని పోగొట్టుకోవటమే జీవిత లక్ష్యం. మన లోపల అవిద్యని అజ్ఞానాన్ని, ఈ దేహాభిమానం ఒకటి మనల్ని పీడించేది దేహాభిమానం. ఆ దేహాభిమానం ఎన్నో జన్మల నుంచి దేహాభిమానం అలాగ వస్తుంది. ఎంత సాధన చేస్తేనే కానీ దాన్ని పోగొట్టుకోవడం కష్టం. సత్పురుషుడు సహవాసం ఉండాలి, ఈశ్వరుని అనుగ్రహం ఉండాలి. ద్వైత బుద్ధి నశించాలి. ఈ ద్వైత బుద్ధి నశించకుండా సత్యంలో ద్వైత బుద్ధి లేదు, వ్యవహారంలో ద్వైత బుద్ధి, ప్రకృతిలో ద్వైత బుద్ధి ఉంది, అసత్యములో ద్వైత బుద్ధి ద్వైతం ఉంది, కానీ సత్యంలో ద్వైతం లేదు. అదే భగవాన్ చెప్పారు కదా, ఒకడవవు నిన్ను మాయ మనరించి వచ్చేవారు ఎవరు, ఇదంతా నీ జాలము, ఇదంతా నీ మాయ, నువ్వు ఒక్కడే సృష్టి నిండా వ్యాపించింది నువ్వే. కానీ ద్వైతం కనిపిస్తానంటే అనే ఒకటి అనేకంగా కనిపిస్తానంటే ఇది నీ మాయ, ఇది ప్రకృతి. ఆ మాయని మనం అతిక్రమించాలంటే అసలు పుండంతా ఎక్కడ ఉందంటే దేహము నేననే తలంపులోనే అసలు అజ్ఞానం అవిద్య. ఒక చిన్న విత్తనంలో, ఒక చిన్న విత్తనంలో పెద్ద మర్రి చెట్టు ఎలా దాక్కుని ఉందో, విత్తనం ఇంతే కదా అంటాం, దాని భూమిలో పాతి పెడితే మహావృక్షం చదివి పెద్ద పెద్ద చెట్టు కాండలు ఆకులు పెద్ద పెద్ద. అలా దేహము నేననే చిన్న తలంపులోనే మొత్తం వాసనలు, సంస్కారాలు, పూర్వజన్మలు, పునర్జన్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, మొత్తం సృష్టి అంతా అందులో. ఆ చిన్న ఆ బుద్ధి దేహము నేను ఆ బుద్ధిని పోగొట్టుకోగలిగితే మనం అన్ని సాధించినట్టు. అది పోగొట్టుకోకుండా ఏమి సాధించినా ఒకటి లేని సున్నది. రామకృష్ణ పరమహంస గారి ఈ వాక్యం ఎంతో అందంగా చెప్తారు. ఏముంది జ్ఞానం అంటే, ఏదైతే నువ్వు రోజు నేను నేను అంటావో ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే కదా జ్ఞానం. అంతకంటే ఏముంది జ్ఞానం అన్నది ఎంతో అందమైన వాక్యం. ఈ వాక్యాలు మనం మీరు శ్రవణం చేస్తే సరిపోదు, ఇంటికెళ్ళి మననం చెయ్యాలి. ఊరికి వినేశాం కదా అని చెప్తే సరిపోదు, వింటే సరిపోదు, ఇంటికెళ్ళి మననం చెయ్యాలి. మననం చేస్తే అది జాగ్రత్తగా లోపలికెళ్ళి, ఇప్పుడు మన ఎవరైనా ఎండిని తాగిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే లోపలికి నీళ్ళు పంపి అవి పంపి ఈ పంపి కక్కిస్తారు, ఆ ఎండిని కక్కిస్తారు. మన శరీరం ఏ ఎండిని తాగామనుకోండి, లేకపోతే మనకు తెలియకుండా లోపల విషయం వెళ్ళిపోయింది అనుకోండి, డాక్టర్లు తెలిసి దగ్గర తీసుకెళ్తే ఆ విషయాన్ని బయటకు వచ్చే వరకు కక్కిస్తారు. అలాగే మన వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని మననం చేసుకుంటాంటే విషయాన్ని కక్కించడానికి మందులు ఇంజక్షన్ ఎలా వాడతారు డాక్టర్లు. మనం విన్న వాక్యాలను మననం చేసుకోగా మననం చేసుకోగలం. మనకున్న మనం కల్పించుకున్నటువంటి సంస్కారాలు, మనం కల్పించుకున్నటువంటి వాసనలు, మనం కల్పించుకున్నటువంటి బలహీనతలు, ఇవన్నీ నామం కక్కిస్తుంది. అయితే వింటే సరిపోదు, ఇంటికెళ్ళి జాగ్రత్తగా మరణం చేసుకోవాలి. భగవంతుడు అంతకే చెప్పాడు, మీ దేహయాత్రకు సరిపడి పనులు చేసుకుంటూ మిగతాదంతా నాలుగు ఐక్యం అవటానికి మీరు మీ కాలాన్ని ఉపయోగించుకోండి అని చెప్పాడు. మీ దేహయాత్రకు సరిపడి పని చేసుకోండి, మీ దేహ పోషణకు సరిపడి పని చేసుకోండి. పని చేసుకుని తర్వాత నాలుగు ఐక్యం అవడం కోసం మీరు సాధన చేయండి. మీ ఎక్కడో ఉన్నారని మీరు అనుకుంటారు, మీ మనస్సు వెనుకాలే, మీ మనస్సు వెనుకన మీ చలంపులు చాటున మీ అహంకారం నేను అనే బుద్ధి యొక్క వెనుకనే నేను అక్కడ ఉన్నానన్న సంగతి మీకు తెలియక ఎక్కడో ఉన్నానని మీకు అనిపిస్తుంది. మనస్సు అణగిపోతే అక్కడ ఉన్నాను. మనస్సు అణకపోతే ఎన్ని జనములు ఇచ్చినా మీకు శరీరాలు ఎన్నిసార్లు ఆ శరీరాలు చనిపోయి ఎన్నిసార్లు శరీరాలు పుట్టినా మరి ఎన్ని చేశారు ఈ శరీరాన్ని పుట్టినా మనస్సు అనగకపోతే ఏం ప్రయోజనం లేదు. అడిగిన మనస్సు కానీ అమృత అనుభవం కలగదు. కామ్యకర్మలు కోరికతోటి కర్మలు చేస్తుంటే రజోగుణం పెరుగుతుంది, తమోగుణం పెరుగుతుంది. ఈ రజోగుణం తమోగుణం ఇది మనకు పనికిరాని వాసన లోపల పెంచేస్తే మనం ఫలకాంక్ష లేకుండా స్వామివారు అంటారు, వాసుదేవ స్వామివారు, పూజలు మంచియే, జపాలు మంచియే, ధ్యానాలు మంచియే, కర్మ ఫలకాంక్ష లేకుండా, ఫలకాంక్ష లేకపోతే ఫలితం రాదేమని చాలామంది అనుకుంటారు. వచ్చే ఫలితం వస్తుంది, ఫలితం భౌతికంగా వచ్చే ఫలితం కంటే మనస్సు బాగుపడుతుంది. అవి అన్నిటికీ కూడా ఫలకాంక్ష లేకుండా పనిచేస్తున్నాడు తొందరగా బాగుపడతాడు, వాడు పవిత్రుడు అవుతాడని 12 అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. అంటే మన అందరికీ చెప్పానుగా అతిశయం ఉంది. అయితే వెళ్ళి పైకి పెద్ద మనుషులాగా ఉంటాం, లోపల మేము పవిత్రుని, మేము మంచివాళ్ళం, మేము గొప్పవాళ్ళం, మేము గొప్ప మనుషులను పుట్టాం, మేమేదో భక్తిగా ఉంటున్నాం, సాధన చేసుకుంటున్నాం, సంవత్సరానికి 1 రూపాయి చందా ఇచ్చిన మేము దాన ధర్మాలు చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య నేను ఎవరు చెప్పు పాలకుల నుంచి ఎవరు వచ్చి నాతో చెప్తున్నారు, ఏదో దాని ఏదో అంటారు, ఏదో ఏదో ఫండ్ పెట్టామని అంటున్నారు, ఏదో దాని ఏంటది ఫండ్ పెట్టామంటున్నారు, ఏదో ఫండ్ ట్రస్ట్ ఏదో ట్రస్ట్ పెట్టామంటే అలా అలాగా అంటున్నారు, అనాథులకు ఉపయోగిస్తాం అంటున్నారు, ఎంత అంటే 50,000 అంటున్నాడు. ఆ 50,000 ఆయన పెట్టి మంచిగా మంచి ఉద్దేశంతో 50,000కి 5 రూపాయలు పెట్టి ట్రస్ట్ పెట్టినా సార్, రేపు విజయదశమి కదా, రేపు సాయంత్రం ఒకసారి వచ్చి రేపు ఉదయం మళ్ళీ సాయంత్రం దాకా నాకు ఈ కార్యక్రమాలు ట్రస్ట్ల కార్యక్రమాలు ఏదో గృహప్రవేశ కార్యక్రమాలు, ఇల్లేమో ఆరు కట్టుకోవడం, నా పేరేమో ముహూర్తాలు పెట్టేస్తున్నారు. ఇల్లు ఆరు చేయగలరు, నా పేరు మీద ముహూర్తం పెట్టేస్తుంది, ఏదో ఎవరో ఒకటి పేరు మీద ముహూర్తం పెట్టించాలి కాదు. రేపు ఉదయం మనం సాయంత్రం నాకు ఈ కార్యక్రమం అంటే ఆయనకి 50,000 ఎక్కువ ఉంది అనిపిస్తాము, ట్రస్ట్ ఉంటే ఏదో అంటున్నారు. మీరు గ్రహించవలసింది ఏంటంటే అతిశయం పనికి రాదు. మనం చాలామంది పైకి అందరూ బాగా ఉంటారు, లోపల 4-5 ప్రత్యేకత ఉంది, నాకు జ్ఞానం వచ్చేసింది, లేకపోతే నా దగ్గర ధనం ఉంది, నేను ఏదో ధర్మం రూపాయి ఇచ్చాడు దాని నేను ధర్మం చేస్తున్నానంటాడు, అది ఏంటి అర్థం కదా మనకి. ఇలా లోపల అతిశయం పెంచుకుంటాం, పైకి మామూలుగానే ఉంటాం. అత్యయం అంటే పైకి మామూలుగా ఉండి భక్తి ఉంటుంది, అసలు భక్తి లేకుండా ఉండదు, అది అవగాహన లేక అర్థం చేసుకోవటంలో పొరపాటు వల్ల మాలో ఏదో ప్రత్యేకత ఉంది, మాలో ఏదో ప్రత్యేకత ఉంది అనుకుంటాం లోపల. అక్కడి నుంచి పతనం ప్రారంభం, సాధన చేసినా పతనం ప్రారంభం. అతిశయం పనికి రాదు. తర్వాత జ్ఞానేశ్వరం, సంతు జ్ఞానేశ్వర్ ఒక మాట చెప్పాడు ఈ ధర్మాల గురించి, దానాల గురించి. అక్కడ ధర్మం చేశాను, ఇక్కడ ధర్మం చేశాను, అక్కడ ధర్మం చేశాను, ఇక్కడ ధర్మం చేశాను, ఇలా చెప్పుకుంటే అలసంటే నీ ధర్మం అంతా అధర్మం కింద మారిపోతుందని చెప్పాడు జ్ఞానేశ్వర్. అంటే ఫలితం ఉండదు, ఒళ్ళంత చెమట మిగులుతుంది. నేను అక్కడ మంచి పని చేశాను, ఇక్కడ మంచి పని చేశాను, అక్కడ మంచి పని చేశాను, మకాన్ని ఏదైనా గుడ్డ కట్టుకుని తిరుగుతాంటే నీ మంచి అంత చెడ్డ కింద మారిపోతున్నాడు జ్ఞానేశ్వర. మంచి అంత చెడ్డ కింద పని మారిపోయినా పర్వాలేదు, దేహాభిమానం పెరిగిపోతుంది. దేహం నేనే తలంపు, ఆ దేహం నేనే బుద్ధి అనే ఆ చిన్న ఎత్తులలోనే మొత్తం సృష్టి అంతా ఆధారపడింది. ఈ జీవుడి యాత్ర యాత్రలో జరిగిన అంచేత మీరు మంచి చేసినా చేశాను 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 బుధాన్ని తిరిగితే అంతా చెడ్డగా మారిపోను. ఒకవేళ మీరు ఎక్కడన్నా ధర్మాలు చేసినా, నేను చేశాను అక్కడ ధర్మం చేశాను ఎక్కడ ధర్మం చేసి మీ ధర్మం అంతా అధర్మంగా మారిపోను. ఇది ఎవరు జ్ఞానేశ్వరి చెప్పారు. ఎప్పుడైనా పూనా ప్రాంతానికి వెళ్ళి చూసి ఆలోచించాడు గ్రామం జ్ఞానేశ్వరుడు ఆలోచించాడు. మన చేతిలో ఇప్పుడు మన శరీరం ఏదో రోజు చనిపోతుంది, ప్రారంభాన్ని బట్టి శరీరం ఏదో రోజు చనిపోతుంది. చనిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎన్ని సంవత్సరాలు పుట్టాలి, ఏ కాలంలో పుట్టాలి, తర్వాత ఏ కుటుంబంలో పెట్టారు, ఇదంతా మన చేతిలో ఏమీ లేదు. శుద్ధ సోనలం మనం చని శరీరం చనిపోయాక ఎక్కడ పుట్టారో మన ఇష్టం కదా, ఏ కుటుంబంలో పుట్టాలో మన ఇష్టం కాదు, ఏ కాలంలో పుట్టాలో మళ్ళీ ఏ నక్షత్రంలో పుట్టాలో కూడా మన ఇష్టం కాదు. ఇదంతా భగవంతుడే కాదు, ఈ సృష్టి ఆనంది. మన బుద్ధిని బట్టి ఎప్పుడు పంపాలి ఎక్కడ పంపాలి. జీవలక్షణాలు ఉంటాయి, జీవలక్షణాలు లేకపోతే శరీరం ఉండగాని స్వరూపాన్ని పొందుతాం. ఈ సృష్టి అంతా ఈ సృష్టి కింద కనిపించేవాడు నారాయణుడు. ఆ విషయం మనకు అనుభవంలోకి వస్తే శరీరం ఉండగా నారాయణ స్వరూపం పొందుతాం, వాడికి ఇంకా పునరు జన్మలేదు, వాడికి శోకం అనేది కోరిక. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి. ఎవడైతే బ్రహ్మస్వరూపం శరీరం ఉండగా దేహం ఉండగా ఎవడైతే బ్రహ్మస్వరూపం పొందాడో, బ్రాహ్మస్థితిని ఎవడైతే పొందాడో, అంటే దేహబుద్ధి పోయి ఆత్మబుద్ధి ఎవరికైతే కలిగిందో శరీరం ఉండగా, వాడికి దుఃఖముతోటి కోరికలతోటి పని లేదు. అసత్యం చెప్పేటప్పుడు మనం ఎరికేకలయ్యాలి, కానీ సత్యం చెప్పేటప్పుడు మృదువుగా చెప్తే సరిపడదు. నశోచతి నకాంక్షతి, వాడి కోరికలతోటి పని లేదు. మనం ఏమనుకుంటామంటే కోరిక లేకపోతే రాదేమనుకోండి. ఆ దేహ ప్రారంభం ఉంటే కోరికతో సంబంధం లేకుండా, మన దేహ ప్రారంభం లేనప్పుడు కోరిక పెట్టుకున్నా రాదు, దేహ ప్రారంభంలో ఉంటే కోరికతో సంబంధం లేకుండా వస్తుంది. అది తెలియక మనం కోరికలు పెట్టుకుంటూ ఉంటాం. అయితే బ్రహ్మానుభవం పొందిన వాడికి, బ్రాహ్మస్థితి పొందిన వాడికి, నారాయణ స్వరూపం పొందిన వాడికి, బ్రహ్మస్వరూపం పొందిన వాడికి నశోచతి నకాంక్షతి, వాడికి దుఃఖంతో పని లేదు కోరికతో పని లేదు, అంతా తాను. జీవకోటిని తను తాను ఎలా చూసుకుంటాడో, జీవకోటి బ్రహ్మస్వరూపం పొందినవాడు తను తను ఎలా చూసుకుంటాడో మొత్తం జీవకోటిని అంతా అలాగే చూసుకుంటాడు. మీరంటే మీకు ఎంత ఇష్టమో జీవకోటి అని కూడా అంత ఇష్టంగా చూసుకుంటాడు. ఎవరు మనం కాదు, బ్రాహ్మస్థితి పొందినవాడు. ఇప్పుడు మనం అంటే మనకిష్టం, మనం అంటే మనకిష్టం. ఎవరికైతే ఆ బ్రాహ్మస్థితి కలిగిందో వాడికి తనంటే తను ఎంత ఇష్టమో ఇతరులను కూడా అంత ఇష్టంగా చూసే స్థాయికి పెరుగుతాడు. మద్భక్త నా భక్తుడు అవుతాడు, వాడు ఏమవుతాడు నాకు భక్తుడు అవుతాడు. మామూలు భక్తి కదా, పరాం భక్తి గొప్ప ఉత్కృష్టమైన భక్తి కలుగుతుంది. ఆ ఉత్కృష్టమైన భక్తి కలిగిన వాడికి భగవంతుడు ఎత్తివాడు. భగవంతుడిలోని విశేషం ఏంటి, భగవంతుడికి ఉన్న సమర్థత ఏంటి, భగవంతుడు ఎలా ఉంటాడు అని అవగాహన భక్తుడికి వస్తుంది. కానీ రంపం పెట్టి పోసేసినా భక్తుడు కాని వాడికి భగవంతుడి గురించి తెలియదు. మీకున్న ఆస్తిపాస్తులను బట్టి కానీ, మీకున్న అధికారాలను బట్టి కానీ, మీకున్న వేషభాషలను బట్టి కానీ భగవంతుడి గురించి తెలుసుకోవాలని తెలియదు. ఎవరికి? భక్తుడి కాని వాడికి తెలియదు. భక్తుడి కాని భక్తుడైన వాడికే భగవంతుడి వైభవం తెలుస్తుంది, భగవంతుడి యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. భక్తుడి కాని వాడికి భగవంతుడి వైభవం తెలియదు, భగవంతుడి యొక్క ఔన్నత్యం తెలియదు. ఉరికే చదివినా తెలియదు, లోపల హృదయంలోంచి ఆ ఊరాల భక్తి అనేది ఆ సంస్కారం లోపల ఊరి ఆ భక్తి పరమేశ్వరుడి పట్ల భక్తి కలిగిన వాడికి కానీ పరమేశ్వరుడు వైపు తెలియదు, తెలియబడదు. ఆ జీవుడికి గోచరించడు, ఆ జీవుడికి తెలియబడదు. మనం ఈ కాలంలో ఎందుకు పుట్టాం? మనం ఇంకో 100 ఏళ్ళు ఆగి పుట్టొచ్చాం కదా, లేదా 100 ఏళ్ళు వెనకాల పుట్టొచ్చాం కదా. ఈ కాలం ఇది కూడా మన ఇష్టం కాదు. ఇప్పుడు శరీరాలు రావాల్సి ఉన్నాయి, వచ్చి ఇది మన ఇష్టం కాదు. అంచేత ఇవన్నీ మనకు అతిశయం ఉండటంలో భగవంతుడు చెప్పిన వాక్యాలు మనకు అర్థం కావటం లేదు, పాడైపోయాం మనం. రమణ మహర్షి గారు అన్నారు, సన్యాసం అంటే తెల్ల బట్టలు తీసేసి ఎర్ర బట్టలు వేసుకోవడం కాదు, మమకారం తగ్గించుకోవటం సన్యాసం. ఇప్పటికే మీ పసుపు బట్టలు తెల్ల బట్టలు వేసుకు తిరుగుతున్నారు కూడా, ఆ బట్టలు తీసేసి మీరు తెల్ల బట్టలు ఎర్ర బట్టలు వేసేసి ఇప్పటికే మీకున్న తెల్ల బట్టలు తీసేసి లేకపోతే పసుపు బట్టలు తీసేసి ఎర్ర బట్టలు వేసుకుంటే అది సన్యాసం కాదు. మీ లోపల మనస్తో మీ లోపల ఉన్నటువంటి మమకారం తగ్గించుకోవటం సన్యాసం. మీరు ఇంట్లో ఉన్న సన్యాసులే, మీరు గృహస్థాశ్రమంలో ఉన్న సన్యాసులే, మమకారం లేదు. ఇప్పుడు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటంటే, అజ్ఞాని తన కుటుంబ సభ్యుని ఎలా ప్రేమించుకుంటాడు, జ్ఞాని సృష్టిని అంతా ప్రేమిస్తాడు. అజ్ఞానికి దేహ సంబంధం ఎంతవరకు అంతవరకు ఉంటుంది. ఎందుకంటే వాడు దేహం తాననుకుంటున్నాడు కాబట్టి. తర్వాత మన శరీరం చనిపోయాక మన కుటుంబ సభ్యులకి మనకి ఏమి సంబంధం ఉండదు. మన శరీరం ఏదో రోజున చనిపోతుంది. చనిపోయాక మన కుటుంబ సభ్యులు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ట్రైన్లో కూర్చుందని చెప్పి మీ దేవుడు అనుకుంటాం, మీరు ఎలా ఉన్నారు అనుకుంటాం. మన దగ్గర బిస్కెట్లు ఉంటే వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ దగ్గర ఉన్న బిస్కెట్లు ఉంటే మనకి ఇస్తారు. ఏదో స్నేహంగా ఉంటాం, మన స్టేషన్ రాగానే మనం దిగి వెళ్ళిపోతాం. అలాగే మన కుటుంబ సభ్యులతోటి చనిపోయిన తర్వాత మనకి మన కుటుంబ సభ్యులకి ఎట్టి సంబంధం ఉండదు. అది తెలియక ఎప్పుడైతే మమకారం పెట్టుకుంటాడు. అంటే ప్రారంభాన్ని బట్టి ఆ కుటుంబంలోకి మనం రావు, ఆ కుటుంబాన్ని మనం రావాలని రావాలని ఈశ్వరుడు అక్కడ నియమించాడు. మళ్ళీ ఎప్పుడు ఆ కుటుంబంతో మనకి ఎప్పుడు కనెక్షన్ తీసే అక్కడ తీసుకుపోతాడు. కుటుంబ సభ్యులకి మనకి దేహాన్ని బట్టి సంబంధం కలిగి మనకి వాళ్ళకి సంబంధం చనిపోయినది. వాళ్ళు ఎవరు మనవరా? మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, ఒక రకంగా వాళ్ళు అదృష్టవంతులు, వెంటనే 12 రోజులు వెళ్ళగానే మనం మర్చిపోతారు. మనం వాళ్ళు జ్ఞాపకం వస్తారు ఎక్కువ కాలం, వాళ్ళు 12 రోజులు వెళ్ళేప్పుడు మర్చిపోతారు. మనం చనిపోయిన మనకంటే చనిపోయిన వాళ్ళు తొందరగా మనల్ని మర్చిపోతారు. ఒకరికొకళ్ళ సంబంధం లేదు. ఆ దేహాన్ని బట్టి ఊరికి అలా అనిపిస్తూ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఆ చచ్చిపోయిన మనిషికి వీళ్ళకి ఏం సంబంధం ఉంది? ఎవరి దారిని మనం ట్రైన్ దిగాక ఎవరి దారిని ఎలాగ వెళ్ళిపోతాం? వెళుతున్నాం, కాట్పాడిలో దిగుతున్నాం. కాట్పాడిలో జనం అనేక మంది దిగుతున్నారు. మన ఇక్కడ ఎవరి పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. చనిపోతే వాడి సంస్కారాన్ని బట్టి, వాడి వాసనని బట్టి, వాడి టెండెన్సీని బట్టి వాడు మార్గంలో వాడు ప్రయాణం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ కాళ్ళున్న వచ్చే చచ్చిపోయిన మనిషికి ఇంకా కాళ్ళు చేతిలో ఉంటాడు, శరీరం ఉండదు. ఆ కర్మదేవతలు ఆయన తీసిపోతా ఉంటాడు. నడవటానికి కాళ్ళు ఉండవు చచ్చిపోయాక. ఒరకాటిలో కాళ్ళు చేసే కాడు కాళ్ళే ఉంటాయి, చేతిలో ఉండవు పని చేయడానికి. మళ్ళీ శరీరం వచ్చే వరకు వాడు కాళ్ళు, ఈ లోపల కర్మదేవతలు ఉంటారు. వాడు చేసిన కర్మను బట్టి అక్కడ దేవతలు సిద్ధమవుతారు, వాళ్ళు తీసిపోతారు, వాళ్ళు మోసిపోతారు జీవుడు. అది ఈశ్వరాజ్ఞని బట్టి ఇది ఎక్కడ తీసుకెళ్లాలి, ఇది స్వర్గంలోకి తీసుకెళ్లాలా, నరకంలోకి తీసుకెళ్లాలా, తీసుకెళ్తే అక్కడ ఎంతకాలం ఉంచాలి, మళ్ళీ శరీరం నుంచి వస్తే ఎంతకాలం ఉండాలి, మళ్ళీ ఏ కూటమిలో వీడిని తీసుకెళ్లాలి, ఈయన పాములు కడుపునే పెట్టాలా లేదా పులి కడుపునే పెట్టాలా మనిషి కడుపునే పెట్టాలా, ఎంత గొప్ప అడ్మినిస్ట్రేషన్. జ్ఞానేశ్వరుడు అంటాడు, ఎక్కువ కోరికలు ఉన్నవాళ్ళు, ఎక్కువ కోపాలు ఉన్నవాళ్ళు, ఎక్కువ మోహాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో, ఏ పాములు కడుపును పడతారో తెలియక ఇవన్నీ పెంచుకుంటున్నారు. మనం చనిపోయాక మనుషులు కడుపును పట్టు పాములు కడుపులో పట్టవచ్చు, అడవిలో తిరుగుతూ ఉంటాయి ఏనుగులు పుళ్ళు వాటిని కడుపులో పెట్టవచ్చు వాసన బట్టి. ఆడు ఎక్కడ పుడతాడు, ఆడి శరీరం మనం ఎక్కడో ఢిల్లీలో పుట్టాలి మన ఇష్టం కాదు. ఏ జీవుడు స్వతంత్రుడు కాదు. నువ్వు స్వతంత్రుడు అనుకున్నా స్వతంత్రుడు కాదు. అది పాము కడుపులో పుట్టచ్చు. అది ఈ తెలియకపోవటం వల్ల ఈ మోహాలు లోభిస్తారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయలు పడతాం, ఈ కోరికలు పెంచుకోవటం తెలియక పెంచుకుంటున్నారని జ్ఞానేశ్వరు అంటాడు. నిన్న గవర్నర్ గారు మన గవర్నర్ గారికి 84వ సంవత్సరాలు నిండితే మన పుట్టినరోజు చేశారు హైదరాబాద్. నేను ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి చేశాను, 10 సార్లు ఎమ్మెల్యే కింద నెగ్గాను, ఇంకెక్కడ మంత్రి చేశాను, సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వచ్చాను. ఎన్ని చేశాను నాకు నూటుకు ఏమనుకుంటున్నారో అనవసరం. నాకు మటుకి కర్మ సిద్ధాంతం మీద, కర్మను బట్టి వాడు జీవితం నడుస్తున్న కర్మ సిద్ధాంతం మీద నూటికి నూరు పళ్ళు నమ్మకం ఉంది. ఇతరులు కూడా నాకు అనవసరం అని అడగవన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కింద వస్తానని అనుకోలేదు వచ్చాను. అంటే ఏదో కర్మ తీసుకొచ్చింది ఇక్కడికంటే. 3-10 సార్లు ఎమ్మెల్యే కింద పోటీ, ఆయన ముసలైన 10 సార్లు ఎమ్మెల్యే కింద పోటీ చేస్తే ఒకసారి కూడా నేను ఓడిపోకుండా నెగ్గాను. నెగ్గటం అని నాకు తెలియచేయలేదు, పరిస్థితులు అలా వచ్చినాయి ఓట్లు వేశారు నెగ్గాను. నాకంటే పలుకుబడి ఉన్నవాళ్ళు ఓడిపోయిన వాడు కామరాజు, ఈ తివారి కంటే పెద్దవాడు కామరాజు, ఆయన ఓడిపోయాడు ఒకసారి. ఇందిరాగాంధీ ఓడిపోయాడు, నాకంటే పెద్ద పెద్ద నాయకులు ఎలక్షన్లో ఓడిపోయారు. అంటే నాకంటే ఆయన సమర్థులు కాదని కాదు, ఏదో నా కర్మను అలా నెగ్గించింది అంతే. నేను చేసుకున్న కర్మ పూర్వకర్మనండి పుణ్యకర్మనండి, ఇది అలా నెగ్గించింది. కానీ ఇందులో నా తెలియచేటట్లు ఏమీ కాదు, నాకంటే పెద్ద నాయకులు అనేక మంది ఓడిపోయారు. కానీ నేను 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ పెడితే ఒకసారి ఓడిపోలేదు. నాకు నూటికి నూరు పళ్ళు, ఇతరులు కూడా నాకు అనవసరం, నూటికి నూరు పళ్ళు కర్మ సిద్ధాంతం మీద నాకు నమ్మకం ఉందన్నాడు. అలాగే నా తెలివితేట వాళ్ళు నెగ్గాను, నా సమర్థ వాళ్ళు నెగ్గాను అనుకుంటే నాకంటే తెలివైన వాళ్ళు, నాకంటే సమర్థుడు ఓటుకి 500 రూపాయలు పెట్టుకుని కొనుక్కున్నోళ్ళు ఓడిపోయారు. అంటే నా కర్మ సిద్ధాంతం మీద పూర్తిగా నమ్మకం ఉంది. అంటే మనం మంచి కర్మ చేయటం వల్ల, పుణ్యకర్మ చేయటం వల్ల దేవతలు కూడా అపోస్తున్నారు. మీరు మనుషులు కాదు, మనం చెడ్డ కర్మలు చేస్తామంటే పాము కడుపులు ఎలా పడతాము. అలా సత్కర్మలు చేయటం వల్ల, మంచి కర్మలు చేయటం వల్ల, నీ దేహాభిమానం పెట్టుకోకుండా సత్కర్మ చేయటం వల్ల నువ్వు మామూలుగా మనుషుల జన్ముడు కాదు. అగ్ని, ఇంద్రుడు, వాయువు, దేవతలు, మనం దేవతలు అనుకుంటున్నా అటువంటి దేవతలు, ఆ దేవతలతో సమానమైనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళొచ్చు సత్కర్మ వల్ల. ఈ గవర్నర్లోని మంత్రిలో ఇంద్రుడు విశేషం ఉంది. సత్కర్మ చేయటం వల్ల నువ్వు మీరు దేవతలతో సమానం అవ్వచ్చు. ఇప్పుడు లోపల మనం చేయవలసింది ఏంటంటే, ఇలా దేవాలయానికి రాని వంట ఇంటికాడ భగవద్గీతను అధ్యయనం చేయడం, పెద్దలను గౌరవించడం అండి, అయితే మనకు చేతనైంది సమాజానికి ఉపయోగపడినవండి. ఇంకోటి మనకు సమా మనలో ఉన్న వ్యక్తి భావన చనిపోతే ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో భగవంతుడి చేతిలో మన పనిముట్టు అవుతాం. భగవంతుడి చేతిలో మన పనిముట్టు అయ్యే వరకు నేనేదో సాధిస్తున్నాను నేను ఏదో సాధిస్తున్నాను అనుకుంటాడు. భగవంతుడి చేతిలో అది పనిముట్టు అయిపోయింటాడు, ఇదంతా భగవంతుడే చేస్తున్నాడు నా వల్ల ఏమీ కాదు ఇదంతా భగవంతుడే చేస్తున్నాడు వాడికి అనుభవం వస్తుంది. అప్పుడు ఇంక గర్వం పుట్టడానికి అడికి అవకాశం లేదు, అప్పుడు ఇంకా అడికి గర్వం పుట్టదు అవకాశం లేదు. ఈ దేహము నేననే బుద్ధిలోంచే ఎక్కువ ఈ లోకంలో జరిగే కర్మలన్నీ సరసరంగా లోకంలో జరిగే కర్మలన్నీ కూడా దేహము నేననే బుద్ధిలోంచే వస్తున్నాయి. కర్మలన్నీ దేహ బుద్ధి లేకుండా మనలో ఇది దేహ బుద్ధి లేకుండా మనలో కర్మలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రపంచం అంతా కూడా జరిగే కర్మకాండం అంతా కూడా దేహం నేననే బుద్ధిలోంచి వచ్చే కర్మకాండం. ఒకవేళ మంచి కర్మలు చేసిన దేహము నేననే బుద్ధిలోంచి ఆడు 10 రూపాయలు సందాకి ఆడు గోడ మీద ఎక్కడ సందేహించుకో అందరికి కనిపించేలా పెట్టుకుంటాడు ఆ గోడ మీద పేరాడు. ఆడు పైనుంచి కింద కూడినా కింద నుంచి పైకి కూడినా ఆడు ఇచ్చి సందా 10 రూపాయలు ఎన్నిసార్లు కూడినా అంతేది ఆ పేరు మటుకు అందరికి కనిపించేలా పెట్టుకుంటాడు. అది నిజంగా పైకి మంచి పని చేసేయడం అని అనిపిస్తాను మీకు అర్థమవుతుందా? అదేంటి అది అదేమిటి దేహాభిమానమే చేసే పనులు మీకు. అయితే మంచి కర్మలు కూడా చెడ్డ కర్మలు అంటే మంచి కర్మలు కూడా దేహాభిమానంలోంచి పుట్టుకొచ్చే సంకల్పాల వల్ల చేసే పనులు ఇప్పుడు లోకంలో జరిగింది. ఈ మధ్య కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు అన్నారు, నాకు ఎమ్మెల్యే అవ్వకముందు నాకు ఎమ్మెల్యే గురించి తెలియదండి, ఏదో కాల్చేయడం ఏదో అయిపోయేది కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటారు అందరూ ఎమ్మెల్యే గారు అంటున్నారని ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య ఎలక్షన్ పోటీ చేస్తామని అంటున్నారు. ఆ కృష్ణా జిల్లా ఎమ్మెల్యే గారు అంటున్నారంటే పూర్వం ఎమ్మెల్యే పదవి చేయలేదంటే ఏదో అయిపోయిన ఎమ్మెల్యే కింద అయిపోయిన ప్రవాహంలో అంతకుముందు నాకు పదవీకాంక్ష లేదు ఇప్పుడు పదవీకాంక్ష మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి పోటీ పెట్టాలి అంటే మామూలుగా పులి మనిషి మాంసం కనుక ఒకసారి చూస్తే ఇంకెప్పుడు మనుషుల కోసం కనిపెట్టుకుంటున్నట్టు తినేటది. అసలు మనిషి మాంసం ఎలా ఉంటుందో తెలియపోతే దానికి మనిషి మాంసం కోసం చూడదట్టు కనిపించినా పట్టించుకోదట్టు మనిషిని. ఒక్కసారి మనిషిని తింద అది శుభ్రంగా ఉంటుందట్టు దానికి మనిషి మాంసం మెత్తగా ఉంటుంది శుభ్రంగా తింటాం. అక్కడి నుంచి మనిషి ఎక్కడ దొరికిందో తినేయాలి అనిపిస్తున్నారు. అలాగే పూర్వం ఈ పదవీకాంక్ష లేదంటే లేదండి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయితే 10 మందికి గౌరవించడం ఇంటికి రావటం నమస్కారం అంటాం ఏదో అక్కడ నుంచి తగ్గించమని గౌరవించమని ఏదో వస్తున్నారండి. ఎమ్మెల్యే అయితే ఎంత గౌరవం ఉంటుందని ఇప్పుడు తెలుస్తాను ఈ పదవి ప్రజలు ఓడించేయాలి కానీ నేను విడిచిపెట్టినట్టున్నాడు ఆయన. అంటే రుచి మరిగాను అధికారం ఇదివరకు నాకు రుచి లేదు ఇప్పుడు రుచి మరిగానికి ఇది విడిచిపెట్టినట్టున్నాడు. అంటే అది ఆయన చెప్పిన కరెక్ట్ వాసన లేదు అంటే ఇప్పుడు రుచి తెలిసింది దానికి పులి శరీర మాంసం మనిషి మాంసం తింటే పులికి ఎలా ఉంటుందో రుచి. అదే ఇప్పుడు రుచి తెలిసిందంటే అంతకుముందు నాకు ఇది లేదు ఏదో బలవంతాన్ని పెట్టారు కదా 5 ఏళ్ళు కాలక్షేపం చేసి బయటకు వెళ్ళిపోదాం అని బుద్ధి ఇప్పుడు పోయింది రుచి మరిగాని అంటాడు. వచ్చి ఎలక్షన్లు ఓడించినా నెగ్గించినా పోటీ మడిగి పెట్టేస్తాను అంటాడు. ఇంకా ఓడించేస్తే పోతాను అంటాడు. అంటే పులికి శరీర మనిషి మాంసం రుచి చూస్తే మనిషి కోసం ఎలా చూస్తాం ఒకసారి అధికారం రుచి చూశాను కదా ఇంక దాని మీద వెళ్ళిపోతానని నా మనస్తాను. ఇంకా ఏ ఊరు వెళ్ళినా గ్రూప్ కట్టుకోవడానికి చూస్తున్నానని చెప్పాడు. ఏ అలవాటు అయిపోయింది అది ఇంతకుముందు అలవాటు లేదు ఆ రుచి మరిగిన మళ్ళీ నేను చెప్పలు వచ్చింది నాకు అంటున్నారు. అది ముందు సుఖంగా ఉండవంటే ఇప్పుడు మనసు పాడైపోతాను. వీళ్ళు నా వాళ్ళు పరాయి వీళ్ళు నాకు ఓట్లు వేస్తే నా వాళ్ళు నాకు ఓట్లు వేస్తే పరాయి నా వాళ్ళు పరాయి ఈ స్వపర బుద్ధి ఎక్కువైపోతుంది స్వపర భేద బుద్ధి పెరిగిపోతుంది నాకు. రుచి మరి ఆ రుచి రాకపోతే ఏ గొడవలు అయిపోయింది రుచి మరిగిన పోను తప్ప. అంటే వివాసన ఒకసారి వివాసన పడితే దాన్ని తొలగించుకోవడం చాలా కష్టం. అందుకంటే ఎండ్రిన్ సుఖం, శరీరంలోకి ఎండ్రిని తొందరగా బయటికి పంపొచ్చాం. కానీ ఒకసారి ఆ మనసులో వాసన పడిందంటే దాన్ని బయటికి పంపడం చాలా కష్టం, బయటికి పంపడం చాలా కష్టం. ఎంతో సాధన చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, ఇన్ని చేసిన గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వరు అనుగ్రహం ఉండాలి, ఇన్ని అయితేనే. కానీ అలా పరమేశ్వరుడే యొక్క దయ లేకుండా పరమేశ్వరుని స్మరించలేం మనం, ఇంకెందుకు పనికి వస్తాం మనం? ఇంకందరూ మన చెవిచాటు లేకుండా నారాయణుడు దయ లేకుండా, పరమేశ్వరుడు యొక్క దయ లేకుండా నారాయణ స్మరణ కూడా మనకు సాధ్యం కాదు. మనకి ఎప్పుడైనా భగవంతుడి జ్ఞాపకం వస్తున్నాడు అనుకోండి, అది కూడా మనకు భగవంతుడి జ్ఞాపకం రావటం వల్ల కూడా భగవంతుడు దయవల్లే వస్తున్నాడు, మనం తెలియచేట్ల ఆయన జ్ఞాపకం రావటం వల్ల అనే బుద్ధి కూడా మనకు కలగటం లేదు. ఆయన దయ లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా, ఆయన ప్రేమ లేకుండా, ఆయన స్మరణ కూడా మనకు రాదు. అది కూడా ఆయనే. మన చేత భగవంతుడిని స్మరించుకోవాలని బుద్ధి కలిగించాలంటే ఆ బుద్ధిని కరగజేసిన వాడు ఆయన. ఇంకా మనం ఎక్కడున్నా మనం లేవు, కానీ మనం ఉన్నామనే అహంకారం వల్ల, అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల అలా అనిపిస్తూ ఉంటుంది మనం ఉన్నాం మనం ఉందాం. ఇప్పుడు మీకు ఎవరికైనా పరిస్థితులు బాగున్నాయనుకోండి, మీరు ఏదో కష్టపడ్డాం, అప్పుడు ఇలా చేసాం, ఇప్పుడు ఇలా చేసాం, అంతకు ఇప్పుడు సుఖపడుతున్నాడు, అవన్నీ అబద్ధాలు. గురికి మిమ్మల్ని ఆ పరిస్థితిలో భగవంతుని పెట్టాడు మీ జన్మాంతరాలు. భగవంతుడు మనల్ని ఈ పరిస్థితిలో పెట్టాడన్న విషయం తెలియకపోవటం నా తెలియజేయడం ఎలా వచ్చానని మీరు అనుకుంటారు. అంటే మనకి శరణాగతి భావం లేదు. అసలు నా భక్తుడు మనస్సు బుద్ధి, నీ మనస్సు బుద్ధి నాకు అర్పించు భగవంతుడు చెప్తాడు గీతలో. అర్జున అర్జున అర్జునుడికి శ్రీనివాసుడు చెప్తున్నాడు. శ్రీనివాసుడు అంటే కృష్ణుడే. శ్రీనివాసుడన్నా కృష్ణుడన్నా గోవింద అని అంటే, అయితే తిరుపతి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర వెంకటేశ్వర అని ఎవరు అంటారు? గోవింద 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 అంటారు. అంటే కృష్ణుడు ఎవడు? గోవిందుడే, నారాయణుడే, శ్రీనివాసుడే. అంటే మీరు అక్కడ భగవాన్ ఉవాచాన్ని చోటు పెట్టుకుని చాడు శ్రీనివాసు ఉవాచాన్ని చెప్పుకోవచ్చు మీరు, కాదు శ్రీనివాసుడు మీకు ఇష్టమైతే. తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎవరో కొండ మీద, ఎవరు వెంకటేశ్వర వెంకటేశ్వర అందరు గోవింద గోవింద గోవింద. కృష్ణు యొక్క నామాల్లో చాలా ప్రసిద్ధి పొందినటువంటి నామం గోవింద నామం. ఆయన ఏమన్నాడంటే, నీ బుద్ధిని నాకు ఇవ్వనుకో, అంటే మంచి చేయకపోతే చెట్లోకి వెళ్ళిపోతాం. మనం మంచి మంచి వదిలేస్తాం అనుకోండి చెట్లోకి వెళ్ళిపోతాం. మనకు మంచి తలంపులు రావట్లేదు అనుకోండి చెడ్డ తలంపుల్లోకి వెళ్ళిపోతాం. అంటే నీ మనస్సు నీ బుద్ధిని నాకు అర్పిస్తే నీకు ప్రకృతి వాసనలు పోతాయి. నీ మనస్సు నీ బుద్ధిని నాకు అర్పిస్తే ఆ మనస్సులోని బుద్ధిలోని ప్రకృతి వాసనలు పోయి నీకేమవుతుంది? నా స్వరూపంగా ప్రకృతి వాసనలు పోవటమే కాదు, ఆ మనస్సుని బుద్ధిని నాకు అర్పించడం వల్ల నీకేమవుతుంది? నా స్వరూపాన్ని పొందుతావు. నా స్వరూపం చేయని ఆత్మస్వరూపాన్ని పొందుతావు. నారాయణ నారాయణ స్వరూపాన్ని బ్రహ్మిచ్చి మనస్సు బుద్ధిని నాకు అర్పించడం వల్ల ఆ మనస్సులోని బుద్ధిలోని దోషాలు పోతాయి. అవి దోషాలు ఎప్పుడైతే పోయాయో నా స్వరూపం నువ్వు పొందుతావు. ఒక ఇది నీకు చేత కావటం లేదనుకో, ఈ పని నీకు నేను చెప్పిన ఈ పని చేత కావటం లేదనుకో, ఫలకాంక్ష లేకుండా పని చేయండి. అందరికీ భయం ఏంటంటే ఫలకాంక్ష లేకపోతే ఫలితం రాదని. మన కోరికతో సంబంధం లేదు, ఫలితం రావటానికి మన కోరిక ఏమి సంబంధం లేదు. మన కోరికతో మనకు రావాల్సి ఉంటే, మన ప్రారంభంలో రావాల్సి ఉంటే మన కోరిక లేకుండా వస్తుంది. కానీ మన ప్రారంభంలో వచ్చి యోగం లేదనుకోని కోరిక పెట్టుకున్నది రాదు. శక్తి ఈశ్వరుడు. శక్తి జీవుడికి లేదు, శక్తి ఈశ్వరుడు. అంచేత మనం ఇన్ని ఈ స్వస్థంగాలు గుడి చుట్టూరు తిరగటం, అమ్మవారిని పూజించటం, శివుడికి అభిషేకం చేయటం, విష్ణువుకి అలంకారం చేయటం, సూర్యభగవానుడికి నమస్కారం చేయటం, ఇవన్నీ ప్రయోజనం ఏంటి? వీటన్నిటి ప్రయోజనం ఏంటి? మీరు అనుకోవచ్చు ఏదో పుణ్యం కోసం ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ మెయిన్ పుణ్యం కాదు, పుణ్యం అనేది ఇస్తే పోతుంది. ఏమంది ఈ డబ్బుకి ఏంటండి, పొలాలు ఏంటో వస్తామంటే వెళ్ళిపోతుంది. గోటేరు రాఘవరావు గారికి 1950లో ఆయనకి ఇంచుమించుగా 15,000 ఎకరాలు ఉంది. మా నాన్న, నేను ప్రత్యేపల మూర్తిరాజు గారు నేను ఎక్కడో కలుసుకున్నాం భీమవరం కలుసుకుంటే, ఏమంటే గోటేరు రాఘవరావు గారితో మీకు ఏమైనా పరిచయం ఉందా? ఆయన ఎవరికి ఏది ఇచ్చేవాడు కాదు. 15,000 ఎకరం పొలం ఉంది, ఎవరికో పైసి ఇచ్చేవారు కాదు. అయితే ఆయనలో కూడా మన మంచి గుణాలు ఉన్నాయి. మనం వెళితే చెంబుతో నీళ్లు కాళ్ళు కడుక్కమని ఆయన ఇస్తారు. ఇప్పుడు అంటే సింకులు కుళాయిలు వచ్చినాయి, కానీ పూర్వం కుళాయిలు ఎక్కడున్నాయండి? మనం వెళితే చుట్టాల ఇంటికి చెంబుతో నీళ్లు తెచ్చుట ఆయన దగ్గర గుణం ఏంటంటే, ఎవరికి ఏదో ఒక పైసి ఇవ్వకపోయినా చెంబుతో నీళ్లు పెట్టి తెస్తాడు. కాళ్ళు కడుక్కుండదు, అడిగి మీద చాపు చూపిస్తారు, చాపు మీద కూర్చోవడం. సత్యపల మూర్తి గారిని అడిగాను, మొన్న ఏమండి మీకు రాఘవరాజు గారితో ఏమైనా పరిచయం ఉందా? నాకు ఆయనతో స్నేహం లేదు, ఎప్పుడోసారి కలుసుకున్నా, ఎక్కడో లేదా ఏదో పెళ్లి ఏదో ఎక్కడో కలుసుకున్నావు, నాకు నాకంటే బాగా పెద్ద ఆయనైనా. నేను ఒకటి అడిగాను, ఏమండి మీకు 15,000 ఎకరం ఉంది, ఎవరికి ఏమి సహాయం చేయాలంటే అన్నారటండే, డబ్బు ఇవ్వటానికి మనం ఎవరో, డబ్బు కాయటానికి నేను పనికి వస్తాను అన్నాడు. డబ్బుకి, నా డబ్బుకి నేను కాపలాదారుడిగా ఉంటాం, నాకు చేతనా కానీ ఇతరులకు ఇవ్వటం నాకు చేత కాదు అయ్యా. నా డబ్బుని కాపలా కాసుకోమంటే కాసుకుంటాను, నువ్వు ఎవరికైనా ఇస్తావని అడుగుతున్నది నాకు చేత కాని పని. నాకు చేత కాని పని నేను చేత, నాకు చేతనైన పని నేను చేస్తున్నాను, నా డబ్బుని నేను కాపలా కాసుకుంటాను. ఏదో కాపలా కాసుకున్నాడు అయిపోయింది. కానీ ఇప్పుడు పొలం ఎంత ఉందంటానికి 7 ఎకరాలు ఉంది. ఈ 15,000 ఎకరం ఏమైపోయిందంటే, తర్వాత ఆయన చనిపోయాక ఎవరికి దొరికింది అని తినేసాడు. ఆయనకి పిల్లలు లేరు, ఆడో దత్తుడు, ఆ దత్తుడికి పిల్లలు లేరు, ఆడో దత్తుడు. మొత్తం మీద ఎవళ్ళైతేనే ఆడు తినేస్తేనే, నీళ్ళు తినేస్తేనే, ఆడు తినేస్తేనే, ఇప్పుడు మొత్తం 15 ఎకరాలు ఉన్న 15,000 ఎకరాలు నాశనమకి ఇప్పుడు 7 ఎకరాలు పొలం. ఏమైపోయింది చూస్తాను, గోటేరు రాఘవరాజు గారు వస్తే సామ్రాజ్యాలు అంతరించిపోయింది. బ్రిటిష్ సామ్రాజ్యం 300 సంవత్సరాలు మనం పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు అంతరించిపోయింది. ఈ మొఘలాయిలు 200 సంవత్సరాలు పరిపాలించారు, అంతరించిపోయింది. పిఠాపురం రాజా గారు పిఆర్ కాలేజీ కట్టించారు కాకినాడలో. ఆయన చివరి రోజుల్లో ఆయన దగ్గర పనిచేసిన గుమస్తా రెండు పోట్ల క్యాలేజీ పట్టికలు అన్నం పెడితే బతికాడని చివరి. పిఠాపురం జమీందారు గారు పిఆర్ కాలేజీలు అని పెద్ద పెద్ద కాలేజీలు కట్టించాను. చివరికి వచ్చేవాడికి అంటే ఏంటి, ఏమైపోయినా దేహ ప్రారంభం. చివరికి ఆయన దగ్గర పని చేసిన గుమస్తా మటుకి 2 పూట్ల క్యారేజీ పట్టుకెళ్తే క్యారేజీ తిని అలా జీవించాడు. కాకినాడలో పిఆర్ కాలేజీ చదివిన వాళ్ళు ఎవరో ఉంటారు. పిఠాపురం పిఆర్ అంటే పిఆర్ కాలేజీ అంటే పిఠాపురం రాజగారు కాదు. ఆయన రోజులు చివరు అంతరించిపోయినారు. అంటే పరమేశ్వరుడు మనకేదన్నా, పరమేశ్వరుడు మనకేదన్నా డబ్బు ఇవ్వనివ్వండి, జ్ఞానం ఇవ్వనివ్వండి, విద్య ఇవ్వనివ్వండి, లేకపోతే యశస్సు ఇవ్వనివ్వండి, ఏది ఇవ్వనైనా సరే కాదు, పరమేశ్వరుడికి ఇచ్చింది కొంత ఆయనకి ఇస్తాంటే ఆయనకి ప్రీతి కలుగుతుంది మన మీద. మీరు మీకు నేను ఏదైనా పండిస్తున్నాను అనుకోండి, మీ రూపం నాకు అనవసరం, మీ పేరు నాకు అనవసరం. మీకు ఇది నేను పండిస్తుంటే మీ రూపం నాకు అనవసరం, మీ పేరు నాకు అనవసరం, మీ కులం నాకు అనవసరం. అంతర్యాముగా మీ ఈశ్వరుడి ప్రీతి కోసం ఇవ్వటం అండి. ఇంకేంటి, అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడి ప్రీతి మనకు కలగకపోతే మనకు మోక్షం రాదు, ఆయన స్వరూపం మనకి ఎరుకులోకి రాదు. అంటే ఈశ్వరు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, పరమేశ్వరుడు దయ ఎవడైతే సంపాదిస్తున్నాడో వాడు మోక్షాన్ని పొందుతాడు. ఇప్పుడు ఇంతమంది మనం ఉన్నాం, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, మనలో ఒక్కళ్ళున్నాం మోక్ష మార్గంలో. ఇంటికడిగా అన్నం వండుకుంటున్నాం, తింటున్నాం, మన పనులు ఏ మనం చేసుకుంటున్నాం, పొలం వెళ్తున్నాం వస్తున్నాం, లేదా బళ్ళలోకి వెళ్తున్నాం వస్తున్నాం, ఏదో చేస్తున్నాం. అసలు మోక్షం లోపల గమ్యాన్ని మీరు ఇప్పుడు బూరిగ పని వచ్చి మనకు బూరిగ పెరాలి, ఎక్కడ తరుణం తీసుకోవాలి, ఎక్కడ ఎక్కడ మలిపి చెప్పాలి, మళ్ళీ పాలకులు వచ్చాం పాలకులను దెడ్డిపేట రోడ్డుకి వెళ్ళాలి, ఈ బూరిగి పిల్ల మార్గం వెతుక్కుంటే మీరు వచ్చారు ఎలా వచ్చారు? మీరు కార్లు వచ్చినా బస్సులు వచ్చినా రిక్షాలు వచ్చినా ఆటోలు వచ్చినా ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం. మనం ఎవరైనా అసలు మోక్షం పొందటం మాట వదిలేదు, అసలు మోక్ష మార్గంలో ఉన్నామంటే లేము. కొంతమంది ఇంటికడేదో కష్టాల వల్ల దేవుడిని స్మరించుకోవటం, కొంతమంది ఏ కడుపులోకి వచ్చినప్పుడు జ్ఞాపకం పెట్టుకోవటం, కోడలేమో అత్తను పట్టుకుని తీర్చే అత్తకి దేవుడి జ్ఞాపకం వస్తాడు, అత్తను పట్టుకుని కోడలు తీర్చే కోడ ఏదో కారణం వల్ల దేవుడి జ్ఞాపకం రావటం, కానీ హెచ్చు తగ్గిన వల్ల లేదా సంసారం బాగోపోతే దేవుడు మమ్మల్ని ఎలా చేశాడు అనుకోవటం. సంసారం బాగుంటే గర్వం, సంసారం బాగోపోతే ఏడిపి ఇంకెలాగా. అందుకే భగవాన్ నాకు జీవలక్షణాలు ఎలా భరిస్తున్నారన్నారు, డబ్బుంటే గర్వం, డబ్బులు ఏమంటే సంసారం ఎలాగే సంసారం ఎలాగే ఉంటుందని అది కూడా కొన్ని ఇస్తే గర్వం, ఇవ్వకపోతే ఎలాగే సంసారం. మన దేవుడు దేయలేదు, మనకి లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకుంటాడు. ఇవ్వకపోతే ఏడుపు ఇస్తే పాడైపోతున్నాం. అటు వచ్చి అసలు మనలో మోక్షం పొందటం, అసలు మోక్ష ఆ మార్గంలో ఎంతమంది ఉన్నామండి? మీరు ఏ కులం అవనండి, ఏ మతం అవనండి, మీరు స్త్రీలు అవనండి, పురుషులు అవనండి, మీరు ధనవంతులు అవనండి, పేదవారు అవనండి, పండితులు అవనండి, లేకపోతే పామర్లు మీరు బాగా చదువుకున్న వాళ్ళు అవనండి, చదువు లేని వాళ్ళు అవ్వండి, అసలు మన గమ్యం మోక్షాన్ని పొందాలి. ప్రకృతిలోంచి, ప్రకృతి గుణాలలోంచి, అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి విడుదల పొందాలి. మన గమ్యం మోక్షం, అది సృష్టిలోంచి వచ్చిన ప్రయోజనం. అది మన సృష్టిలోకి అసలు ఇంకోటి అర్ధకామాలే పరమేశ్వరుడు దయలేకపోయా, పరమేశ్వరుడికి దయ లేకపోతే రావు, ఇంకా మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అర్ధకామాలు లోకానికి సంబంధించిన విషయాలు, అయ్యే పరమేశ్వరుడికి దయ లేకపోతే రావు, ఇంకా మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మార్గంలో ఇందుకే మీకు చెప్పేది ఏంటంటే, మీ పనులు మీరు చేసుకోవచ్చు, సోమర్తనంగా ఉండక్కర్లేదు, అసలు గమ్యం మన గమ్యం అక్కడ చేరుకోవాలి అనేటువంటి, మోక్షం పొందాలి అనేటువంటి ఆ మార్గంలో మనం ఎంతమంది ఉన్నామంటే ఎవరూ లేవు, ఉన్నామని అనుకుంటున్నాం. మరి ఇది ఒక మార్గం. ఇప్పుడు లేవని సంగతి లేవని అర్థం అవుతుంటే పర్వాలేదు, అసలు మోక్ష మార్గంలో లేకుండా మోక్ష మార్గంలో ఉన్నాం అనుకోవటం. లేవని సంగతి తెలుస్తుంటే అయ్యో మార్గంలో ఎలా ప్రవేశించాలని మనకు అర్థం అవుతుంది. ఆ మార్గంలో ఉన్నాం అనుకున్నప్పుడు ఇంకెలా తెలుసు? ఆ మార్గంలో మనం ఎంజాయ్మెంట్ మార్గంలో ఉన్నాం, కానీ పెర్ఫెక్షన్ మార్గంలో లేవు. మనం నరకానికి వెళ్ళి మార్గంలో ఉండి స్వర్గం పొందుతాం, స్వర్గానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. మనం వెళ్ళి మార్గం నరకానికి వెళ్ళి మార్గం కాదు, పొందటం స్వర్గానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. ఇల్లాక తెలుస్తుంది నరకమే స్వర్గం కాదని, అప్పుడు దాకా అనుకోండి ఎవరు వద్దంటాడు. ఇంకా తర్వాత నూనె వేసి కాల్ చేస్తారు, తర్వాత ఏదో జరుగుతుంది అక్కడ. అంటే బాగా జాగ్రత్తగా ఉండండి, మనం చేతితోటి చేసే పనే కాదు, చేతితోటి మనకు వచ్చే నోటితోటి మాట్లాడే మాటలే కాదు, చేతితోటి ఇంకోటి అర్థం చేసుకోండి, ఇది మనకు వచ్చే ఆలోచనలు కూడా, మనం వచ్చే సంకల్పాలకు కూడా మనం భగవంతుడికి సమాధానం చెప్పాలి. భగవంతుడు కర్మసాక్షి, భగవంతుడు కర్మసాక్షి. ఇందా గురువు గురువు అంటున్నారు కదా, ఎవరు సూర్యుడు బయట చీకటిని పోగొడతాడు, గురువు లోపల చీకటిని పోగొడతాడు. సూర్యుడు బయట ఉన్న చీకటినే పోగొడతాడు, గురువు ఎక్కడ పో లోపల ఉన్న చీకటిని గురువు పోగొడతాడు. ఆడే గురువు ఎవడైతే చీకటిని తొలగిస్తున్నాడో లోపల డార్క్నెస్ని, ఆ మాయ మాయ రూపంలో అజ్ఞానాన్ని ఎవడైతే తొలగిస్తున్నాడో వాడే గురువు. మీకు తెలియపోయినా మిమ్మల్ని ఎక్కడ తీసుకురాడో గురువుకి తెలుసుందా, లేదా గురువు కాదు రాక్షసుడు. ఇంటికి ఎందుకు చేస్తున్నారు? కనీసం మోక్ష మార్గంలో లే. అసలు మనం మోక్ష మార్గంలో ఉంటే మన ఆలోచన కండిషన్లో పడిపోతుంది, మన మాట కండిషన్లో పడిపోతుంది, చేత కండిషన్లో పడిపోతుంది, స్వాతిశయం తగ్గిపోతుంది, అహంభావం తగ్గిపోతుంది. అసత్యంలో అహంభావం ఉంది, మమకారం ఉంది. అసత్యంలో మమకారం ఉంది, అహంభావం ఉంది. నేను నాది అనే తలంపులు ఉన్న అసత్యములు. సత్యంలో ఇది మనం అనుకునే మాటలకు, ఈ స్వాతిశయానికి కానీ గర్వానికి కానీ అహంకారం, ఈ మనం అనుకునే ఈ మాటలు అక్కడ సత్యంలో లేవచ్చు. ఇవన్నీ పోతేనే కానీ అదే అనుభవంలోకి రాదు. అవి అందులో ఇది లేదు కాబట్టి అక్కడ ఏదైతే లేదో అది ఇక్కడ పోగొట్టుకుంటేనే కదా దొరకదు మనకి. వైష్ణవులు ఎక్కువ చేశారు. భగవాన్ జ్ఞాన మార్గం చెప్పారు, శరణాగతి మార్గం చెప్పారు, భక్తి మార్గం చెప్పారు. అంటే జన్మ పూర్వజన్మలు బట్టి ఒక్కొక్క మార్గం ఒకళ్ళు ఇష్టపడతారు. కొంతమందికి జ్ఞాన మార్గం, కొంతమందికి భక్తి మార్గం. ఏదో ఉపాయం అవలంబించి భగవంతుని పొందాలని కొంతమంది అనుకుంటారంటే, భగవంతుని పొందటానికి కూడా భగవంతుని ఉపాయంగా తీసుకుంటారు భక్తులు కొంతమంది. భగవంతుని పొందటానికి కూడా ఉపాయం కూడా భగవంతుడే. అది శరణాగతి మార్గం. అదేంటది శరణాగతి మార్గం? అప్పుడు భగవాన్ రెండూ చెప్పారు, జ్ఞాన మార్గం చెప్పారు. నీకు ఈశ్వరుడు పట్ల విశ్వాసం ఉంటే విచారణ మార్గం కంటే భక్తి మార్గమే మంచిదన్నారు. ఉన్నాడా లేడా? ఆ ఉన్నాడు ఉన్నాడు అనుకున్నవాడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అనుకునేవాడు, అనుకునేవాడు ఉన్నాడా లేడా ఉన్నాడా అనే వాడు వాడు ఆ డౌటింగ్ థామస్లు అంటారు. వాడు కూర్చుంటాను మనం, నుంచుంటాను మనం. కొంతమంది పురుషులు ఆ బియ్యం డబ్బాకి కూడా తాళం వేసుకుని వెళ్ళి కూడా ఉన్నారు. మరి ఇంటికెళ్ళి పేరు బియ్యం అమ్మేస్తున్నామని కొంతమంది పురుషులు ఆ బియ్యం కొలిసి ఇచ్చేసి పొద్దున్నే అది వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చాక మన సాయంత్రం భోజనానికి శీషిస్తారు తాను. అంటే ఇది బియ్యం అమ్మేస్తారని ఇంట్లో కూడా డౌటింగ్ తామస్తులని కొంతమంది ప్రతి చిన్న విషయానికి అనుమాన. వీళ్ళు బైబిల్లో వస్తారు ఈ డౌటింగ్ తామస్తులు. వీళ్ళు వాళ్ళు లేడం చూస్తే ఆడికే భయం. ఇలాగే ఇలా నీకు మామూలుగా భగవంతుడు ఉన్నాడా లేదా, సజ్జన్ ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడా లేదా, ఒక యజమాని ఉన్నాడా లేదా? ఎవడో మనకు యజమాని కాదు, ఎవడో భర్త కాదు మనకు, ఎవడో మనకు స్వామి కాదు. ఎవడైతే ఎక్కడి నుంచైతే సృష్టి అంతా వస్తుందో వాడే మన భర్త, వాడే మన యజమాని, వాడే మన ఓనరు, వాడే మన కంట్రోలరు. ఎక్కడి నుంచి ఏ పదార్థంలోంచి అయితే సృష్టి అంతా వస్తుందో, పంచిపోతారు ఏవో కూడా ఎక్కడి నుంచి వస్తుందో వాడే మన కంట్రోల్, వాడే మన నియమించేవాడు, వాడే మన యజమాని, వాడే మన భర్త, వాడే మన ప్రభు. ఇది మనకి చేసిన కర్మను బట్టి ఫలితాన్ని పంచిపెట్టేవాడు కదా వాడే. ఈ లోకం అంతా, ఈ లోకం అసలు లేనప్పుడు, పంచిపోతాలు లేనప్పుడు, జీవకోటి లేనప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడు. అలా భగవంతుడు అంటూ ఒకటి లేకపోతే సృష్టి రాదు అసలు. ఇది బాగా అర్థం చేసుకోండి. అసలు జీవకోటి లేనప్పుడు, పంచిపోతాలు లేనప్పుడు, అది సృష్టి లేనప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడు. ఉన్నాడు కాబట్టి సృష్టి వచ్చింది. అలా భగవంతుడు అంటూ కూడా అప్పుడు లేకపోతే సృష్టి రాదు. ఇంకా అంటే భగవాన్ చెప్పేది ఏంటంటే, నీకు ఈశ్వరుడి మీద నమ్మకం ఉంటే భక్తి మార్గం మంచిది, శరణాగతి మార్గం మంచిది. ఉన్నాడా లేదా, ఉన్నాడా లేదా, ఏ రోజు కాలో నేను అనుమానం పెట్టుకుంటే విచారణ అమ్మాయి. నేనెవండి, నేను గురించి విచారణ చేసుకో. నీకు నమ్మకం ఉంటే నువ్వు విశ్వాసపాత్రుడు అయితే శరణాగతి మార్గం మంచిది. నువ్వు విశ్వాసపాత్రుడు కాకపోతే ఏ రోజు కాలో నేను అనుమానం పెట్టుకుంటా అంటే, సందేహాలు పెట్టుకుంటా అంటే, ఈ నేను గురించి విచారణ చేసుకో. ఏదో మార్గంలో నేను తొలగించుకో. అసలు నువ్వు మాకు తలంపులు ఫీడింగ్ చేస్తున్నాయని కొంతమంది అంటారు, మమ్మల్ని మాకు తలంపులు ఫీడింగ్ చేస్తున్నాయని, ఆలోచన ఫీడింగ్ చేస్తున్నాయని, అక్కర్లేని తలంపులు అన్నారు. అదే భగవాన్ చెప్తున్నారు. ఇక్కడ ఈ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీకు ఈశ్వరుడి పట్ల నీకు పూర్తి నమ్మకం ఉంటే ఈశ్వర సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుందనేటువంటి నీకు పూర్తి విశ్వాసం ఉంటే నీకు తలంపులు ఆగిపోతాయి, సంకల్పాలు ఆగిపోతాయి. అనుకునేది నీ సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. ఒకవేళ నువ్వు అనుకోవటం మానేస్తావు అనుకో, అనుకోవటం మానేస్తేనే జరిగేది ఈశ్వర సంకల్పమే, నువ్వు లేవు అసలు. ఓ నమ్మాళ్ళు వారు అంటాడు, ఓ పెరుమాళ్ళు, ఓ వైకుంఠవాసో శ్రీనివాసో గోవింద నమ్మాళ్ళ వారు ఆళ్ళవాడలో మొదటి వాడు నమ్మాళ్ళ వారు. ఆళ్ళవాడలో విష్ణు భక్తుల్ని ఆళ్ళవాడలు అంటారు, శివ భక్తుల్ని నాయనార్లు అంటారు. తమిళనాడు ప్రాంతంలో వాళ్ళు వాడు భక్తులే, వీళ్ళు భక్తులే. అయితే శివుణ్ణి ఉపాసించిన వాళ్ళు నాయనార్లు అంటారు, ఆ విష్ణు భక్తుల్ని మామూలుగా ఆళ్ళవార్లు అంటారు. రమణ మహర్షి గారు అరుణాచలం రాకముందు ఒకే ఒక్క పుస్తకం చదివారు, అదే నాయనార్ల చరిత్ర, శివభక్తుల చరిత్ర చదివారు. వాళ్ళు 64 చరిత్రలు, 64 భక్తులు ఉన్న చరిత్ర పుస్తకం అది. 64 భక్తుల చరిత్రలు ఉంటాయి అందులో. ఆ చదివారు ఆయన, ఎవరో ఎవరో ఆయన పిల్లతండ్రికి ఎవరో ప్రజెంటేషన్ ఇస్తే అది టేబుల్ మీద ఆయన వదిలేసి ఆయన చదివాడు కదా పిల్లతండ్రి పుస్తకం ప్రజెంటేషన్ ఇచ్చి ఈయన ఎప్పుడైనా కాలక్షేపాలను చదివాడు. ఆ పుస్తకం పిల్లతండ్రికి ఉపయోగపడలేదు కానీ ఈయనకు ఉపయోగపడలేదు. ఆ పుస్తకం చదివి అనుకున్నాడంటే ఈయన ఇందులో 64 భక్తులు ఉన్నారు ఒక్కడి కింద నేను అవ్వగలను. ఆ పుస్తకం చదివాను అనుకున్నాడు అప్పటికి ఆయనకు అమృతానుభవం కలగలేదు. ఇందులో 64 ఆయన కూడా చదవాలని చదవలేదు, పుస్తకం ఎదుర్కొండగా ఉంది కానీ చదవటం మొదలుపెట్టాడు. అప్పుడు 64 భక్తుల చరిత్ర చదివాను, ఇందులో ఒక్క భక్తుల కింద మనం అవ్వగలవాను. చదివాక వచ్చింది అది. చదివితే ఏమొస్తుందండి, వింటే ఏమొస్తుందంటారు. చదివినా ఏమి రాకపోతే, చదివినా ఏమి రావటం లేదు, విన్నా ఏమి రావటం, ఏమి రాకపోతే ఇంక చదివినా మనకి ఏమి రావటం లేదు, విన్నా ఏమి రావటం లేదు, ఇంకా అడిగినప్పుడు చదవనప్పుడు విన్నప్పుడు ఇంకేమొస్తుంది. ఇవన్నీ కూడా అసందర్భ మాటలు, ఉపయోగలేని మాటలు, అజ్ఞానం మాటలు. చూస్తే ఏమొస్తుందండి, చదివితే ఏమొస్తుందండి, వింటే ఏమొస్తుందండి. శ్రవణం అనడం ముందు అమశ్రవణే భగవంతుడు చెబుతున్నాడు కదా. శ్రవణం చేసి తర్వాత మననం చేస్తే నీ మనస్సులో ఉన్న విషమంతా బయటికి కక్కిస్తాడు. మనం ఇంద్రిని తాగితే డాక్టర్ గారు ఇంద్రిని కక్కించినట్టు మంచేత. కొంతమంది డాక్టర్లకి ఎక్కువ పని చేసే ఇంద్రిని కక్కిస్తా ఉంటారు అది, అది అలవాటు పడిపోతారు. దానివల్ల డబ్బు ఎక్కువ వస్తుంది డాక్టర్. ఎండ్రిని తాగి ఎండ్రిని కక్కించాలంటే 4,000 5,000 అలా పుచ్చుకుంటారు. అంటే అందులో రిస్క్ ఉంది కొంచెం. అలా రిస్క్ వైద్యానికి కొంతమంది డాక్టర్లు ఎండ్రిని తాగాలంటే కక్కించడానికి అలవాటు పడిపోతారు. అది బతకొచ్చు బతకపోవచ్చు చెప్పలేదు. డాక్టర్ గారికి 4,000 వచ్చేస్తుంది. అలాగే మరణం వల్ల మన మనస్సులోని బుద్ధిలోని విషయం, బుద్ధిలోని విషయం బయటికి పోతున్న మననం చేయి, శ్రవణం సరిపోదు మననం చేయటం. ఓ గురువు గారు ఇలా పాఠాలు చెబుతాంటే వాళ్ళు వచ్చి ఇద్దరు వినివారు. నా ముఖం కంటాడు ముఖం వికాసంగా ఉంది, నా ముఖం కంటాడు ముఖం వికాసంగా ఉంది, నాకంటే బాగా కనిపిస్తున్నాడు, ఇద్దరం మీ దగ్గరికి వస్తున్నాం, ఇద్దరం వింటున్నాం కదా, నాకంటే బాగుపడినట్టు కనిపిస్తున్నాడు, ఏంటి నేను బాగుపడినట్టు కనపడతాడు, వింటాం నేనే వింటున్నాను కదా అన్నాడు గురువు. ఇంకా అన్నాడు, మీ ఇద్దరు వింటాం శ్రద్ధగానే వింటున్నారు, ఓ తేడా ఉంది, అది ఇంటికి వెళ్ళి మరణం చేస్తున్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళి మరణం చేయటలేదు, వింటున్నావు వెళ్ళిపోతున్నావు అంటే ఇంటికి నీకు మరణం, ఆడు మరణం చేసిన వాళ్ళు ఆడ ముఖంలో చేయిస్తుంది అని చేత నీ ముఖం, నువ్వు ఇంటికి అసలు మరణం చేయట్లేదు, ఇక్కడ విన్న వెంటనే మర్చిపోయి వెళ్ళిపోతున్నావు అని చేత నీకు చేయిస్తున్నది అని చెప్పాడు. అంటే పులి ఎంత బలంగా ఉన్నా నీకు సామెత ఏం చెప్తారని పులి ఎంత బలమైన జయించేదని దానికి రోగం పట్టుకుంది అనుకోండి, ఆ రోజు కాదు ఆ రోజు కాదు ఆ రోజు కాదు కుంగిపోయి కృషించిపోదు. అలాగే నీ ఇంటికాడ సంపదలు ఉన్నా ఇంకోటి ఉందా ఇంకోటి ఉన్నా ఇంకోటి, మీ మనస్సు ఏ కారణం చేత మిమ్మల్ని పీడిస్తుంది అనుకోండి, మీ మనస్సు ఏ కారణం చేత రోగం పట్టుకుని పులి ఏమైపోతుందో, మీరు ధనవంతులైనా ఆరోగ్యవంతులైనా మీ ముఖాలు కూడా మామూలుగా పేలవంగా రక్తం లేని ముఖాల కింద అయిపోతారు. కొంతమంది ముఖాల్లో రక్తం కనపడదు, ఎప్పుడు సూర్యుడు మనం ఏదో బెంగ పెట్టుకున్నట్టు ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తారు, ఎప్పుడు అప్పుడు ఏదైనా పోగొట్టుకున్నారేమో పాపలు అనిపించి, ఎంత పులి ఎంత బలవంతమైనా జయించిపోయినా ఆ రోగం పట్టుకుంటే పులి ఎలా కుంగిపోతుందో. మీరు కూడా ఏ కారణం చేతనా ఈ సబ్జెక్టు వదిలేసి శ్రవణ మరణాలు వదిలేసి ఏదో కారణం వల్ల మీరు లోక విషయాలు కల్పించుకుని బెంగ పెట్టుకుంటే ఆ బలమైన పులికి రోగం ఎలా పట్టుకుంటే పులి ఎలా తగ్గుతుందో మీరు కూడా అలా కృషించిపోతారు, కృషించిపోయి కృషించిపోయి వల్లకాటులో పెడతారు. శాంత జ్ఞానేశ్వరుడు అంటాడు అంతా భగవంతుడితోడు సంకల్పం, అంతా భగవంతుడి సంకల్పంతో జరుగుతుందని నీకు అర్థమైనప్పుడు, నీ బుద్ధిలో అది ఒక భాగం అయినప్పుడు, అంతా భగవంతుడితో అంతా భగవంతుడి సంకల్పంతో జరుగుతుందని నీకు అర్థమైనప్పుడు వినటం కాదు, అది నీకు అర్థమైనప్పుడు, అది నీ బుద్ధిలో ఇంకినప్పుడు, అది నీ బుద్ధిలో ఇంకినప్పుడు ఎంత అపూర్వం చూడండి, మానవ జాతి మీద ఎంత ప్రేమగా చెప్పారో. నీకు దుఃఖంతో సంతోషంతో పని ఏముంది? ఆ సంతోషంతో పని ఏముంది, దుఃఖంతో పని ఏముంది? అది నీ తెలివితేటలను సాధించలేదు, భగవంతుడి సంకల్పాన్ని బట్టి అలా జరిగింది అనుకున్నప్పుడు నువ్వు గర్వపడటానికి కారణం లేదు, అవమానపడటానికి కారణం లేదు, నీ దుఃఖానికి కారణం లేదు, సంతోషం అది భగవంతుడి సంకల్పంగా అది జరిగినప్పుడు నీకు సంతోషంతో పని లేదు, దుఃఖంతో కూడా పని లేదు, అది భగవంతుడు ఎలా నీవి ఇచ్చాడు ఇంక నీకు దుఃఖం ఎందుకు, అది నీకు అర్థమైనప్పుడు వండర్ఫుల్ టీచర్. ఈ మాట ఒక్క మాట విని మీరు ఇంటికి వెళ్ళిపోతే ఏమీ లేదు, మీరు శాంతిగా ఉంటారు. మీరు ఈ ఒక్క వాక్యం వినేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీరు శాంతిగా ఉంటారు. వండర్ఫుల్ మెడిసిన్ ఇది. వాళ్ళు మనం ఓట్లేదే వాళ్ళకి, అవుట్ ఆఫ్ మెడిసిన్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్. వాళ్ళు జీవకోటిని ప్రేమించి చెప్పటం, చెప్పాలని చెప్పటం కాదు, చెప్పకుండా ఉండలేక చెప్పటం. జ్ఞానేశ్వరుడు ఏ స్థితిని పొందాడు ఆ స్థితిని మిమ్మల్ని తీసుకెళ్ళటమే ప్రయోజనం కాదు, ఇంకో ప్రయోజనం అక్కడ లేదు. ఈ మర్యాదలు గౌరవాలతో సంబంధం లేదు, బహుమానాలతోటి అవమానాలతో సంబంధం. ఈ ఒక్క వాక్యం మీరు అర్థం చేసుకోండి, ప్రతీదీ కూడా భగవంతుడి సంకల్పంతో జరుగుతామని మీకు అర్థమైనప్పుడు చావు పుట్టుకుంటే సహా మీరు సంతోషించడానికి దేన్ని చూసి సంతోషిస్తారు, దేన్ని చూసి దుఃఖపడతారు? మీరు సంతోషించడానికి కారణం లేదు, దుఃఖపడటానికి కారణం లేదు. సంతోషిస్తే మీ గర్వం వచ్చేస్తాను, దుఃఖం వస్తుంటే కుంగిపోతున్నారు, పేడ ముఖాల్లో అయిపోతున్నాడు. ఈ ఒక్క వాక్యం మీరు అర్థం చేసుకోండి, అసలు మీకు తెలుసున్నా అంతే తెలియపోయినా అంతే, ఇదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుందని మీకు అర్థమైతే మీకు సంతోషించడానికి కారణం లేదు, గర్వపడటానికి కారణం లేదు, అవమానపడటానికి కారణం లేదు, దుఃఖపడటానికి కారణం లేదు, మీ విషాదానికి కూడా కారణం లేదు. ఇది అర్థమైనప్పుడు ఇంకోటి, ప్రపంచంలోని సంపద అంతా కూడా భగవంతుడి దేరు, ఈ సృష్టిలోని సంపద కూడా మీది నాది కాదు, భగవంతుడిది. అయితే మన ప్రారంభాన్ని బట్టి మనం కొంత కేటాయించాడంతే, సంపద ఆయిందే, మన దేహ ప్రారంభాన్ని బట్టి కొంత మనకు కేటాయించాడు, అంతేకాని సంపద ఆయన యజమాన్ ఆయన సంపద ఆయింది. దేనికోసం సంతోషిస్తావు నువ్వు, దేనికోసం దండి పెట్టుకుంటావు, అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంటే నీ దండ పెట్టుకోవడం దేనికోసం? సంతోషించు. ఒకవేళ నీకు సంతోషం వస్తా అంటే నీ తెలివికి సంతోషిస్తున్నావు, దుఃఖం వస్తా అంటే నీకు తెలివికి దుఃఖపడుతున్నావు. ఇంకెందుకు మీకు సబ్జెక్ట్ ఈ ఒక్క వాక్యం మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇగో ఈ మీటింగ్లు, ఈ ప్రవచనాలు, దేనికి ఈ ప్రవచనాలు? జపాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, గుడి చుట్టూ తిరుగుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా, యాత్రలకు వెళుతున్నారు, ఇవన్నీ దేనికోసం? ఇవి ఒకటే గుర్తుపెట్టుకోండి, లోపల మన జీవుడు బాగుపడతాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినా శరీరం బాగు చేసుకోవడానికే కదా, అలాగే ఆధ్యాత్మిక సాధనలు ఎన్ని చేసినా లోపల మన జీవుడు పవిత్రుడు అవ్వాలి. అంటే జీవుడి వెనుకాల ఉన్నటువంటి, జీవుడికి ఆధారంగా ఉన్న వస్తువు, జీవుడికి ఆధారంగా ఉన్న ఆ పరమాత్మ హృదయంలో నిజమైన నేను ఉంది, మనస్సులో అబద్ధంలో నేను ఉంది, మనస్సులో నేను అబద్ధమైన నేను, హృదయంలో నిజమైన నేను ఉంది. మనకి అబద్ధమైన నేను తెలుస్తుంది కానీ నిజమైన నేను తెలియటం లేదు. ఆ నిజమైన నేను తెలిసే వరకు ఈ అబద్ధమైన నేను మనం విడిచిపెట్టి బయటికి వెళ్ళదు. మనం నేను నేనంటే మనస్సులోనే నేను, అది నేను అందరూ హృదయాల్లోనే అంతర్యామిగా ఉన్నాను. భగవంతుడు బహు జాగ్రత్త పడుతున్నాడు. ఒక తల్లి, ఒక తల్లికి నలుగురు పిల్లలు ఉంటే ముద్దబ్బాయిల్ని ప్రేమిస్తుంది, తెలివైన వాళ్ళని ప్రేమిస్తుంది. మనం ఏం చేస్తామంటే తెలివైన వాళ్ళని ప్రేమిస్తాం, ముద్దబ్బాయిని వదిలేస్తాం. కానీ ఆ తల్లి మటుకి ముద్దబ్బాయిని ప్రేమిస్తుంది, తెలివైన వాళ్ళని ప్రేమిస్తుంది. కానీ ముద్దబ్బాయిని ఇంకా బాగా జాగ్రత్తగా చూస్తున్నాడు, ఎలా బతుకుతారు ఏంటో, ఎకరం ఎక్కువ ఇస్తుంది. ఈ తెలివైన వాళ్ళు పట్టుకుని తిట్టినా ఎకరం ఎక్కువ ఇస్తున్నాడు, అది బతకలేదు. భగవద్గీత అటువంటిది, భగవద్గీత ప్రతి ఎల్కేజీ చదివాడు చెప్పిన మాటలు చెప్పాడు, ఎంఏ చదివి పీజీ చేసేవాడు చెప్పిన మాటలు చెప్పాడు. ఇది వన్ వే ట్రాఫిక్ అని చెప్పి అందరూ ఈ జీవకోట అందరూ ఆయనలోంచి వచ్చారు కాబట్టి, గోవిందుల్లోంచి వచ్చారు కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్పాడు. ఎవరు ఒకళ్ళిద్దరి కోసం భగవద్గీత చెప్పలేదు. మీ ఇంటికాడ ముద్దబ్బాయిలు ఉంటే మేము పట్టించుకోము, మీరు పట్టించుకుంటారు, ఆడు కూడా బతకాల, మీరు తల్లి కాబట్టి, నేను తల్లి కాదు. అంటే తల్లి తన పిల్లలకు తెలివితేట ఎక్కువ ఉన్నా తెలివితేట తక్కువ ఉన్నా ఎలా ప్రేమిస్తుందో, గోవిందుడు మనల్ని అలా ప్రేమించే భగవంతుడు చెప్తాడు. సమాజం ఏం చేస్తుందంటే తెలివి తక్కువ వదిలేస్తుంది. అర్థమైంది. మనకి పిచ్చ హాస్పిటల్ బాగా తక్కువ, ఎక్కడో ఐదు మన ఆంధ్రాలో 23 జిల్లాలంటే పిచ్చ హాస్పిటల్ ఎక్కడో హైదరాబాద్లో ఉంది, విశాఖపట్నం ఉంది, సరిపో పిచ్చ హాస్పిటల్ 10 హాస్పిటల్ ఉన్నాయి. పిచ్చ హాస్పిటల్ పెట్టమని అడిగే వాళ్ళు ఎవరు లేరు. అందరూ మా ఊళ్ళో హాస్పిటల్ పెట్టి, మా ఊళ్ళో హాస్పిటల్ పెట్టినాను, కానీ పిచ్చోళ్ళకు కూడా హాస్పిటల్ పెట్టండు. హైదరాబాద్ రెండే ఉన్నాం, విశాఖపట్నం హైదరాబాద్ తప్పితే పిచ్చోళ్ళకి హాస్పిటల్ వాళ్ళకు 10 హాస్పిటల్లోనూ ఉండాలి. అది మనం వదిలేస్తున్నాం. వాళ్ళు ఇదే పాపం మనసులో దెబ్బతిన్నారు అయిపోయారు. అటు మనకు పనికిరారు కాబట్టి మనం వదిలేస్తున్నాం. అటువంటి వాళ్ళని చూడటం వల్ల కూడా ఈశ్వరుడు దయకి మీరు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కానీ మా ప్రాంతంలో పిచ్చ హాస్పిటల్ పెట్టమని ఎవరు అడగరు. ఏంటో కారణం తెలియదు. పిచ్చ హాస్పిటల్ అవసరం. ఆ విశాఖపట్నం తీసుకెళ్లి పిచ్చ హాస్పిటల్ కానీ 4 రోజులు బయటకు గెంటేస్తారు, మాకు జనం ఎక్కువ వచ్చేస్తున్నారని గదిలు లేవని ఆడి పంపేస్తున్నారు. ఇటు హైదరాబాద్ వెళ్తే ఆళ్ళు తోలేస్తున్నారు, ఇటు విశాఖపట్నం వెళ్తే ఏళ్ళు తోలేస్తున్నారు, ఇంట్లో పిచ్చోళ్ళని భరించలేకపోతున్నారు. మరి వాళ్ళు ఎవరు చూస్తారు పిచ్చోళ్ళని? ఒక్క 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 ఏ ప్రాంతం ఒక్క ఎమ్మెల్యే ఇంతవరకు మా ప్రాంతంలో పిచ్చ హాస్పిటల్ పెట్టమని అడిగేవాళ్ళు లేరు. మరి పిచ్చోళ్ళందరినీ ఎవరు చూస్తారు? ఇంటికాడి భరించలేకపోతున్నారు. 2 హాస్పిటల్ సరిపోవు. అంటే దీని అర్థం ఏంటంటే మానసిక ఆరోగ్యానికి ప్రజలు కానీ, సమాజం కానీ, ప్రభుత్వం కానీ విలువ ఇవ్వటం లేదు. మనం అడగటం లేదు, అది పెట్టడం. పిచ్చ హాస్పిటల్ అడిగేవాళ్ళని ఎవరిని నేను చూడతారని అమరం మాట ఏదో అధిక చింతమనో లేకపోతే ఇళ్ల స్థలమనో లేకపోతే 2 రూపాయల బియ్యం ఒకటి ఉంది, ఆడి 100 రూపాయలు రోజులు తాగు చాలా తాగుతాడు, ఆడికి 2 రూపాయలు బియ్యం ఇస్తారు. ఏంటది ఇదేమి న్యాయమో మనకు తెలియదు. ఆ 2 రూపాయలు బియ్యం ఎవడ పుచ్చుకున్నాంటే 100 రూపాయలు సారా తాగుతాడు, 100 రూపాయలు సారా తాగిన వాడికి 2 రూపాయలు బియ్యం. అసలు మన ఆంధ్ర మొత్తానికి 2 పిచ్చాసుపట్లు ఉన్నారు, అవి సరిపోవు. ఇంట్లో వాళ్ళు భరించలేకపోతున్నారు, అంటే ఇంట్లో వాళ్ళు ఇంజక్షన్లు చేయలేరు, మందులు ఇవ్వలేరు, ఇవన్నీ మనం చేసే పనులు కాదు. ఇదే కొంతసేపు కొంతకాలం వైద్యం చేసి పంపిస్తే మనం కొన్ని రోజులు భరించవచ్చు. అంటే ఆ పిచ్చి హాస్పిటల్లో ఉన్న వాళ్ళే మనం పిచ్చోళ్ళు అనుకుంటున్నాం. మామూలుగా మా 180 మంది పిచ్చోళ్ళు. ఆ పిచ్చి హాస్పిటల్లో ఉన్నవాళ్ళే మనం పిచ్చోళ్ళు అనుకుంటాం. మామూలుగా మనుషులు 180 మంది పిచ్చోళ్ళు. ఏం చేయాలంటే కొంతమంది కారణం లేకుండా కోపం వస్తుంది. ఏమి కారణంతో కోపం వచ్చేస్తుంది, ముఖం ఎర్రబడిపోతుంది, గంతులు చేస్తారు, అది అంటారు, కాళ్ళు చేసి ఏమీ కారణం లేకుండా కోపం వస్తుంది, కారణం లేకుండా తిడతా ఉంటారు, కారణం లేకుండా ద్వేషిస్తారు, ఇవన్నీ పిచ్చ లక్షణాలే. అయితే వీళ్ళు హాస్పిటల్లో పెట్టక్కర్లేదు. అంత అందరూ బరవైనప్పుడు మనం ఎవరిని ద్వేషిస్తాం? అది ఇంత తుకారాం ఏం చెప్పాడు? తుకారాము జ్ఞానేశ్వరం. జ్ఞానేశ్వరం ఏంటి పేరు చూడండి, అంత అందంగా ఉన్నాడు, పేరే జ్ఞానేశ్వరం. వాడు ఏం చెప్పాడు? భగవంతుడి సంకల్పం ప్రకారమే ఈ సృష్టి అంతా నడుస్తుంది, మీ జీవితం కూడా నడుస్తుందని మీకు అర్థమైనప్పుడు మీకు దుఃఖపడటానికి కారణం లేదు, సంతోషించడానికి కూడా కారణం లేదు. ఏముంది, ఏం కారణం ఉంది? మీ చేతిలో ఏమి లేదు, ఇంకా దుఃఖపడటం దేనికి, సంతోషించడం దేనికి? ఈ ఒక్క వాక్యం మీరు రాసుకోండి, మరణం చేయండి చాలు. ఇంకే మానవ జాతి మీద ఎంత ప్రేమ ఉంటేనే కానీ, ఆ జాతి మీద ఎంత ఆప్యాయత ఉంటేనే కానీ మనిషిని దుఃఖం లేని స్థితికి తీసుకెళ్లాలో తప్పని లేకపోతే ఈ వాక్యాలు చదువుకోవటం అంటూ చెప్పలేదు. ఎవరు పండితులు చెప్పే మాటలు కదా, ఒక జ్ఞాని చెప్పే మాటలు. ఈ పండితులు చెప్పలేరు ఈ మాటలు. ఒక బ్రాహ్మణస్థితి పొందినవాడు, ఒక అద్దుల్లేనటువంటి ప్రేమ మానవ జాతి మీద ఉన్నవాడు చెప్పగలరు కాదు, కేవలం పండితులు చెప్పే మాటలు కాదు. మొన్న మనం ఎక్కడ సింగరక్షణ మీటింగ్లో చెప్పుకున్నాం, ఎంత చదువుకున్నా, ఎన్ని దేశాలు వెళ్ళి చదువుకూర్చున్నా, ఎన్ని పిహెచ్డీలు పిచ్చుకున్నా అర్ధకామాలు తప్పించి ఇంకేముంది. ఏమైనా వికసించావా, లేకపోతే మోక్ష మార్గంలో ఉన్నావా? లోపల ఎలా ఉన్నావు నువ్వు? అర్ధకామాలు అనిపిస్తున్నా, లోపల ఏమైనా బాగుపడ్డావా? ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి ఏం సంపాదించుకొచ్చినా, ఇవన్నీ అర్ధకామాల కోసం అంటాడు ఎవడు ప్రహ్లాద్. వాడు చాలా చాలా కష్టపడతాడు ప్రహ్లాదని. హిరణ్యకశిపుడు చాలా కష్టపడతాడు. ఏంటి ఎన్ని కష్టాలు పెట్టాను, అలా నవ్వుతూ ఉంటానంటారా అన్నాడు. చివరికి ఇసుకొచ్చి, నువ్వు ఏడవాల కదా, నేను కష్టాలు పెడుతున్నాను, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటాను ఏంటంటే, అప్పుడు ప్రహ్లాద్ ఏమన్నా అంటే నారాయణ స్మరణ కారణం. ధ్రువుడు ఓం నమో భగవతే వాసుదేవ పరిండక్షరాల మంత్రం ద్వాదశాక్షి చేసేవాడు, అష్టాక్షి ప్రహ్లాదుడు చేసేవాడు. నేను నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను, ఇబ్బందులు పెడతానంటే నేను ఎప్పుడు నవ్వుతా ఉంటావంటే ఏడవటం ఏదంటే అంటాడు నారాయణ స్మరణ కారణం. అంతకంటే కోసాడు నారాయణ స్మరించుకోవటం వల్ల, నారాయణ నాకు అండగా ఉండటం వల్ల అదే బలం. కానీ నా బలం ఏముంది? నా బలం నువ్వు రాజు, నేను మామూలు వాణ్ణి. నా బలం ఏముంది? నారాయణ స్మరణ వల్ల. నారాయణ స్మరణ వల్ల ఇలా తట్టుకోగలుగుతున్నాను, కానీ లేదు నేను తట్టుకోగలను. ఈ బలం ఇచ్చినవాడు, ఈ శక్తి ఇచ్చినవాడు నారాయణుడు. నీ హింస ఎన్ని హింసలు పెట్టినా ఎవరో హింసపడుతున్నారు, నేను బాధపడిపోతున్నాను, ఈ ద్వైత బుద్ధి లేకుండా ద్వైతంతో సంబంధం, ద్వైత ప్రపంచంలో అద్వైతానుభూతితో ఇలా ఉండటానికి కారణం నారాయణ స్మరణ. ఆ ఆయనకి చిరాకు వచ్చింది. ఎర్ర నాకు అసలు ఏంటి ఇన్ని బాగా పెడతాను నువ్వు ఏడవాలి కానీ ఎప్పుడు తీసినా అలాగుంటావు, ఎప్పుడు చూసినా నవ్వు ముఖంతో ఉంటావండి ఏడవని అంటారు. ఒకటే కారణం ఇందులో పెద్ద మహిమలు ఏమి లేవు నారాయణ స్మరణ అన్నాడు. అయితే మాకు నువ్వు నిజంగా శరణాగతి పొందితే నీకు సంకల్పాలు తెలుపాను లేదు తలంపులు తెలుపాను. అందరూ ఏం చెప్తారంటే మాకు తలంపులు వచ్చి మీద పడిపోతున్నాయని, తలంపులు వచ్చి మీద పడిపోతున్నాయి. అది ఇంకోటి అసత్యములో తలంపులు ఉన్నాయి కానీ సత్యములో తలంపులు లేవు. అసత్యములు తలంపులు ఉన్నాయి, సత్యములు తలంపులు లేవు. అమృతానుభవంలో ద్వైతులు తలంపులు ఉన్నాయి, అద్వైతులు అమృతానుభవంలో తలంపులు లేవు. అంటే జ్ఞానికి సృష్టి అంతా కూడా, జ్ఞానికి సృష్టి అంతా కూడా వాడికి బ్రహ్మంలోనే ఐక్యం అయిపోతుంది. వాడు సృష్టిని చూసిన వాడికి బ్రహ్మమే గోచరిస్తూ ఉంటుంది. అంటే బ్రహ్మం కంటే భిన్నమగా లేదు. అంటే పంచదార, పంచదార నీటిలో కరిగిపోయింది, పంచదార నీటిలో కరిగిపోతే ఇంక పంచదార కనపడదు. అలాగే జ్ఞానికి ప్రపంచం అంతా బ్రహ్మంలో కరిగిపోయి ఉంటుంది, ఇంకా వాడు ప్రపంచం వాడిని బంధించదు. ఈ చావు పుట్టుకలకు అర్థం లేదు. శరీరం యొక్క చావుకి శరీరం యొక్క పుట్టుకి బ్రాహ్మస్థితి పొందిన వాడికి ఏమి సంబంధం లేదు. ఎంత స్వప్నం అది చెప్తాడు జ్ఞానేశ్వరుడు చెప్తాడు. నువ్వు మనసులో నిద్రలో ఉన్నప్పుడు నీకు స్వప్నం వచ్చినప్పుడు మనసులో అనేక విషయాలు కల్పించుకుంటావు. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నీ మనసు అనేక విషయాలు కల్పిస్తుంది. ఆ విషయాలను కల్పించేది మనస్సే, విషయాలను చూసేది మనస్సు. నీ లోపల విషయాలను కల్పించేది మనస్సే, ఆ లోపల నీ చూసేదెవరు, ఆ విషయాలను చూసేదెవరు మనస్సే. ఈ సృష్టిలో ఈ సృష్టి కూడా అంతే. నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావు అది బయట కల్పిస్తుంది. నీ మనసులో కల్పించుకున్న విషయాలే బయటకు చూస్తున్నావు నువ్వు. అందుకని దేవుడికి గొడవకి సంబంధం లేదు. నువ్వు కల్పించుకుని గొడవలే నువ్వు చూస్తున్నావు. మన నిద్రలో స్వప్నం వస్తుంది. స్వప్నంలో అనేక మంది కనిపిస్తారు, అనేక విరోధులు కనిపిస్తారు, స్నేహితులు కనిపిస్తారు, అనేక మంది మనుషులు కనిపిస్తారు. అదంతా ఎక్కడి నుంచి వచ్చారు? మనసులోంచి వచ్చారు. ఆ మళ్ళీ చూసేదెవరు? ఆ జంతువుల్ని మనుషుల్ని కొండల్ని చూసేదెవరు? మనస్సు ఈ జాగ్రత్త అవస్థ కూడా ఏంటి? ఈ ప్రపంచంలో గొడవలు కూడా నీ మనస్సే కల్పిస్తుంది. మళ్ళీ ఆ గొడవలను చూసేది కూడా నీ మనస్సే, మళ్ళీ కుంగిపోయేది కూడా నీ మనస్సే. అసలు సత్యానికి ఈ స్ట్రగుల్కి ఏమి సంబంధం లేదు. అసలు శరీరం యొక్క చావు పుట్టుకలకి ఏమి సంబంధం లేదు. ఇప్పుడు మన ఇంట్లో వాడు బతకుండగా మన శరీరం చనిపోతుంది అనుకోండి, ఆడికి సంబంధం, వాడికి మనకి సంబంధం తెగిపోతుంది. మనం బతకుండగా ఆడు చనిపోతారనుకోండి, వాడికి మనకి సంబంధం తెగిపోతుంది. అందులో సందేహం లేదు. నువ్వు నీకు దేహం లేననుకుంటున్నావు కాబట్టి ఒక కుటుంబం, దేహం లేనివాడు కుటుంబం ఏంటి? దేహం వచ్చినవాడు కుటుంబం కానీ అసలు దేహమే లేనివాడు కుటుంబం ఏంటి? దేహం వచ్చినవాడికి గోత్రం, దేహమే లేనివాడు గోత్రం ఏంటి? దేహం వచ్చినవాడికి నక్షత్రం, దేహమే లేనివాడికి నక్షత్రం ఏంటి? ఈ విషయాలు స్పష్టంగా మీకు అర్థమవుతుందంటే ఇప్పటికి ఇప్పుడు మీకు అశాంతి నశిస్తుంది. రాబోయే జన్మలో ఆ శరీరం వచ్చినప్పుడు పలాన నక్షత్రం మంచిది అంటున్నారు అందరూ. ఆ నక్షత్రంలో పుడితే మీరు బాగుంటుందని మీరు అనుకుంటారు. కొన్ని భగవంతుడు నక్షత్రంలో మీరు పుట్టినవాడు ఆ గవర్నర్ గారు చెప్పినట్టు మీ కర్మను బట్టి అక్కడ పుట్టించారండి. గవర్నర్ గారు అది చెప్పారు, మీరు అనుకున్నట్టు పుట్టడం మీ కర్మను బట్టి పుడతారు. పక్కపక్క ఆయన పక్కన సైంటిస్టులు కూర్చున్నారు, వాళ్ళు ఏమైనా అనుకుంటారని కూడా అనిపించలేదు. ఆయన సైన్స్ అంటే ఆయన అంత అనుకుంటున్నాడు. ఆయన ఈ పెళ్లిళ్ళు కూడా పెళ్లిళ్ళు కూడా నక్షత్రాలు చూసుకుని మనకంటే ముందు జ్యోతిషం తెలిసిన వాళ్ళ దగ్గర సైన్స్ బాగా తెలిసిన వాళ్ళు ముందు పరిగెడుతున్నారు. ఏదో ఒకటి అవుతుంది లేడీ పెళ్లి కానీ ఉండి అంటున్నాం మనం. ముందు సైన్స్ బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర పరిగెడుతున్నారు. ఎవరి దగ్గరికి? ఆ నక్షత్రాల గురించి తెలిసిన వాళ్ళు. ఇంకా సైన్స్ ఏంటి? ఎంఎస్సీ చదివి పిహెచ్డీ పుచ్చుకుని సైన్స్లు వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు చేయవలసి వచ్చిన వాడికి వాళ్ళు కూడా జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళు పుట్టుకు తిరుగుతున్నారు. ఇంకా మనం సరిపెట్టుకుంటున్నాం ఏదో ఒకటి అవుతున్నాం. ఇంకా సైన్స్ ఏంటి? ఈ జ్యోతిషం మనకంటే ఎక్కువ కావాలి ఆ సైన్స్ తెలుసు ఆ సైన్స్ తెలుసు వాళ్ళు. ఇంకా సైన్స్ దేనికి? అది నక్షత్రం మీద ఆధారపడతా అంటే అంటే ఈ ఖగోళం ఎక్కడో సూర్యుడు ఉంటాడు, ఎక్కడో చంద్రుడు ఉంటాడు, ఎక్కడో నక్షత్రాలు ఉంటాడు. ఆ నక్షత్రం రంగు ఇలా ఉంటుంది, ఈ నక్షత్రం ఆ గ్రహం రంగు ఎలా ఉంటుంది, ఈ గ్రహం రంగు ఎలా ఉంటుంది మీరు చెప్తే, మీరు ఆ గ్రహం దగ్గరికి వెళ్ళి చూస్తే ఏదైతే చెప్పారో ఆ గ్రహం రంగు అలాగే ఉంటుంది. అంటే విశాలమైన సృష్టిలో ఇదంతా ఈశ్వరుడి కంట్రోలే. నక్షత్రాలు ఈశ్వరుడి కంట్రోలే, దేవకోటి ఈశ్వరుడి కంట్రోలే, పంచభూతాలు ఈశ్వరుడి కంట్రోలే. యజమాని ఆయనే. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో చంద్రుడు ఉన్నాడు, మీరు ఎక్కడో ఉన్నారు, సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, నక్షత్రాలు ఎక్కడో ఉన్నాయి. వాళ్ళు మీ జన్మ నక్షత్రాలను బట్టి ఆ సూర్యుడు ప్రభావము, లేకపోతే ఆ శని ప్రభావము, లేకపోతే శుక్రుడు ప్రభావము, లేకపోతే గురువు ప్రభావము మీ మనసు మీద పనిచేస్తున్నారంటే ఎంత ఎంత గొప్ప సైన్స్ చూడండి. అయితే అన్ని వ్యవహార జ్ఞానికి ఏం అక్కర్లేదు, అన్ని వ్యవహారిక సత్యాలు, ఇవన్నీ నిజమే. మామూలుగా నక్షత్రం ఎక్కడో ఖగోళం, ఎక్కడో సూర్యుడు, ఎక్కడో చంద్రుడు, ఎక్కడో శుక్రుడు, ఎక్కడో రాహువు, ఎక్కడో కేతు, ఎక్కడో ఉన్నారు వాళ్ళు. నీ మైండ్ మీద ప్రభావం చూపిస్తున్నారంటే ఈ విశాలమైన సైన్స్ ఎంత ఉంది చూడు. నీకు వాళ్ళకు కొన్ని వేలు మైల్ దూరంలో ఉండాలి. వాళ్ళు నీ మైండ్ మీద పని చేయటేంటి? అది అంత భౌతికం. ఇప్పుడు మనం చెప్పుకునేది భౌతికం. ఈశ్వరు పట్ల శరణాగతి పొందిన వాడికి ఏమి లేదు. ఈశ్వరు పట్ల శరణాగతి పొందిన వాడికి ఒక ఏదైనా దుఃఖం ఉందనుకోండి, ఆ దుఃఖం అంతా ఆనందంగా మారిపోవడం. అశాంతి ఉందనుకోండి వాడికి, అశాంతి అంతా శాంతిగా మారిపోవడం. ఏం చేత? ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు, ఈ పంచభూతాలన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? భగవంతు. ఆయన పాదాలు ఆశ్రయించినప్పుడు ఈ మనం ఏమి చేసేది ఏమి లేదు. ఇప్పుడు నీ మనస్సును నాకు స్వాధీనం చేయి, నీ బుద్ధిని నాకు స్వాధీనం చేయి, భగవంతుడికి మన మనస్సుని బుద్ధికి మనం స్వాధీనం చేస్తే ఈ నక్షత్రాలు మనం ఏం చేస్తాయి? స్వాధీనం చేయలేకపోతున్నాం కాబట్టి ఈ నక్షత్రాలు గొడవలు ఉన్నప్పుడు ఈ నక్షత్రాలు మనం ఆడిస్తూ ఉంటాయి. అది ఇక్కడ రావచ్చు. అంటే భగవంతుడు ఎవరైతే మనస్సుని బుద్ధిని భగవంతుని స్వాధీనం చేశాడో ప్రకృతిని దాడతాడు. అంటే ఈ నక్షత్రాలు ఈ ఖగోళం అన్నింటిని దాటి వెళ్తాడు. వాడి బ్రహ్మమును పొంది బ్రాహ్మిస్థితిని పొందుతాడు. ఈ గోవిందుడు భగవంతుడు చెప్పిన మాటలు మీకు ఇది వేల వేల మాటల కింద తయారవుతున్నాయి. ఇది వేల కాలం కింద అవుతున్నారు మీరు భగవద్గీత. ఇలా ముచ్చట కోసం సినిమా చూసినట్టు ఎంటర్టైన్. మీరు భగవద్గీత చదివినప్పుడు అది భగవంతుడు కృష్ణుడి మీద గౌరవం లేదు, నారాయణుడి మీద గౌరవం లేదు, భగవంతుడు ఉన్నాడని గౌరవం లేదు, ఆయనకి నమస్కరించాలని బుద్ధి లేదు. భగవద్గీత చదివితే మీకు ఎలా తెలుస్తుంది? అలా కదండి. భగవద్గీత ఎవరైతే చెప్పారో ఆడి మీద గౌరవం లేదు, ఆడి మీద ప్రేమ లేదు, రెండు పుష్పాలు అక్కడ పెడదామని బుద్ధి లేదు, స్నానం చేశాక ఏదైనా దండేద్దామని బుద్ధి లేదు, మనకి ఏమీ లేదు. ఆయన చదివిన పుస్తకం ఆడి మీద గౌరవం లేదు, ఆయన చెప్పిన మాటలు మనకు ఎలా అర్థం అవుతాయి? ఇంక ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఎలా తయారయ్యారంటే, ఆ భగవద్గీత చెప్పేవాడు వాడు కృష్ణుడి మీద గౌరవం కలగనివరాళ్ళు, వాళ్ళ మీద గౌరవం పెంచుకో, చెప్పేవాడి మీద గౌరవం పెంచుకోవడానికి ఆలోచన. ఇది ఒక రకమైన మాయ. మీకు అర్థమవుతుంది మాయ. భగవద్గీత ఎవడైతే చెప్తున్నాడు వాడు ఏం చేయాలి? భగవద్గీత చెప్పిన వాడి మీద గౌరవం కలిగేలా చెప్పాలి. ఆ చెప్పినాడు వదిలేసి ఆ చెప్పేవాడి మీద గౌరవం కలగాలని వీళ్ళు అనుకుంటారు. ఇదే మాయ అంటే ఇదే మాయ. నేను భగవద్గీత చెబుతున్నాను. భగవద్గీత ఎవడు చెప్పాడు? భగవంతుడు చెప్పాడు. ఆ భగవంతుడి మీద మీకు గౌరవం కలిగేలాగా నేను చెప్పాలా, లేకపోతే నా మీద గౌరవం కలిగేలాగా మీకు చెప్పాలా? నేను అది అపచారం. భగవంతుని వదిలేసిన నామీద మీకు గౌరవం కలగాలని చెప్తే ఒక రకంగా భగవంతుని అపచారం, అది అఘోరం, భగవంతుని అఘోరపరచడం. మీకు భగవంతుని మీద గౌరవం లేనప్పుడు కృష్ణుడి గోవిందుని పాదాల దగ్గర రెండు పుష్పాలు పెట్టాలనేటువంటి బుద్ధి కూడా లేనప్పుడు మీకు భగవద్గీత చదివితే ప్రయోజనం ఏముంది అసలు? మీకు మీ అమ్మగారి మీద ఏమీ గౌరవం లేదనుకోండి, లాంఛనం కోసం నాలుగు మెతుకులు పడేస్తారు కూడా ఈ జంతువుకు పడేసినట్టు ఆవిడ ఏమనుకుంటుంది? ఇప్పుడు మీ ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, జంతువులు పడేసినట్టు టైంకి మేత కింద అలా దోళ్ళ గడ్డేసినట్టు అలా పడేస్తూ ఉంటారు అనుకో, వాళ్ళని పలకరించరు, వాళ్ళని గౌరవించరు. అవు అరియు నువ్వు ఎలాగ ఉన్నావు అని అడగరు. అది ఆ మేత ఏంటి? మనం చేసి భగవద్గీత చదువుకుని కూడా అలాగే ఉంది మనం చేసి దోళ పశువులు పశువులు మేత పడినట్టు ఆ టైంకి ఏమో అన్నం పెట్టడం. మీరు ఎలా ఉన్నారు ఏంటని కూడా అడగరు. అదేం పశువులా? ఆ ముసలాడు పశువులా? అంటే వాడికి పని చేసే శక్తి లేదు కాబట్టి అలా పడేయటం. అక్కడ ఇప్పుడు మన భగవద్గీత ఆ చెప్పిన వాడి మీద గౌరవం లేదు, చెప్పిన వాడి ప్రేమ లేదు. అయ్యో సబ్జెక్ట్ మనకి ఇంత కష్టపడి చెప్పాడు ఈశ్వరుడు, ఆయన మీద గౌరవం ఉండాలి, మనకు ప్రేమ ఉండాలి అది లేదు. ఆ భగవంతుడి మీద గోవిందుని మీద ప్రేమ లేకుండా భగవద్గీతను చదివితే మటుకు నీకు వంట పడుతుంది, అది వంట పడుతుందా? మేము అలాగైతే అయ్యారా? ఈ భగవద్గీత చెప్పు వాళ్ళు అందరూ ఆ కృష్ణుని మీద గౌరవం కలగనివ్వరాడు. వీళ్ళకి ఈ ప్రకృతి గొడవల మీద గౌరవం కలగనిస్తాం. మీకు ఉదాహరణ కూడా చెప్తాను. భగవద్గీత అక్కడ 10 రోజులు చెప్పారు, ఇక్కడ వారం రోజులు చెప్పారు, ఇక్కడ సప్తాహం అక్కడ 5 రోజులు చెప్పారని మనం ఇందులో ఏదైతే ఈ స్వాములు చెప్తూ ఉంటారు. అందులో ఒక్కడ ఆ విన్న భగవద్గీత విన్న వాళ్ళకి మీద చెప్తారు కదండి, భగవద్గీత విన్న వాళ్ళకి భగవంతుడి మీద ఒక్కడికి ప్రేమ కలుగుతూ ఉంటారు. అయితే ఎందుకు చెప్పినట్టు ఇది? భగవంతుడి మీద ఆ విన్న వాళ్ళకి ఒక్కడికి ప్రేమ కలుగుతూ ఉంటారు. నేను చెప్పిన మీరు నమ్మద్దు, మీ అనుభవం కూడా చూడండి. ఎవరో స్వాముల వారు వచ్చారు భగవద్గీత వారం రోజులు చెప్పారు అంటున్నారు, పాలకుల్లో చెప్పారు, లేకపోతే నరసాపంలో చెప్పారు, రాజమండ్రిలో చెప్పారు. భగవద్గీత ఎవరు చెప్పాడు? స్వామి చెప్పాడు భగవంతుడి మీద. అది వింటున్నారు, అది విన్న తర్వాత వారం రోజులు విన్న తర్వాత కూడా భగవంతుడి మీద ఏమైనా ఏదో శ్లోకం చదివేద్దాం, తాత్పర్యం చదివేద్దాం, శ్లోకాలు నేర్చుకుందాం, ఇదే గొడవ కానీ మంచిది శ్లోకాలు నేర్చుకోండి. కానీ స్వామి మీద గౌరవం కలుగుతుందా, భక్తి కలుగుతుందా, ప్రేమ కలుగుతుంది? ఏమి లేదు. ఏ బళ్ళ పుస్తకాలు చదివినట్టే శ్లోకాలు నేర్చేసుకుందాం అనుకుంటే ఎలా కూరుతుంది? అది బ్రహ్మ విద్య. అని నిజమైన శరణాగతి పొందిన వాడికి కోరికలు ఏముండవు. భగవాన్ చెప్తున్నారు కొండ గుర్తు, నిజమైన శరణాగతి పొందిన వాడికి వ్యక్తిగతమైన కోరికలు ఏముండవు. అయితే కోరికలు ఏముండవు కాబట్టి వాడికి ఏమీ జరగదని కాదు. ఏ టైంలో ఆ భగవంతుడు ఏది ఇస్తుంది ప్రసాదం కనుక తీసుకుంటాడు. భగవంతుడు వీడికి ఏది ఇస్తుంది, వీడి ప్రారంభంలో ఏది ఇస్తుంది ప్రసాదంగా తీసుకుంటాడు. ఎక్కువ వచ్చిందని సంతోషం ఉండదు, తక్కువ వచ్చిందని దుఃఖం ఉండదు. ఎంత ఇస్తే అంతే కాదు పెద్ద ప్రసాదం. తన ప్రారంభాన్ని బట్టి ఏది వస్తుంది దాన్ని సంతోషిస్తాడు. తక్కువ వస్తే తక్కువ వచ్చింది అని అనుకోడు. ఒక నిజంగా ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి, ఎక్కువ వచ్చేసిందండి ఎక్కువ వచ్చేసింది అనుకోడు. అనుకోడు కాబట్టి వాడు ధర్మం కూడా రాదు. ఇది సీక్రెట్. వాడికి సొంత కోరికలు అంటూ ఉండవు. అలాగే సొంత కోరికలు అంటూ ఉండవు కాబట్టి ముద్దబ్బాయిలా ఉంటాడని కాదు, వాడి ప్రారంభాన్ని బట్టి వాడికి వస్తూ ఉంటుంది. అయ్యా భగవాన్ చెప్తా ఉంటారు కదా, అరుణాచలేశ్వరుడు అడిగిన వాళ్ళకి అడిగింది చేస్తాడు, అడగని వాళ్ళకి అన్ని ఇస్తాడు. అరుణాచలేశ్వరుడు అడిగిన వాళ్ళకి అడిగింది చేస్తాడు, ఏం అడగిన వాళ్ళకి అన్ని ఇస్తాడు. మనం ఏమనుకుంటామంటే అడగకపోతే ఏమీ రాదు అనుకుంటాం, అలా కాదు. ఆ దేహానికి ఒక ప్రారంభం ఉంటుంది, ఆ దేహానికి ఒక ప్రారంభం ఉంటుంది. మీకు ఏదైనా అధికారం వచ్చి యోగం ఉందనుకుంటుంది, ఎలా వస్తుందంటే పరిస్థితులు అలా జంటుకు వస్తాయి. మనం చూస్తున్న అనేక మంది పేదవాళ్ళు గొప్ప ధనవంతులైపోయినారు ఉన్నారు. అలాగే పచ్చగా ఉన్న కుటుంబాలు చితికిపోయిన కుటుంబాలు మనం చూస్తున్నాం. అది చూస్తున్నాం, ఇది చూస్తున్నాం. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి అన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇదంతా ప్రకృతే. మీ పరిస్థితి బాగున్నా ప్రకృతి బాగుపోయినా ఇదంతా ప్రకృతి గొడవలు. ఇవన్నీ ఇక్కడికి భగవాన్ చెప్పేది ఏంటంటే, నీకు నిజంగా శరణాగతి అంటూ నీకు శరణాగతి అంటూ కుదిరితే ఈశ్వరుడు అని ఒకడు ఉన్నాడు, ఆయన సంకల్పాన్ని బట్టి ఇదంతా జరుగుతుంది. ఇదంతా జరుగుతుందని నమ్మకం నీకు కలిగితే నీకు సంకల్పాలు రావటం, తలంపులు రావటం ఆగిపోతాయి. అలా ఆగిపోతే నువ్వు కంట్రోల్ చేసేటువంటి అలా వస్తే కదా, కంట్రోల్ చేసుకోవడానికి అది వస్తే కదా. శరీరానికి రోగం వస్తే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా రోగం రానప్పుడు ఇంకా తగ్గించుకోవడం, అలా నీకు సంకల్పాలు వస్తే తలంపులు వస్తాయి తగ్గించుకోవడానికి ప్రయత్నం. అది రావు కదా ఇంకా ఈశ్వరుడు సంకల్పం మీద నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు ఇంకా కంట్రోల్ చేయటం ఎందుకు? యోగముతో పనేముంది? ఆరోగ్యవంతుడికి మందుతోటి పనేముంది? భక్తి కూడా సామాన్యం కాదు, అది అందరికీ రాదు. అది భక్తి అంటే ఏదో అనుకుంటున్నారు మీరు. భక్తి అనేది కూడా పూర్వపుణ్యం లేకపోతే, అది పూర్వజన్మలో ఏదో సత్కర్మ చేసి ఉండకపోతే, సబ్జెక్ట్ ఎంత శ్రవణం చేసి ఉండకపోతే, అది జన్మాంతరంలో మంచి సహవాసాలు దొరికితే, ఇవన్నీ కలిపి కలగపులన్నీ అన్నీ కలిపితే భక్తి అసలు భక్తి కూడా తేలిగ్గా రాదు. మీరు అనుకున్నాం తేలిగ్ కాదు. అంచేది కొంతమంది భక్తి లేని వాళ్ళు కష్టపడి భక్తిని సంపాదించుకుంటారు. మీరు నామం స్మరించుకుంటున్నారనుకోండి, ఆ స్మరించుకోగా 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 ఈ స్మరించుకునేవాడే బ్రహ్మాకారం పొందుతాడు. ఇది మీరు ఎవరితో స్మరిస్తారు? మనసుతో. శరీరం స్మరించదు, మనస్సు స్మరిస్తుంది. భగవంతుని స్మరించగా స్మరించగ మనస్సు వెనకాల ఉన్న బ్రహ్మం, మనస్సు స్మరించగా స్మరించగ బ్రహ్మాకారం పొందుతుంది. అంటే బ్రహ్మములో స్థిరపడుతుంది, బ్రహ్మములో స్థిరపడుతుంది. ఏదో గీతలో చెప్తాడు గోవిందుడు, సర్వకాల సర్వావస్థల్లో, సర్వకాల సర్వావస్థల్లో ఎవడైతే స్థిరంగా ఉంటున్నాడో, ఎవడైతే తిరిగితనం లేకుండా లాభం వచ్చినప్పుడు ఒక రకంగా, నష్టం వచ్చినప్పుడు ఒక రకంగా, ఇలా కాకుండా అన్ని అవస్థల్లో, అన్ని అవస్థల్లో, సర్వకాల సర్వ అవస్థల్లో పిరికితనం లేకుండా ధైర్యంగా ఎవడైతే ఆత్మలో స్థిరపడి ఉంటున్నాడు, ఎంత గొప్ప దుఃఖం వచ్చినా ఆత్మలోంచి మనస్సు బయటికి రాదు. ఈ మధ్య చిరంజీవి గారి అమ్మాయి ఎంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది ఎవరికి తెలియకుండా. ఆ సినిమా యాక్టర్ చిరంజీవి గారి అమ్మాయి ఎంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది ఎవరో తెలియదు. ఎవరో ఇంకో గ్రామంలో అబ్బాయిని ఎవరినో చేసుకుంది అనుకోండి, ఇంకా బావగారు అంటున్నాడు మా బావగారికి షాక్ తినేశారు, మా బావగారికి షాక్ తినేశారు. ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు లేరు, మాట్లాడే పరిస్థితి లేరు, బెంగెట్టిపోయారు, బెంగెట్టిపోయారు అంటున్నారు. నిజంగా పెట్టుకున్నాం, బెంగెట్టుకున్నాం. గాంధీ గారి అబ్బాయి హిందీ మతం నుంచి ఒకడు మహమ్మదీ మతంలో కలిపాడు, ఒక అబ్బాయి ఏమో ఇంకో కులం అమ్మాయిని చేసుకున్నాడు, ఆయనకి ఎర్రచేయం కుట్టినట్లేదు, వాడు మహాత్ముడు. గాంధీ గారి అబ్బాయి కూడా హిందూ మతం నుంచి మహమ్మదీ మతంలో వెళ్ళిపోతే ఆయన్ని మనస్సు నొప్పించడానికి గాంధీ గారి మనస్సు కొంతమంది ఎలా ఉంటారంటే కాదు, ఆయన ఎందుకు పనికిరారు కదా, ఎలా నిధి పని ఎంతసేపు ఎవరి వాడు మనస్సును ఎలా నొప్పిందామని మాట్లాడతారు. అది యుగానికి పనికిరారు, పరానికి పనికిరారు, ఎందుకు పనికిరారు? నోటంటే మాట వస్తే ఎదుటివాడు మనస్సును ఎలా గాయపరచాలి, ఎలా నొప్పించాలి దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు. వాళ్ళు దేనికి పనికిరారు? చివరికి పాపం మోసుకెళ్తారు. ఇప్పుడు చిరంజీవి గారు బెంగెట్టుకున్నారు, చిరంజీవి గారు బెంగెట్టుకున్నారు, రోజు పేపర్లు రాదు, బావగారు చెప్తున్నారు, మా బావగారు బెంగెట్టుకున్నారు, షాక్ తినేశారు సార్. గాంధీ గారు అబ్బాయి మతం మార్చుకుంటే అది ఏమన్నాడు తెలుసండి, ఆయన మనస్సును మెప్పించడానికి ఈ పేపర్లో రాసి రేడియోలో చెప్పిస్తే గాంధీ గారు ఏమన్నాడు తెలుసండి, మా ఆడు మా మతంలో పుట్టాడు, మా మతం గురించి ఏ మతంలో అయితే పుట్టాడాడు ఆ మతం గురించి ఆయనకు తెలిస్తే మతం మార్చుకోడు, ఆడి తెలియక మార్చుకున్నా ఆడితో నాకు సంబంధం ఉంటున్నాడు, అదేదో ఐదు అమ్మాయిని చేసుకుంటే నాకు సంబంధం ఏంటి, ఎర్రచేమ పుట్టినట్లేదు వాడు మహాత్మ. ఇప్పుడు హరిజనుల అమ్మాయిలు చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, అంటే వాళ్ళ అబ్బాయి హరిజన అమ్మాయిని చేసుకున్నాడని కాదు ఉదాహరణ చెప్తున్నాను. మతం మార్చుకున్నప్పుడు ఆయనకి ఎర్రచేమ కుట్టినట్లేదు. రాజగోపాలాచారి గారి అమ్మాయిని గాంధీ గారి అబ్బాయి చేసినప్పుడు రాజగోపాలాచారి ఇంకా ప్రశ్న వేశాడు, గాంధీ గారి ప్రశ్న లేదు నీకు ఇష్టమైతే చేసుకురాసే మాట్లాడాడు. ఆయనకి ఎర్రచేమ కుట్టినట్లేదు, ఏమాడు ప్రారంభం ఎలా ఉంటారు అలా జరగదు. ఆయన ఇంకోటి వాళ్ళు ఆలోచన వాళ్ళు ఎంతసేపు దేశం గురించు మానవ జాతి గురించు ఎక్కడో ఉంటుంది వాళ్ళు, వాళ్ళ తలక ఎక్కడ ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. మనమేంటి చిన్న చిన్న తలకాయలు మనకు, మనకు ఎవరో కుటుంబంలో నలుగురు ఇది తప్పించి మనకు నూతన కప్పలు అంటుళ్ళు మనం. ఇప్పుడు ఆయన ఒకటి అడిగాడు, మీ అబ్బాయి మతం మార్చుకున్నాడు, మీ అబ్బాయి మతం మార్చుకోవడం అర్థమేంటి, దేశంలో మతం దేశంలో అనేక ప్రజలు మతం మార్చుకుంటున్నారు, వాళ్ళందరినీ ఎడిగి ఎడకుండా నన్ను వచ్చి అడగటం ఏంటి మీకు దుర్బుద్ధి కాకపోతేనే, అంటే ఆయన అవమానం చేయటాడు అంతే కదా. దేశంలో అనేక మంది మతాలు మార్చుకుంటున్నారు, అలాగే పోయి మా అబ్బాయి మార్చుకున్నాడు అనుకుందండి, వాళ్ళందరినీ వదిలేసి నన్ను వచ్చి అడగటం ఏంటి, నా మనస్సును నొప్పించడానికి నా మనస్సును గాయపరచడానికి నన్ను బాధ పెట్టడానికి అడుగుతున్నారు, నేను మీరు మాటల వల్ల గాయపడేవాడిని కాదు, అంత బుద్ధి తక్కువ అని కాదు, అంత బుద్ధి లేనివాడిని కాదు, వెళ్ళి రమ్మన్నాడు. మీ దుర్బుద్ధి మటుకు నాకు తెలుస్తుంది అన్నాడు, మీరు మాటలను బట్టి నన్ను గాయపడతలేడు, ఇంకే వాళ్ళ తలకాయ ఎక్కడో ఉంటుంది. ఆ చిరంజీవి గారు అమ్మాయి ఇంకో అబ్బాయిని చేసుకున్నారని మా బావగారు షాక్ తినేసేసారు, మా బావగారు షాక్ తినేసారు, బెంగ తీసుకున్నారు, బెంగ తీసుకున్నారు, ఇదంటేదా బావమర్జీ. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే గాంధీ గారి కుటుంబంలో ఇటువంటివి జరిగితే ఆయన ఎర్రచేమ కుట్టినట్లేదు. ఇటువంటి దేశం అనేది జరుగుతుంది, అలా మా ఇంట్లో కూడా జరిగింది అనుకుంటాడు అంతే. తిరగ్ గారి మనవడికి ఆ పూర్వం రోజుల్లో కలరాలు వచ్చి మసూచికాలు వచ్చి పూర్వం, ఈ ఇప్పుడు లోకమాన బాలగంగా తిరగ్ గారు పోనాయింది, వాళ్ళ మనవడు ఒకడు మసూచుకు వచ్చి చచ్చిపోయాడు, ఆయన పరామర్శ రాజకీయ నాయకుడు కదా, ఆయన పరామర్శకు వెళ్ళి వాడు పెద్ద ఆయన పోనాలో పెద్ద ఆయన పోనాయలో పెద్ద ఏంటంటే గాంధీ గారికి ముందు ఆయనే పెద్ద ఆయన, ఆయన అందరి పరామర్శకు వెళ్తే ఆయన ఉన్నవాడు, ఆయన మామూలు శాంతిగా ఉండాడు, సంతోషంగా ఉండాడు, మామూలుగా ఉండాడు, ఎన్నోళ్ళకు ఊరుకోండి ఊరుకోండి అంటాను కానీ ఏడిస్తే కదా. ఇప్పుడు తిలక్ గారు బాధపడతాంటే మీరు ఊరుకోండి ఊరుకోండి అంటారు, సంతోషంగా ఉండి శాంతిగా ఊరుకోండి ఊరుకోండి అని ఏమంటారు, అప్పుడు ఏమంటే మిమ్మల్ని ఎలా చూడటానికి వస్తున్నారు, మీరేమి ఎలా ఉన్నారు, సంతోషంగా శాంతిగా చూసినాడు వచ్చి చూడటానికి వచ్చినాడు సిగ్గేస్తుంది అన్నాడు ఒక. అంటే తిలక్ గారు అన్నారు ఏం పోయా పోనాలో ఈ మసూసుకాలు వచ్చి ఇప్పుడు ఉద్యానం, పోనా అంటే పెద్ద సిటీ అది, పోనాలో ఇప్పుడు వరకు మసూసుకాలు వచ్చి పూర్వం మసూసుకాలు వస్తే ఊరికి 10 మంది 5 మంది చచ్చిపోయారు, పోనాలో మసూసుకాలు వచ్చి 100 మంది చచ్చిపోయారు, ఆ 100 మందిలో మా మనవుడు ఒకడు, మా మనవుడు ఒకడైనా మిగతా 99 మంది మనుషులు కాదని అడిగాడు, అదిగా 100 మంది చచ్చిపోయారు, 100 మందిలో మా మనవుడు ఒకడు, అయితే 100 మంది మిగతా 99 మా మనవుడే మనిషే, మిగతా 99 మంది మనుషులు కదా, ఇంకా వాడిని ఏమంటాం, వాడికి దక్కు ఏంటండి, ఏం చేయాలి, వాళ్ళు భగవద్గీతను ఆశ్రయించుకుంటారు, వాడికి భగవద్గీత ఇల్లడు. వాడి శరీరం ఆ రకంగా చచ్చిపోవాల్సింది చనిపోయింది, ఆ చుట్టాలకు సిగ్గేసింది, వాళ్ళు పరామర్శ చేయడానికి కలిసి ప్రశాంతంగా కూర్చున్నాడు, ఆయన ఊరుకోండి ఊరుకోనండి కానీ ఏడిస్తే కదా, ఏమని బాధపడకండి అంటాను కానీ బాధపడకంటే కదా, వాళ్ళ మనవాడు బతుకున్నప్పుడు ఎలా ఉన్నాడో చనిపోయినప్పుడు అలాగే ఉన్నాడు, ఇంక చుట్టాలాడి వాళ్ళు వచ్చిన వాళ్ళు చూసి వాళ్ళు చూసి బయటకు పోయేవారు, పైగా ఆయన టైం మనం పాడు చేయటం, చిలక్ గారి టైం పాడు చేయటం మనం, అంటే చిరంజీవి గారు నిజంగా దండి పెట్టుకున్నది మమకారం. గాంధీ గారికి మమకారం లేదు, అది మీరు గ్రహించవలసింది. మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే చిరంజీవి గారు దండి పెట్టుకున్నారు లేదు మనకు తెలియాలి. బావగారు అంటున్నారు దండి పెట్టుకున్నారు. చిరంజీవి గారు నిజంగా పెట్టుకుంటే ఆయన కుటుంబం మీద అనుకున్న మమకారం. అంటే చిరంజీవి గారికి మమ కుటుంబం ఎలా ఉందో మహాత్మా గాంధీ గారికి కూడా కుటుంబం ఉంది. అయితే ఆయనకి ఎందుకు దుఃఖం రాలేదు, ఆయనకి మమకారం లేదు. అంటే మమకారం లేని వాడు కుటుంబంలో ఉన్న సన్యాసుడు సమానం. ఇది గోవిందుడు చెప్పింది. మమకారం లేని మనిషిని ఆడు కుటుంబంలో ఉన్నా ఎర్రబట్టలు కట్టుకుని బయటికి వెళ్ళకపోయినా తెల్ల బట్టలు కట్టుకుని ఇంటికాడ ఉన్న వాడు వాడు సన్యాసి. వాడు సన్యాసి, వాడు యోగి కూడా. సహ సన్యాసి స యోగి. గాంధీ గారు ఒక ప్రశ్న అడిగారు, దేశంలో మతాలు మార్చుకున్నాడు ఆయనకి ముందు లేకపోతే మా అబ్బాయి మార్చుకున్నాడు అనుకోకుండా నన్ను వచ్చి అడగటం మీ ఉద్దేశం ఏంటి? అసలు మీ దుర్బుద్ధి కాకపోతే కారణం ఏంటి? అంటే అవమానం చేయడానికే కదా. అంటే మీ మాటల వల్ల నేను అవమానం పాలవుతాను మీరు అనుకుంటున్నారు, మీకే నష్టం ఏంటంటే మీకు టైం వేస్ట్. ఇటువంటి బుడబక్కల మాటల వల్ల నాకేమి దుఃఖం రాదు. అంటే గాంధీ గారి మనస్సును నొప్పించాలి ఇటు ప్రయత్నం. ఆయన మనస్సు ఎక్కడ ఉందో, ఆయన అమనస్క స్థితిలో ఉన్నాడు, నో మైండ్ స్టేట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమో చనిపోయినప్పుడు ఏ రామ్ ఏ రామ్ ఏ రామ్ అంటూ చనిపోతే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే నో రామ్ నో రామ్ నో రామ్ అంటున్నారు. గాంధీ గారు చనిపోయినప్పుడు ఏ రామ్ ఏ రామ్ అంటూ శరీరం విడిచిపెట్టాడు. మనం ఇప్పుడు ఏమంటున్నామంటే నో రామ్ నో రామ్ నో రామ్ అంటున్నాం. మనకు జ్ఞానం ఏంటిది? అంటే ఇప్పుడు ఇక్కడ గోవిందుడు చెప్పింది మీరు అర్థం చేసుకోండి. వాడు మమకారం కానీ లేకపోతే ఇంట్లో ఉన్నవాడు సన్యాసి, వాడు ఎక్కడికో పారిపోవక్కర్లేదు. మమకారం ఉన్న మనిషి పారిపోయినాడు సన్యాసి కాదు. ఆ సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలి. అక్కడ మీరు గృహస్థాశ్రమంలో ఉన్నారా సన్యాసాశ్రమంలో ఉన్నారా అని కాదు. తర్వాత దీన్ని కూడా సందర్భం లేకుండా ఇతరులు మనస్సును నొప్పించేలాగా మనం మాట్లాడుతుంటే దానివల్ల కూడా నరకానికి వెళతాం మనం. ఇంచదంటే శారీరకంగా మనం ఇణచిపెట్టేదైనా మానసికంగా ఇణచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు చివరికి నరకానికి మెట్లు కట్టుకోవటం. గాంధీ గారు ఇంటికెళ్ళి గాంధీ గారు నరకటం ఏంటి? ఇంకా మతాలు మార్చుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? మరి వాళ్ళందరూ ఇంటికెళ్ళి ఎందుకు అడగలేని అడిగారు గాంధీ గారు? అది మా పంపే పనికి కనిపించిందా మీకని? అంటే గాంధీ గారు పేర్లు ఉన్నాడు అవమానం చేద్దామని. అంటే అవమానం పట్టడానికి ఎవడని ఉంటే కదా. అంటే మన ఇతరుల మనస్సును నొప్పించడానికి ఏదైనా ఇతరులు ఏదో కాదు దుర్బుద్ధి లోపల పెట్టుకుని ఇతరుల మనస్సును నొప్పించడానికి మనం ప్రయత్నం చేస్తామని చివరికి ఈ ప్రయత్నం మనకు నరకాలని తీసుకెళ్తుంది. దీని భౌతికంగా మన వల్ల దానివల్ల కలిసి వచ్చేది లేదు, చివరికి నరకాన్ని కలుగు. మీరు నిజంగా మంచివాళ్ళు అనుకోండి, ఇది పనికిరాదు అన్నాడు భగవద్గీతలో. మీరు నిజంగా మంచివాళ్ళు అనుకోండి అనుకుందాం పోను. ఊరిపోయి అనుకోవటంలో నష్టం ఏముందండి? అనుకుందాం మేము మంచివాళ్ళని మీరు మంచివాళ్ళని మీరు అనుకుంటున్నారు. దాన్ని అతిశయం అంటారు. దాన్ని ఏమంటారు? అహంకారం కదా అతిశయం. మేము మంచివాళ్ళు మేము మంచివాళ్ళని అది అహంకారం కదా. ఏమన్నా అదేంటది? అతిశయం. అంటే మీకు డబ్బు ఉందనుకో, మాకు డబ్బు ఉంది మాకు డబ్బు ఉంది అనుకో, దాన్ని అతిశయం. మీ పైకి అనక్కర్లేదు మనసులో అనుకుంటారు అనుకోండి, అది అతిశయం. ఏంటండి అది అతిశయం? దానివల్ల మీకు దేశాభిమానం పెరిగిపోతుంది. బయట వాళ్ళకి నష్టం ఏమి లేదు, మీకే దేశాభిమానం పెరిగిపోతుంది, దేహబుద్ధి పెరిగిపోతుంది, దేహము నేననే ఆ భావన సంకల్పం పెరిగిపోతుంది. చివరికి అజ్ఞానానికి జ్ఞానానికి దూరం అయిపోతారు, శాంతికి దూరం అయిపోతారు. మరణించిన తర్వాత నరకం, బతికుండగా అశాంతి, మరణించిన తర్వాత నరకం. మా అబ్బాయి ఎప్పుడో ఇంకో మతం పుచ్చుకుంటే అది మీరు మా ఇంటికి వచ్చి అడగటం అర్థం ఏంటో దేనికోసం అడుగుతారు? గాంధీ గారు అడిగిన ప్రశ్న. దేశంలో చాలా మంది మతాలు మార్చుకున్నారు, మనం చూస్తున్నాం కదా, అనేక మంది క్రైస్తవ మతం మార్చి అందరూ ఇంటికి వెళ్ళి మనం అడుగుతున్నాం. అంటే నా మనసును గాయపరచాలని ఉద్దేశం. గాయపడేవాడు ఇక్కడ ఎవరు లేడు, వెళ్ళరండి అన్నాడు. అంతే కదా దాని అర్థం, అంతే కదా. అయితే మనం ఇతరులతోటి మాట్లాడేప్పుడు, సాధ్యమైనంత వరకు ఆ మాట్లాడి ఎలా ఉండాలంటే వాళ్ళకి హితంగా చెప్పాలి, ప్రియంగా చెప్పాలి, వాళ్ళ మనస్సు నొప్పించకుండా చెప్పాలి. సబ్జెక్టు కూడా ప్రకృతి విషయాలే కాదు, సబ్జెక్టు కూడా హితోగా చెప్పాలి, మితోగా చెప్పాలి, వాళ్ళ మనస్సు గాయం తగలకుండా చెప్పాలి. అప్పుడు వాడు అది వాడి అది వాడి శ్రేయస్సుకి మంచి, చెప్పేవాడి శ్రేయస్సు మంచిది, వినేవాడి శ్రేయస్సు, అది ఉభయకారకం. అది ఎలాగా ఉభయకారకం? ఏదో చెప్పేస్తున్నాం సంగతనంగా చెప్పకూడదు. ఎలా ఉండాలి? ఇతోగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, మితంగా ఉండాలి. ఇతోగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, మితంగా ఉండాలి. మీకు ఏ స్థాయిలో చెప్తే మీకు అర్థమవుతుందో ఆ స్థాయిలోకి వచ్చి చెప్పాలి. కానీ మా పాండిత్యంతో మీకు అనవసరం. మా పాండిత్యం మీరేం చేసుకుంటారు? ఏం చేసుకుంటారు మా పాండిత్యం? మీ స్థాయిలోకి వచ్చి మీకు అర్థమయ్యేలా చెప్పాలి ఆ మాటలు. అంటే నిజంగా శరణాగతి పొందిన వాడు, వాడు నిజమైన భక్తుడైతే, భగవంతుడి పాదాలను ఆశ్రయించున్న వాడు అయితే, భగవంతుడు వాడికి ఏదో అనుగ్రహిస్తే దానితో నూటికి నిలిపాడు, సంతృప్తిగా ఉంటాడు. మీకు భక్తి లక్షణం ఇది. వాడు నిజంగా భక్తుడైతే అబద్ధం అబద్ధంగా కాదు, వాడు నిజంగా భక్తుడైతే భగవంతుడు వాడికి ఏది అనుగ్రహిస్తే, భగవంతుడు వాడి వాడు ఏది భౌతికమే కదా ఆధ్యాత్మికం కూడా, వాడు ఏది అనుగ్రహిస్తే, ఎంతవరకు అనుగ్రహిస్తే అక్కడ పూర్తిగా సంతృప్తి అయి ఉంటాడు. సంతృప్తి లేని వాళ్ళని పొయ్యితోటి పోలుస్తారు. మీరు పొయ్యిలో కట్టిలేస్తా ఉండండి, అది కాల్చేస్తూ ఉంటుంది. పొయ్యిలో మీరు పొయ్యిలో నిప్పు ఉంటుంది, పిడకలు పెట్టండి, పిడకలు కాల్చేస్తుంది. పొలలు పెట్టండి, పొలల్ని కాల్చేస్తుంది. అది తినేయటం, అది ఆ నిప్పు కర్రలు తినేస్తుంది, పిడకలను తినేస్తుంది. సంతృప్తి లేని వాళ్ళు ఎంత ఇచ్చినా అంతేనండి, కానీ నింపలేము మనం. పొయ్యి అంటూ వెళ్ళదు, కానీ సంతోషించరు. మనం 10 ఎకరాలు రాసి ఇచ్చినా సో ఆడు ఇంకా అన్నం తింటున్నారు కదా, అది కూడా మనకు రాసి ఇచ్చేస్తే బాగున్నాను. అది పొయ్యి అంటూ అన్నారు. ఎవరు సంతృప్తి లేని వాళ్ళు, మీరు పొయ్యిలో పిడకలు పెట్టండి, వద్దందం, పిడకలు కాల్చేస్తున్నారు. పొలాలు పెట్టండి, పొలాలని కాల్చేస్తుంది, వద్దండి అది. అలాగే సంతృప్తిలో ఉన్న పొయ్యి అంటూ మీరు పొట్టిగుల్ని లాగేస్తారని, వద్దనే స్థలం పోనదు. నాకు ఇంకో 4 పిడకలు ఎక్కేస్తే పొయ్యి వద్దంటుందా? సంతృప్తి లేని మనుషులు ఇంకా మీరు దేశవంతాలకు రాసి ఇచ్చేసిన సంతృప్తి పడరు. కానీ మనం సంతృప్తి పరచిన వాళ్ళు పొయ్యాళ్ళు, అవి ఎన్ని పిడకలైనా తినేస్తారు. అగ్నికి సంతృప్తి ఏంటి? ఏసీపల్ది పిడకలు లాగేస్తుంది, పిడకలు ఏంటి? దొంగలు లాగేస్తుంది, పెద్ద పెద్ద పొలలు లాగేస్తుంది. మీకున్న 100 ఎకరం ఉంటే 100 ఎకరం ఇచ్చిన వాళ్ళు సంతృప్తి పడరు. ఆ సంతృప్తి పడే బుద్ధి లేనప్పుడు మీ వల్ల కాదు, వాడు పొయ్యి అంటాడు, పొయ్యిలో నిప్పు అంటాడు. వాడు మిమ్మల్ని కూడా లాగేస్తారు చివరు. ఎందుకే ఆ సంతృప్తి లేని మనుషులు ఆ గొయ్యది, ఆ గొయ్యి పోడ్చలేము మనం. ఆ గొయ్యది ఏంటది? ఆ గొయ్యి ఏదో 10 బళ్ళు మట్టేద్దాం, మట్టేస్తే గొయ్యి అసలు ఆ గొయ్యి పోడదు ఇంకా. మీరు 10 బళ్ళు మట్టేసి పూడి చేద్దాం అంటే కుదరదు, పూడి గొయ్యి కాదు. మీకు 10 బళ్ళు మట్టికి, 10 లారీలు మట్టికి పోడదు ఆ గొయ్యి. అసంతృప్తి మనుషులు అందరూ అటువంటి వాళ్ళని. మీరు 10 లారీలు మట్టేసినాడు పోడదు, అది పోడన గొయ్యి. భగవంతుడి మనకి ఇచ్చింది, మళ్ళీ భగవంతుడికి ఇచ్చి మనం భగవంతుడికి ఇచ్చామనుకుంటున్నాం. ఇప్పుడు భగవాన్ ఒక కథ చెప్తా ఉంటారు, ఓ తాతగారు మనవడకు రూపాయి ఇచ్చారు. తాతగారు మనవడికి మామూలు ముద్ది కోసం రూపాయి ఇచ్చాయట్ని. ఆ మనవడు ఏం చేశాడని, అందులో 10 పైసలు మా తాతగారికి ఇచ్చాడు, ఇచ్చి మా తాతకి అందరికి 10 పైసలు ఇచ్చాను అందరితో చెప్పుకోవడం. మన పని కూడా అంటే ఇచ్చింది భగవంతుడు, భగవంతుడు ఇచ్చింది భగవంతుడికి ఇచ్చేసి నేను భగవంతుడికి ఇచ్చాను అంటున్నాను. నిజంగా ఇవ్వనుకోండి ఇచ్చిన అంతే. ఆ తాతగారు రూపాయి ఇస్తే అందులో 10 పైసలు తాతకి ఇచ్చి అందరితో చెప్పుకోవటం, మా తాతకి వాళ్ళు 10 పైసలు ఇచ్చాను. ఆ 10 పైసలు అని తాతగారు దాన్ని సంగతాడించు. ఇది మనం కూడా రగతయ్యారు. భగవంతుడు ఇవ్వకపోతే మనకి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు మనకి ఇవ్వకపోతే మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు సంపాదించుకున్నా ఉంటారు, మీరు ప్రయత్నం మీరు పని చేస్తే, మీరు పని చేస్తే కలిసి వస్తే మీరు ఏదైనా చేయగలరు, కలిసి రాకపోతే మీరు ఏం చేయగలరు? మీరు ఏదైనా పని చేస్తారనుకోండి, కలిసి వస్తే సంపాదన వస్తుంది. కష్టపడి పని చేసినా కలిసి రాదనుకోండి, సంపాదన రాదు కదా. కలిసి వచ్చేలా చేసి కూడా అవ్వడండి, కాదు ఈశ్వరుడు. అది మీకు తెలియక మేము కష్టపడ్డామని, మేము మీకంటే ఎక్కువ కష్టపడిన వాడికి సంపాదన లేదు. వాడు కర్తృరాజ్ఞ అంటే అంటే కర్తృరాజ్ఞ అంటే కర్మ ఫలదాత ఈశ్వరుడు. నువ్వు కర్మ చేయడానికే పనికి వస్తావు, ఆయన ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు, అది ఫలదాత. కర్మ ఈశ్వరుడికి ఏం పేరుంది? కర్మ ఫలదాత. నువ్వు ఎంత ఏదో పని చేస్తావు, ఆ పనికి ఆయన ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు, అది ఫలదాత ఆయనే, ఆయన ఈశ్వరుడు, అదే కర్తృరాజ్ఞ. కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం అంటే ఈశ్వరు యొక్క ఆజ్ఞ అనుసరించే నీకు ఫలితం వస్తాం. నువ్వు పని చేయడానికి పనికి వస్తావు, నువ్వు పని చేస్తావు, కానీ ఫలితం నీ చేతిలో లేదు. అది ఈశ్వరు నీకు ఎంత ఇష్టం అంతే. అంటే ఆశ నీ గొయ్యి ఇంతవరకు పూర్తిని వాడు ఎవడం లేడు అసలు. $800 కోట్లు లాభం వస్తే 3 కంటే 50 కోట్లు తక్కువ వచ్చిన లాభం బెంగెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ప్రపంచం. 800 కోట్లు లాభం వస్తే కంపెనీగా యజమాని అంటున్నాడు 3 కంటే 50 కోట్లు తక్కువ వచ్చింది, అది మనసు బాధపడుతుంది. ఏం చేసుకుంటాడు 800 కోట్లు? అది మనసు బాధపడడం ఏం చేస్తుంది? 3 కంటే 50 కోట్లు తక్కువ వచ్చింది అంటున్నాడు లాభం. 850 కోట్లు వస్తే ఈ సంవత్సరం 800 కోట్లు లాభం వచ్చింది, 50 కోట్లు పోగొట్టుకున్నారంటున్నాడు. ఏం చేసుకుంటాడు ఇదంతా? ఆడికి దంగెట్టుకుంటున్నాడు, ఆడికి దంగేనంట, ఆడికి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవాలంటున్నాడు. అవి గొయ్యిని ఎవడ పోడ్చున్నాడు ఇంకా. మీరు కట్టినా 800 కోట్ల లాభం వచ్చింది అనుకుంటే ఈ టైంకి అకౌంట్ చూసుకుంటే ఈ సంవత్సరం 50 కోట్లు తగ్గిపోయింది అట్లా లాభం. అంటే ఆడికి స్లీపింగ్ టాబ్లెట్స్ అవసరం అంటున్నాడు. ఇంకే వాడు జీవుడే. ఎందుకు చెప్తున్నాయంటే 800 కోట్లు వచ్చిన వాడు జీవుడే, ఆడు బ్రహ్మదేవుడే జీవుడు. ఈడెవడు 800 కోట్లు? అసలు బ్రహ్మదేవుడే జీవుడు. మనందరం ఏ బ్రహ్మదేవుడు అయితే మనం సృష్టించారో వాడే జీవుడు. వాడు కూడా జీవుడు, మొదటి జీవుడు అంతే, వాడు కూడా జీవుడే. అయితే నువ్వు ఏ మార్గాన్ని, నువ్వు నీకు ఇష్టమైన మార్గం సరే, జ్ఞాన మార్గం ఇష్టమైతే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయి, భక్తి మార్గంలో ఇష్టమైతే భక్తి మార్గం, కర్మ ఏ మార్గంలో నీకు ఇష్టమైతే, నీ మనస్సు ఏ మార్గానికి ఆకర్షించబడుతుందో. నువ్వు కొంతమంది చూడండి చేపల కూర 10 రకాలుగా వండుకుంటారు, కొంతమంది ఇగురు అంటారు, కొంతమంది పులిసి అంటారు, కొంతమంది ఏపుడు అంటారు. చేపల కూర బెంగాల్లో రకరకాలుగా వండుతారు. రామకృష్ణ పరమహంస గారు కొంచెం చేపలు తినేవారు, రకరకాలుగా వండుతారు చేపలు బెంగాల్, 10 రకాలు వండుతారు చేపలు. ఏపుడు పులుసు ఇగురు 10 రకాలు వండుతారు. అక్కడ బెంగాల్లో జలపుష్పాలు అంటారు. మన ఇంట్లో కూరగా వంకాయలు ఎలా కోసుకుంటామో అది ప్రతి ఇంటికి చెరువు ఉంటుంది. ఎప్పటికప్పుడు చేపలు అందులో వేసి పెంచుకుంటారు. ఏ పూట కాకపోతే చేతి చెడు పట్టుకుని వండుకుంటారు. వాటిని జలపుష్పాలు అంటారు. చేపలు ఏమంటారు? జలపుష్పాలు. మనం వంకాయలు కోసుకున్నట్టే కోసుకుని ప్రతి ఇంటికాడే చిన్న చెరువు ఉంటుంది, అందులో చేపలు ఉంటాయి. చేతితో ఇలా పట్టుకుని ఏ పూట కాబట్టి నాలుగు చేపలు పులుసో ఈగురు ఏదో ఇంకోటి ఇంకో 10 రకాలు వండుకుని ఏ పుడు 10 రకాలు వండుకుంటారు. ఇప్పుడు ఏ సందర్భంలో చెప్పుకుంటున్నాం మనం? అది ఏ మార్గం అంటే చేపలు కూడా, చేపల కూర కూడా 10 రకాలుగా 10 మందికి ఇష్టం. కొంతమందికి ఏ పుడు ఇష్టం, కొంతమంది ఇగుర్లు ఇష్టం ఉండదు, కొంతమందికి ఏపులు తింటా ఉంటారు ఎక్కువ. అదే ఒక టేస్ట్. అంటే భగవాన్ ఏం చెప్తున్నాడంటే మీకు ఏ మార్గం ఇష్టం అయితే, ఇందులో బలవంతం ఏమీ లేదు. మీ మనస్సు ఏ మార్గం వైపు ఆకర్షించబడుతుందో ఆ మార్గంలోనే ప్రయాణం చేసి తరించండి. మీరు తరించడం ముఖ్యం. అయితే మీరు ఒకసారి ఇప్పుడు పెళ్లిళ్ళు అయ్యాక ఇష్టమైన లేకపోతే ప్రేమించాలి. పెళ్ళిళ్ళు అయిపోతున్నాయండి, పెళ్ళిళ్ళు అయితే మాకు ఇష్టం లేదు, ఇష్టం అయితే ఇష్టం లేదు ఆ గొడవలు అంతా ప్రేమించడం నేర్చుకుంటూ వెళ్ళిపోతుంది. దిండిలో పూర్వం ముసలాయన ఉన్నారు 20 ఏళ్ల కిందట. ఆయనకు వచ్చిన ఆ కోళ్ళ నచ్చలేదు అనుకో, ఎవరు అడుగుతున్నారు మీ కోళ్ళ మీకు నచ్చిందా అని. మా కోళ్ళ నాకు నచ్చలేదు అని అనకుండా వచ్చిన కోళ్ళ నచ్చింది అంటున్నాడు. కోళ్ళ తీరా ఇంటికి వచ్చేసింది, ఇంకా నచ్చలేదు నచ్చలేదు అనుకుంటే ఏం ప్రయోజనం, తీరా అయిపోయింది కదా. ఇంకా వచ్చిన కోడలు నచ్చింది అని, కోడలు నచ్చిందని అంటారు, వచ్చిన కోడలు నచ్చింది అంటారు. అంటే భగవంతుని సంకల్పంతో, భగవంతుడి నిర్ణయంతో రాయి పడకపోతే రోజులు ఎలా వెళ్తానో మొసలాగా చెప్పి, భగవంతుని సంకల్పంతో భగవంతుడి నిర్ణయంతో రాజి పడవనుకోండి, రాజి పడకపోతే రోజులలో విశాఖపట్నం హాస్పిటల్లో తీసుకెళ్లి పడేస్తాను. నచ్చలేదు నచ్చలేదంటే వచ్చిన కోళ్ళు ఎక్కడికి వెళ్తుంది? భగవంతుని సంకల్పంతో రాజీ పడకపోతే ఎంతటి వాడికైనా రోజు ఎడదు. పైగా ఏమంటున్నాడంటే మీ కోడలు నచ్చిందంటే నచ్చిందని చెప్పడం లేదు, వచ్చిన కోడలు నచ్చిందట. అంటే బాగున్నా బాగా పోయినా ఇంకా ప్రేమించాల. అంటే భగవంతుని సంకల్పంతో రాజీ పడవు, భగవంతుని సంకల్పంతో భగవంతు రాజీ పడవనుకోండి రోజులు వెళ్ళడం కష్టం. ఎంతటి వాడేలా భగవంతుడి సంకల్పం. ఇప్పుడు చిరంజీవి వాడు అమ్మాయి ఎక్కడ ఇంకో అబ్బాయితో పెళ్లి చేసుకుని రాజీ పడాలి. వాళ్ళు ఏదో చిన్న కుటుంబం వాళ్ళు, ఈయన బాగా సినిమాల్లో యాక్ట్ చేసి బాగా డబ్బు సంపాదించుకున్నాడు, వాళ్ళు ఏదో అర్జెంట్లో కాలక్షేపం చేస్తున్నారండి. అర్జెంట్లో వాళ్ళతో మా అమ్మాయి ప్రేమించిందంటే ఏం చేస్తాం? మనకి భగవాన్ చెప్పిన వాళ్ళ అమ్మకి చెప్పిన సూత్రం ఇది, మనకు తెలుసున్నా మనకు తెలియకపోయినా మనకు అర్థమైనా మనకు అర్థం అవ్వకపోయినా అంతా కూడా మొత్తం సమస్తం పెళ్ళిలో కానీ పేరంటాల కదా, మొత్తం సమస్తం అంతా ఈశ్వర ప్రతి చిన్న సంఘటన పెద్ద సంఘటన అంతా చావులు పుట్టుకలే కదా ప్రతిదీని అంతా ఈశ్వర ఈశ్వరుడైన వాడే కూడా ఉన్నాడు. వాడి సంకల్పాన్ని బట్టి ఇది నడుస్తుంది, వాడి సంకల్పాన్ని బట్టి ఇది నడుస్తుందని ఊరికి అనుకుంటే సరిపోదు, అది అర్థం అవ్వాలి. అది అర్థమైతే అశాంతి నశిస్తుంది, అది అర్థం కాదనుకోండి అశాంతి నశించదు. ఇప్పుడు మనకు తెలుసున్నా ఈశ్వర సంకల్పమే, మనకు తెలియపోయినా ఈశ్వర సంకల్పమే. మీకు అది ఫాలో అవుతున్నారు కదా మీరు, మనకు తెలియపోయిన అయితే అది మనకు అర్థం అవుతుంది అశాంతి కాదు. అర్థం అవ్వదనుకోండి అశాంతి వచ్చేస్తుంది. ఇంకా మనం అశాంతిని ఇప్పుడు శరీరానికి వచ్చిన గర్వాన్ని భరించగలం కానీ అశాంతి భరించగలం. ఇప్పుడు గోళ శరీరానికి జ్వరం వస్తే 4 రోజులు పడి ఉంటాం మనసు లేదు, గోళ పడలేదు, గోళ పడలేము అశాంతి పడలేదు. శరీరానికి వచ్చిన రోగం కంటే మనసుకు వచ్చిన అశాంతిని భరించడం కష్టం. వాళ్ళ అమ్మతో ఏం చెప్పాయంటే మనకు తెలుసున్నా తెలియకపోయినా అంతే ఈశ్వర సంకల్పాన్ని బట్టి నడుస్తుంది. అది ఉరికే నడుస్తుంది నడుస్తుందని మామూలుగా ఏదో చిలక పలుకుల కింద అంటే సరిపోదు, బుడబొక్కల మాటలు కిందండి. అది నీ మనసుకు అర్థం అవ్వాలి. నీ మనసుకు అది అర్థమైతే నీ బుద్ధి వాక్యాన్ని పట్టుకుంటే అశాంతి నశిస్తుంది. అది అది నీకు అర్థం అవ్వలేదనుకో, అర్థం అయిపోయినా జరిగేది అది. అర్థమైతే అశాంతి నశిస్తుంది, నీకు అర్థం అవ్వదనుకో అది జరగవలసిన అలాగే జరుగుతుంది. కానీ నీకు అశాంతి మట్టికి నశించు, చివరికి మిగిలేదు నరకం. ఎంత వండర్ఫుల్ టీచింగ్ చూడండి, ఆ సూత్రాలు చూడండి. రమణ మహర్షి గారికి మొదటి శిష్యురాలు వాళ్ళ అమ్మే, గణపతి శాస్త్రి గారు కదా, వాళ్ళ అమ్మే మొదటి శిష్యురాలు. కానీ నీకు అర్థం అవ్వదు అనుకో, అర్థమైపోయినా జరగబోయేది అంతే. ఆరు నాలుగు పది, ఆరు నాలుగు పది అని నాకు తెలియకపోయినా పదేది, ఆరు నాలుగు నాలుగు పది అని నాకు తెలియదు అంటే నీకు తెలియకపోవచ్చు అంతే, పదే నాది ముటికి లేక ఈ చదువు ఏంటి. ఐదు అయిపోయిందేంటమ్మా, ఐదు అయిపోయింది. కాలం మనసులో ఉంది, సత్యములో కాలం, సత్యములో కాలము లేదు, అసత్యములో కాలం ఉంది, అబద్ధములో కాలం ఉంది, నిజములో కాలము లేదు. చైతన్యంలో దేహము, దేహానికి సంబంధించిన విషయాల్లో, మనసుకు సంబంధించిన విషయాల్లో కాలం ఉంది, కానీ చైతన్యములో కాలము లేదు. భగవంతుడు గీత అంటాడు, నేను కూడా కాలస్వరూపంలో ఉన్నాను అన్నాడు భగవంతు. భగవద్గీత స్వామివారు అన్నారు, నేను కాలస్వరూపంగా ఉన్నాను. ఏమన్నాడు అంటే, ఎవడ కాలం ఇస్తాను తీసుకుపోతా ఉంటాడు, ఎవడికి టైం అయితే అని తీసుకుపోతా ఉంటాను. అలా చెప్పకుండా ఎవడికి టైం అయితే అని దాక్కుపోతాను ఇంటికాడ ఉండమని అని అలా చెప్పకుండా, నీ కొంత ఎంత బాగా కట్టుకున్నా టైం వచ్చేవాడికి మిమ్మల్ని లాక్కుపోతాను బయటకు అని అలా చెప్పకుండా, నేను కాలస్వరూపంలో ఉన్నాను, కాలు ఉండను, నేను కాలస్వరూపంలో ఉన్నాను. కాలస్వరూపంలో ఉన్నాను, కాలం వస్తే తీసుకుపోతాను. ఆ టైంలో మీరు విమానంలో ప్రయాణం చేస్తారని కూడా తీసుకుపోతారు, మీ కూడా నేను విమానంలో వచ్చేస్తాను కదా. నేను అంతర్యామిగా ఉండటం మాత్రమే కాదు, బయట ఉన్నాను, అందరి మనుషుల్లో ఉన్నాను, వస్తువుల్లో ఉన్నాను. నేను అంతర్యామిగా ఉన్నానంటే మీ లోపల ఉన్నాను, బయట లేను అని అనుకోకండి. మీరు అందరిలోనూ ఉన్నాను, పంచభూతాల్లో ఉన్నాను, వస్తుజడంలో ఉన్నాను, జడంలో కూడా ఉన్నాను. మీకు అర్థమవుతుంది, చేతనంలో కాదు అచేతనంలో కూడా ఉన్నాను. అదే ప్రహ్లాద్ దేవుడు అంతటా ఉన్నాడు, దేవుడు అంతటా ఉన్నాడని అంటున్నాడు. ఈ స్తంభములో ఉన్నాడా అని అన్నాడు హిరణ్యకశిపుడు. అంతటా ఉన్నవాడు ఈ స్తంభంలో లేడు, ఈ స్తంభం అంతటా ఉన్నవాడు ఈ స్తంభంలో లేకుండా ఎలా పోతాడు అన్నాడు. అప్పుడు గర్విచ్చుకుని పడతాడు, ఎవరిని ఆ స్తంభాన్ని ఉన్నాడో లేదని. అన్నాడు ఇంకా రాముడు ఇంకా చాలా ఎక్కువ కాలం ఉన్నాడు భూమి మీద. నరసింహస్వామి ఉన్నది ఐదు నిమిషాలు, ఐదు నిమిషాలు ఊరికే ఎన్నకశిపుని చంపేశాడు వెళ్ళిపోయాడు. ఐదు నిమిషాలు అవతారం కోసం ఎంతో మంది నరసింహస్వామిని పూజిస్తున్నారు. ఆయన బయటకు వస్తు బయటకు మామూలు అవతారం ఐదు నిమిషాలు వచ్చాడు, నరసింహస్వామి పని పూర్తి చేశాడు వెళ్ళిపోయాడు. మహు ఉగ్రమైన రూపంలో వస్తాడు, చాలా ఉగ్ర రూపంలో వస్తాడు. ఎంత ఉగ్రంగా వచ్చి చంపుతాడంటే ఎవరిని ఎరిన్నది, చాలా ఉగ్రంగా వస్తాడు. వాళ్ళు ఎంతమంది అడిగినా ఆ ఉగ్రరూపం నరసింహస్వామి ఆ ఉగ్రరూపం తగ్గలేదు. ఎంతమంది ఇప్పుడు దేవతలు వచ్చి ప్రార్థించిన అంత ఉగ్రరూపంలో వచ్చింది అది. అవి చివరికి లక్ష్మీదేవి కూడా ప్రార్థించింది ఆ ఉగ్రరూపం తగ్గించుకుని, ఏమి తగ్గదు. చివరి ప్రహ్లాదుడు చేసి చెప్పారు దేవతలందరూ, ఏమని చెప్పారంటే, అసలు అవతారం వచ్చింది నీకోసం, నువ్వు శాంతించమని అడిగితే శాంతి ఇస్తాడు, ఇంకెవరి వల్ల కాదని చెప్తే అప్పుడు శాంతి ప్రహ్లాదుడి స్తోత్రం చేస్తే అప్పుడు శాంతి ఇచ్చాడు. ఐదు నిమిషాలు ఆ నరసింహస్వామి అవతారాన్ని మనం పూజిస్తూ చరిస్తున్నాం, ఐదు నిమిషాలు అవతారాన్ని మనం పూజిస్తున్నాం, జపిస్తున్నాం, తరిస్తున్నాం, స్మరిస్తున్నాం, స్మరించి తరిస్తున్నాం. ఐదు నిమిషాలు అవతారం నరసింహస్వామి.
అంటే నీ లోపలే ఉన్నాననుకో, బయట లేను అనుకోకండి. బయట ఉన్నాను, చేతనంలో కదా, అచేతనంలో ఉన్నాను, ప్రకృతిలో ఉన్నాను, పంచభూతాల్లో ఉన్నాను, జడంలో కూడా నేను ఉన్నాను. ఒక్క ప్రహ్లాదుని కోసం వచ్చాడు అంతే నరసింహస్వామి. ఇంకా పని లేదు ఆయనకి. మిగతా పని రాముడు అనేక పనులు చేశాడు, కృష్ణుడు అనే పని, నరసింహస్వామి ఒక్క పనే, ఒక్క ప్రహ్లాదుని కోసం వచ్చాడు అంతే. ఇంకో పని లేదు నరసింహస్వామి. ఇంకో పని లేదు. అది ఒకటి, ఒక్క ప్రహ్లాదుని కోసం వచ్చిన అవుతారు అని నరసింహస్వామి అవుతారు. ఆయన అనేక మంది రాక్షసుని సంహారం చేయలేదు, ఒక్క ఎర్రను కలుసుకున్న ఒక్క. అందరికంటే తేలిగ్గా స్వామివారు వాసుదేవ స్వామివారు కంసుడిని కనిపించాడు. ఏం చేయాలంటే కంసుడు ఏం, కంసుడు చూస్తాడే పెద్ద పెద్ద బలమైన వాళ్ళు ఏడు కృష్ణుడు ఎంత 10 సంవత్సరాలు పిల్లవాడు, అప్పటికి ఎంత 10 సంవత్సరం 8 సంవత్సరం ఎంత పెద్ద పెద్ద ఏనుగుల్ని పెద్ద పెద్ద బండ యుద్ధాలు చేసేవాడు చంపేస్తాంటే, ఒక బండ యుద్ధం చేసేవాడి దగ్గర అన్నాడు కృష్ణుడు వచ్చి, నేను పిల్లోడు 8 సంవత్సరాలు పిల్లోడు నా తోటి నీకు ఇద్దామంటాడు. ఒక బాడు ఒక కృష్ణుని చంపేయడానికి ఒక యోధుడిని పెంచాడు ఎవరు, కంసుడు. వాడు బాగా యుద్ధాలు బాగా చేస్తాడని మనిషిని ముట్టుకుంటే పడిపోతాడు. వాడు వచ్చి నీతో యుద్ధం చేస్తాను మరలా యుద్ధం అన్నాడు. అంటే కత్తులతోటి పపాకులతోటి కాదు, మామూలుగా అది కుస్తీ పట్లు అంటారు చూడు. అటువంటి యుద్ధం చేస్తానంటే కృష్ణుడు అన్నాడు, ఈ 8 సంవత్సరాలు పిల్ల ఉంటారు నాతో యుద్ధం ఏంటి అన్నాడు. సరే యుద్ధ భిక్ష పిచ్చి అంటాడు, కానీ అంటాడు ఉరికలా ముట్టుకుంటే. ఏదో యుద్ధం చేశాడు ఈయన కింద పని నటించాడు, ఏదో అయిపోయాడు చచ్చిపోయాడు అనుకోండి, వీళ్ళందరినీ చూసి వీళ్ళందరినీ కృష్ణుడు చంపేయటం వాడు కంసుడు చూస్తాడు. కంసుడితో యుద్ధం చేయలేదని పాపాలు, వీళ్ళందరినీ చూశాను భయం వచ్చేసిందాడు. ఎవరికండి కంసుడు, కంసుడు యుద్ధం సింహాసనం కూర్చుంటే ఎలా గొడవ కింద పడిచి చచ్చిపోయాడు. అంటే వాడి యుద్ధం లేదు, ఆ కంసుడు అంటే భయం, ఆ కృష్ణుడు అంటే చూసి భయం వల్ల చచ్చిపోయాడు కంసుడు. అని కుర్చీలో కూర్చుండి ఇలా పిలక పడగొచ్చాను చచ్చిపోయాడు ప్రాణం, ఆ భయం వల్ల ప్రాణం పోయింది. అంటే అనేక మంది రాక్షసులు పంపాను కృష్ణుని చంపడానికి, ఎవరో కంసుడు. పెద్ద పెద్ద రాక్షసులు చచ్చిపోతే భయం లోపల ఉండిపోయింది. ఇంతమంది రాక్షసులను చంపిన వాడిని నన్ను చంపలేదా అని ఒక ఉండిపోయిందండి. అది ఇలా ముట్టుకునేవాడు ప్రాణం పోయింది. ఇలా ముట్టుకున్నాడు అండి, ముట్టుకుని ఇలా అంటే కుర్చీ నుంచి కింద పడిపోయి చచ్చిపోవడం ఒకేసారి జరిగితే యుద్ధం ఏం చేయలేదు అని కంసుడితో భయం అవుట్ ఆఫ్ ఫియర్. అంటే ఇంతకీ మనం ఎందుకు చెప్తున్నామంటే అండి, భగవద్గీత మీరు చదవకుండా చదవడం మంచిది. స్వామి వారి మీద గౌరవం కూడా ఉండాలి, ఆ చెప్పిన వాడి మీద కూడా గౌరవం ఉండాలి. ఆ చెప్పిన వాడి యొక్క శక్తి మీద కూడా మీకు విశ్వాసం ఉండాలి. ఆ భగవంతుడి భూమి మీదకి వచ్చినప్పుడు శక్తి లేకుండా రాడు. టైం అయింది, ముగిస్తున్నామండి. అంటే నువ్వు ఏదో మార్గం నీ మాయాగ్రహంలో ప్రయాణం చేయి, లీనమై చెయ్యాలి, సిన్సియర్గా చెయ్యాలి. ఎలా చెయ్యాలి? లీనమై చెయ్యాలి, అందులో ములిగి చెయ్యాలి. ఎలా చెయ్యాలి? నీకు నచ్చిన మార్గంలోనే ప్రయాణం చేయి, అందులో లీనమై చెయ్యాలి, అందులో ములిగి చెయ్యాలి, అందులో నిర్జయ చెయ్యాలి. నువ్వు ఏ మార్గంలో అయితే నువ్వు సాధన చేస్తున్న మార్గంలో సిన్సియారిటీ ఉండాలి. ఏముండాలి? సిన్సియారిటీ ఉండాలి. కపటము పనికి రాదు. ఆ మార్గంతో తాదాత్మ్యం పొంది చెయ్యాలి. కొంతమందికి మనుషుల మీద ఎంత ప్రేమ ఉంటుందంటే వాడికి ఏదైనా దుఃఖం వస్తే తనకు వచ్చేసింది అనుకుంటాడు. అదేంటి తాదాత్యం? అదేంటది? నువ్వు అలాగే నువ్వు అవలంబించే మార్గంలో తాదాత్యం పొంది చెయ్యాలి. నువ్వు ఆరంభించే మార్గంలో సింపుల్గా చెయ్యాలి, సిన్సియర్గా చెయ్యాలి, లీనమై చెయ్యాలి, నిర్జయి చెయ్యాలి, సర్వాత్మ్యమై చెయ్యాలి. నెరవేరవలసింది నా సంకల్పం కాదు, నెరవేరవలసింది నీ సంకల్పం అనుకుని చెయ్యాలి. నాకు ఏ ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఏ తలంపులు వస్తున్నాయి, నాకు ఏ సంకల్పాలు వస్తున్నాయి, నా సంకల్పాలు నెరవేరక్కర్లేదు, నీ సంకల్పం నెరవేరాలి. నాకు మరి జీవలక్ష్యం అన్నప్పుడు సంకల్పాలు వస్తాయి కదండి, తలంపులు రాకుండా ఎలా ఉంటాయి. కానీ లీనమై చేసేవాడికి ఏమనిపిస్తున్నట్టు నా సంకల్పం కాదు నెరవేరవలసింది, నీ సంకల్పం నెరవేరాలి. నా ఇష్టం కాదు నెరవేరవలసింది, నీ ఇష్టం నెరవేరాలి. నాకు వస్తున్నాయి సంకల్పాలు జీవలక్ష్యం అన్నప్పుడు వస్తే అది కాదు, వచ్చే రాని, కానీ నెరవేరవలసింది నా సంకల్పం, నీ సంకల్పం నెరవేరాలి. అదే నమ్మాలి వారు చెప్పింది చెప్పి ముగిస్తాను. ఒక గంట అనుకున్నాం, అంతేత మిమ్మల్ని ఎవరిని రావద్దన్నాం ఇక్కడికి, ఊరికి పిల్లలు ఒక గంట ప్రబోధించి సరిపోతుంది. మీకు ఇంకేదండి పైసలు ఖర్చు? నమ్మాలి వారు మహావిష్ణువుని ఆరాధించేవాడు ఉపాసన. ఏది మీకు ఏ దేవత ఇష్టమైతే దేవత శివుడు విష్ణువు అమ్మవారు ఎవరు ఇష్టమైతే వారిని ఉపాసన చేసుకోవచ్చు. ఆయన మహావిష్ణువుని ఉపాసన చేసేవాడు, ఎవరు నమ్మాడు బాబు. ఓ పెరుమాళ్ళు, వాళ్ళు దేవుళ్ళు పెరుమాళ్ళు అంటారు వైష్ణువు. పెరుమాళ్ళు అంటే పెద్దవారు. పెరుమాళ్ళు అంటే ఏంటి? మనం దేవుడు దేవుడు అంటే వాళ్ళు దేవుడు అంటారు, పెరుమాళ్ళు అంటారు. ఏమంటారు? పెరుమాళ్ళు అంటారు. ఏదో వాక్యం లంకలో తిని సీతమ్మను బాధారుస్తాడు అని వేస్తాడు, అవి దుఃఖపడతా ఉంటుంది. ఎవరు అలా నువ్వు దుఃఖపడతా అంటే నీకు శక్తి తగ్గిపోతుంది, ధైర్యం తగ్గిపోతుంది, దుఃఖము పనికి రాదు. ఏమంటాడు? నువ్వు ఎక్కువ దుఃఖం వచ్చేస్తాంటే నీకున్న ఆరోగ్యం తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది, ధైర్యం తగ్గిపోతుంది, దుఃఖము పనికి రాదు. నువ్వు ఎక్కువ దుఃఖపడుతున్నావు, నువ్వు ఎక్కువ దుఃఖపడుతున్నావు, అలా దుఃఖపడటం నీకు ఆరోగ్యం తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది. అంతే కదా, లోపల నీకు ఏమైనా ధైర్యం ఉందనుకో మామూలుగా ధైర్యం కూడా తగ్గించేస్తుంది దుఃఖం. దుఃఖము పనికి రాదు. మన సంఘర్షణ మీటింగ్ లో చెప్పుకున్నాం, ఒక్క 15 రోజులు కష్టపడి మనకి పనిచేసే శక్తి ఒకరోజు బెంగెట్టుకుంటే పోతుందని. ఒకరోజు నేను ఏదో కారణం వల్ల బెంగెట్టుకుంటాం అనుకోండి, అంటే 15 రోజులు కష్టపడి పని చేస్తే మన శరీరంలో ఉన్న శక్తి, మన మనసులో ఉన్న శక్తి ఎంత తగ్గుతుందో ఒక్కరోజు బెంగెట్టుకుంటే అంత శక్తి పోతుందండి. ఒక్కరోజు దుఃఖము పనికి రాదు. మీకు ధైర్యం తగ్గిపోతుంది, ఆరోగ్యం పెరిగిపోతుంది, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కూడా. మొదట ఏ వాక్యం చెప్పుకున్నాం? నాలుకను చూస్తే దేహం ఆరోగ్యం ఎలా ఉందో తెలుస్తుంది. నాలుకలో చెప్పే మాటలు చూస్తే మనిషి మనస్సు ఆరోగ్యం తెలుస్తుంది. అది ఆరోగ్యంగా ఉన్నాడే పిచ్చ లక్షణాలతో ఉన్నాడు. అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా ఈ నరములే నాలుగు చెప్పేస్తున్నాను. ఒక ఆరోగ్యం కాదు, రెండు ఆరోగ్యాలు చెప్పేస్తున్నాను. అయితే నాకేదో పిచ్చి పిచ్చి సంకల్పాలు వస్తున్నాయి, ఏదో ఒకటి వస్తున్నాయి, నా గొడవ వదిలేయి. ఆ లీనమైన భక్తుడికి ఏమొస్తుందంటే నీ ఇష్టమే నెరవేరుగాక, నా ఇష్టం, నాకు కూడా ఏ ఇష్టాలు ఉన్నాయి, నా ఇష్టం కాదు నీ ఇష్టమే నెరవేరుగాక, నీ సంకల్పమే నెరవేరుగాక అని చెప్తే ఇక్కడ నమ్మాలి వారు చెప్పింది ముగిస్తాను, నమ్మాలి వారు చెప్పిన వాక్యం చెప్పి ముగిస్తాను. ఓ పెరుమాళ్ళు, పెరుమాళ్ళు అంటే పెద్దవారు. పెరుమాళ్ళు అంటే ఏంటి? పెద్దవారు. వారు వైష్ణవులు దేవుడికి ఎదురుకుండా నిలబడి నమస్కారం పెట్టరు, పక్కకు ఒరిగి పెడతారు. మన ఎవరైనా పెద్దలతో మాట్లాడినప్పుడు ఎదురుగుండా ముఖానికి ముఖం పెట్టి మాట్లాడకూడదు, పక్కకి పక్క నిలబడి మాట్లాడాలి. ఎవరితోనూ పెద్దలతో మాట్లాడుతున్నాను ముఖం మీద ముఖం పెట్టి మాట్లాడకూడదు, పక్కకు ఒరిగి మాట్లాడాలి. సరిగ్గా ఎదురుగుండా నిలబడి మాట్లాడకూడదు, పక్కకు తప్పుకుని మాట్లాడరు. అది వైష్ణవ సాంప్రదాయంలో చెప్తారు. ఆ మాట్లాడేటప్పుడు కూడా దగ్గరగా ఉన్న వాళ్ళతో బాగా దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడినట్టు ర్యాంకులు వేయకూడదు. ఆ డిస్టెన్స్ చూసుకుని మాట్లాడాలి. ఇప్పుడు మీకు నాకు దూరం తెలుస్తాను కదా, ఈ దూరం కొలత వేసుకుని మాట్లాడాలి. ఇంత దూరంలో ఇంత దగ్గరలో మాట్లాడినప్పుడు కేకలు ఎంచుకుని, కేకలు బొబ్బలు ఎంచుకుని, ఆ కొలత కూడా చూసుకోవాలి. ఆ డిస్టెన్స్ కూడా చూసుకుని మాట్లాడాలి. ఇంత దగ్గరలో మనం మాట్లాడుతుంటే బొబ్బలు ఎంచుకుంది. ఓ పెరుమాళ్ళు నమ్మాలవారి మొదటి ఆళ్ళవారు నమ్మాళ్ళవారు, ఆళ్ళవారులు అందరిలోనే మొదటి ఆళ్ళవారు నమ్మాళ్ళవారు. నమ్మాలి పెరుమాళ్ళు ఇంతకాలానికి నువ్వేరు నేను వేరండి నిన్ను ఆరాధిస్తున్నాను, ఇంతకాలానికి నువ్వేరు నేను వేరు అంటే దేవుడు వేరు దేవుడు జీవుడు వేరని ఆరాధిస్తున్నాను. ఇంతకాలానికి నువ్వేరు నేను వేరు అని ఆరాధిస్తున్నాను. ఇప్పుడు నా మీద అద్వైత వర్షం కురుస్తాను, అద్వైత అమృతం. నువ్వు నా నెత్తి మీద అమృతం కురుస్తాను, వర్షం కాదు అమృతం. నేను తెలుసుకోవడం ప్రారంభించాక కొరవటం మొదలుపెట్టింది అమృత వర్షం, అమృత వర్షం. ఓ ప్రమాణి ఎంతకాలం నుంచి నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది. ఇప్పటికే కానీ ఇంతకాలమే ఇన్ని జన్మల నుంచి నువ్వు వేరు నేను వేరని ఆరాధించుకుంటూ వస్తున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది నాకు. ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. ఇప్పుడంటే ఎప్పుడు? నిన్ను తెలుసుకున్నాక తెలుస్తున్నా. నిన్ను తెలుసుకున్నాక ఏమని తెలిసింది? నువ్వే ఉన్నావు నేను లేనండ. నీకు అర్థమవుతుంది? నువ్వేమున్నావు నేను లేనన్న సంగతి ఓ పెరుమాళ్ళు ఇంతకాలం నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నాను, నువ్వేరు నేను వేరు అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఎవరిని? పెరుమాళ్ళని తెలుసుకున్నాక తెలిసింది. ఇంతకాలం నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నాను, ఇప్పుడు తెలిసింది. ఇప్పుడంటే ఎప్పుడు? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నువ్వు ఉన్నావు నేను లేను. నీ సంకల్పం నెరవేరు కాక, అసలు నేను ఉంటే కదా నా సంకల్పం నెరవేరుతాను. మాకు భగవంతుడితో సంకల్పంతో రాజీ పడమంటావు అనుకోండి, ఇంక విజయపట్నం హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వలసిందే. పోనీ అక్కడ నేను ఎల్లాలి ఉండవిస్తున్నారంటే 10 రోజుల నుంచి పనిచేస్తున్నారు, హాస్పిటల్ ఖాళీ లేదా అక్కడి నుంచి తోలేస్తాండి హైదరాబాద్, హైదరాబాద్ తోలేస్తాండి విశాఖపట్నం, మధ్యలో హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ కావాలని అడిగి వండారు. ఇంకేంటి సమాజానికి కానీ ప్రభుత్వం కానీ మానసికంగా మానసిక రోగులకు ఎవరు ప్రాముఖ్యత ఇవ్వటం లేదు, కుటుంబం ఇవ్వటం లేదు, సమాజం ఇవ్వటం లేదు, ప్రభుత్వం ఇవ్వటం లేదు. 23 జిల్లాలంటే 2 హాస్పిటల్ ఏం సరిపోతాయండి? మనం ఇంట్లో భరించలేకపోతున్నాం. నూటికి 80 మంది మనుషులు పెంచోళ్ళే, అయితే అందరినీ హాస్పిటల్లో పెట్టక్కర్లేదు. అంటే హాస్పిటల్లో పెట్టి అంత పెంచ ఉండదు. అయితే సోమవారి పట్ల ముగించేటప్పుడు మీరు చెప్పే మాటలు ఏంటంటే, స్వామివారి పట్ల మనకు గౌరవం ఉండాలి, మనకి గౌరవం ఉండాలి. కృష్ణుడు శరీరం విడిచిపెట్టాక ఆ మరణ వార్త అన్నగారికి అర్జునుడు వచ్చి చెప్తాడు. ఏమని చెప్తే అర్జునుడు వచ్చి చెప్తాడు, దేవుడు చనిపోయాడని చెప్పలేదు, దేవుడు చనిపోయాడు, మన అమ్మ చచ్చిపోయిందని చెప్తాడు. మనకు అమ్మ కృష్ణుడే, నాన్న ఎవరు? నాన్న కృష్ణుడే. అమ్మ ఎవరు? కృష్ణుడు. నాన్న ఎవరు? కృష్ణుడు. బంధు ఎవరు? కృష్ణుడు. స్నేహితుడు ఎవడు? కృష్ణుడు. దేవుడు కృష్ణుడు. కానీ దేవుడు చచ్చిపోయాడని చెప్పలేదు, మన అమ్మ చనిపోయింది. అంటే అమ్మ బిడ్డల్ని ఎలా చూస్తుందో స్వామివారు మనల్ని జీవితం పొడిగిన అలా కాశారు. అంటే భగవంతుడి చోటు వాళ్ళకున్న స్నేహం వల్ల వాళ్ళు అదృష్టవంతులు. అర్జునుడికి, అర్జునుడి మనం గుర్తు వచ్చేటప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన స్నేహం, కృష్ణుడితో చాలా స్నేహంగా ఉండేవాడు ఆయన. కృష్ణుడితోటి చాలా స్నేహంగా ఉండేవాడు. ఎంత స్నేహంగా ఉన్నా ఆ శరీరం ఆయన అనుకున్నాడు మళ్ళీ, అది మాయ ఎలా వచ్చేసింది అంటే మాయను జయించడం చాలా కష్టం. ఎక్కువ చనువు వల్ల ఏమనిపించింది అంటే మనలాంటి శరీరం ఆయన పొంది కదా, మనలాంటి వాడని ఎప్పుడూ అనుకున్నాడు అనుకున్నాడు. విశ్వరూపం దర్శనం చూపించాక అర్థమైంది ఇది మనవాడు కాదని. ఇప్పటికీ మనతోటి ఆ శరీరంతో సంబంధం లేకపోయినా ఏదో శరీరం ధరించుకొచ్చి మనం ఉపాసన చేసుకోవడానికి, మన ఏదో ముచ్చట పట్టడానికి, ఆయనకి శరీరం ఆయనకు అవసరం లేకపోయినా మనం ఉపాసన చేసుకోవడానికి, భక్తిగా ఉండటానికి, భక్తిగా ఉండటానికి, ఆయన పట్ల భక్తి చెల్లించడానికి, మనతో మాట్లాడటానికి, అంటే అది కరుణ వల్ల వచ్చి మనతో మనలో ఒకడిగా ఉండి మనలాగే ఉండి మనతో మామూలుగా మాట్లాడుతూ, మనతో యాదలాప మాటలు మాట్లాడుతూ ఎక్కడో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేశారు వాడి గోవిందుడు. మనలో ఒకటిగా ఉంటూ మనం ఆవులు కాస్తంటే ఆయన కూడా ఆవులు కాసి, మనం గొర్రెలు కాస్తంటే ఆయన కూడా గొర్రెలు కాసి, మనం పొలం వెళ్తాంటే మనం కూడా ఆయన కూడా పొలం వచ్చి, మనలో ఒకటిగా ఉండి ఆయన మనలాంటి వాడన్నట్టుగా మనతో ఆయన ప్రవర్తిస్తూ, మనతో నవ్వుతూ, మనతో భోజనం చేస్తూ, మనతో అల్లరి చేస్తూ, మనతో తిరుగుతూ, మళ్ళీ ఎక్కడో ఉన్నత శిఖరాలకు, మహోన్నత శిఖరాలకు, బ్రహ్మజ్ఞానం దగ్గర తీసుకెళ్ళినటువంటి భగవంతుడే గోవిందుడు. వాడి మీద భక్తి లేకుండా భగవద్గీత అధ్యయనం చదివిన ఆ శాస్త్రం తన ఉదయం మనకి ఇవ్వదు. అంటే ఈ రోజున ఈ బూరిగపల్లి గ్రామం భక్తుల యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకుని బూరిగపల్లి రావటం జరిగింది. ఇది జ్ఞానయజ్ఞం, ఇక్కడ చేసింది ఇప్పుడు జ్ఞానయజ్ఞం. ఈ జ్ఞానయజ్ఞంలో మనల్ని ఆహ్వానించినటువంటి బూరిగపల్లి భక్తులందరికీ వాళ్ళు కూడా భగవంతుడి వాటా పంచి పెడతాడు. అంటే ఇది చట్టం, ఇది లా, ఆ చట్టం ప్రకారం వాళ్ళకి ఇవ్వవలసిన వాట మళ్ళీ అక్కడికి ఆహ్వానించి కూర్చోవడానికి ఏర్పాట్లు చేసి అక్కడ కుర్చీలు బెంచీలు ఇక్కడ మనకి నీళ్ళ కలగజేయడానికి తండ్రి ఏర్పాట్లన్నీ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ జ్ఞాన యజ్ఞంలో, వాళ్ళు కూడా ఈ పుణ్యంలో, ఈ పుణ్యం యొక్క పంటలో వాళ్ళు కూడా భాగస్వాములు, వాళ్ళు కూడా భాగస్వాములు. నాన్నగారు చెప్పారని మీరు అనుకుంటున్నారు, కానీ మనకు 10 పైసలు వాటా కంటూ ఇందులో ఉండదు. అందరికీ పంచిపెట్టుకుంటూ వస్తాడు. ఏ నాన్నగారు చెప్పారో వేరే వాడు మిగిలిచేవరికి దండలు. మాకు మీకు అందరికీ పంచిపెట్టాగా ఈ పుణ్యంలో మాకు చివరికి ఏ 10 పైసలు మిగులుతుంది, అదే ఇస్తాడు మాకు. చివరికి ఏర్పాట్లన్నీ చేసిన వాళ్ళకు కూడా కొంత 5 పైసలు వాటే అంతకంత ఇచ్చేస్తాడు వాళ్ళకు. ఆహ్వానించినంత కొంత మన ఇక్కడికి మనకు ఆతిథ్య ఇచ్చినంత కొంత పుణ్యం, చివరికి మనకు మిగిలేదు 5 పైసలు. అది మనం ఏం చేస్తాం, ఈశ్వరుడు ప్రణాళికడు. అదేంటది ఈశ్వరుడు ప్రణాళిక, ఏమక్కర్లేదు. ఈ పోడూరు రమ్మ ఏదైనా మంచి పని చేస్తుంది అనుకోండి, అనుకోండి ఏదైనా మంచి పని చేస్తుంది అనుకోండి, ఆ మంచి పని చేయమని పక్కింటి వాళ్ళు ఏదైనా ప్రోత్సాహం చేశారనుకోండి, ఆ మంచి పని ఏదైనా రమ చేసింది అనుకోండి, ఆ పక్కింటి వాళ్ళు ఆ మంచి పని చేయమని ప్రోత్సాహం చేశారనుకోండి, ఉడిగే ప్రోత్సాహం చేశారు అంతకండి రమకు 40 పైసలు వాటా ప్రోత్సాహం చేసిన వాళ్ళకి ఇచ్చేస్తాడు. మరి మనం ఏం చేస్తామండి, చట్టం నానాలకు మారుస్తామండి, అది లాది కాన్స్టిట్యూషన్ అది. మరి అందరూ ఏమనుకుంటామంటే రమ్మ కష్టపడాలి, పుణ్యం చేసింది, యజ్ఞం చేసింది మనం అనుకుంటామండి. ఆ రూపాయి వాటా రమ్మకి ఇవ్వడండి, ఈ పని చేయమని ప్రోత్సాహం ఎవరైతే చేశారు రామును, వాళ్ళకి 40 పైసలు బాట పంచిపెట్టేస్తాడు, మిగిలి చివరికి 60 పైసలు రాము. అది దైవ ఈశ్వరు యొక్క ప్రణాళిక, మీరు నేను చేసేది ఏమి లేదు. అంటే ఒక మంచి పని చేయటమే చేసిన వాడికి దాన్ని ప్రోత్సహించిన వాళ్ళకి కూడా కొంత పుణ్యం వాట, అదే ఖర్చు రాజ్యమే ప్రాప్తి చేయ, వాళ్ళకు కూడా కొంత వాట ఇచ్చేస్తాడు. మన మన ఆగమంటే ఆగేది కాదు, మన ఇష్టం కాదు. అది దండి పెట్టుకోవడానికి మనం ఉంటే కదండి. మనం ఉంటే దండి పెట్టుకోవాలి, మనం ఉంటే కదా దండి పెట్టుకోవాలి. అదే నమ్మాలి వారు చెప్పారు. ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు వరకు నేను ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? అసలు నేను లేనన్న సంగతి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు వరకు నేను ఉన్నాను నేను ఉన్నాను విజృంభిస్తున్నాను, నేను విజృంభిస్తున్నాను. నిన్ను తెలుసుకున్నాక రజగుణం ఆగిపోయింది, విజృంభణ ఆగిపోయింది, పొంగు ఆగిపోయింది. ఆ పై పొంగు అంతా ఆగిపోయింది నేను తెలుసుకున్నాను. లేకపోతే నేను పొంగుతున్నాను, నేను తెలుసుకున్నాక తెలిసింది, అసలు నేనంటూ లేదట. ఇది అద్వైత అనుభవం. ఇదేమిటిది? అద్వైత అనుభూతం కాదు, అద్వైత అమృత వర్షం. అద్వైత వర్షం ఏంటి? వర్షం ఏంటది? వర్షం అమృత వర్షం. మేము అమృతం అమృతం మన ఎత్తి మీద కురిసినా, మన ఎత్తి మీద పడినాం అంటే గొడుగులు వేసుకుంటామంటే మీకెవరు చెబుతారు? ఇంకా ఒకవేళ అమృతం మీ నెత్తి మీద కురుస్తున్నా, మా నెత్తి మీద అమృతం పడినం అంటే గొడుగులు వేసి ఆఫ్ చేసుకుంటా ఉంటే మీకు చెప్పేవాడు ఎవరు ఉన్నారు? గొడుగులు వేసుకుంటారా? ఇప్పుడు మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? చెప్పిన వాడి ప్రయోజనం ఏముంది? అంటే చివరిలో ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, మీరు ఇష్టమైంది చేయండి, లీనమై చేయండి, హృదయపూర్వకంగా చేయండి, అక్కడ బుద్ధిని అక్కడ పెట్టి చేయండి, సంపూర్ణంగా చేయండి, వికరణ శుద్ధిగా చేయండి. అలా లీనమై ఏదైతే మీరు చేస్తున్నారో అందులో ఒకటిగా కలిసి చేస్తే మీకు తగినట్టు మీరు అనుకున్నటువంటి ఫలితం వస్తుంది, మీరు తరిస్తారు. కేవలం మామూలు ఫలితాలు, లోకానికి సంబంధించిన ఫలితాలతో తరించడం కాదు, అమృతానుభవం కలుగుతుంది. జన్మ ప్రవాహం నుంచి అంటే ఈ జన్మించడం మరణించడం అనే ప్రవాహం నుంచి, ఈ చక్రం నుంచి మీరు ఒడ్డుకు వచ్చేస్తారు. అది మెయిన్. ఇక్కడ ఏదో మనకు మంచి ఫలితం రావటం అనుభవించడం అది కాదు, అది చక్రం నుంచి జన్మించడం మరణించడం, మరణించడం జన్మించడం, జన్మించడం మరణించడం, ఈ ప్రకృతి ప్రవాహం నుంచి, ఈ జన్మ మరణ చక్రం నుంచి మీరు ఒడ్డుకు వచ్చేస్తారు. ఎప్పుడు? మీరు చేస్తున్న సాధనలో, ఆ మార్గంలో మీరు లీనమై చేస్తే, మీరు లీనమై చేయగా చేయగా మీరు లేనని సంగతి మీకు అర్థం వస్తుంది. లీనమై చెయ్యాలి. నేను రమణ రామకృష్ణ పరమహంస గారి గురించి మీకు చాలాసార్లు చెప్పాను. ఆయన ఏం పండితుడు కాదు, ఆయన చేసి ఆయన చెప్పే మాటలో కానీ ఆయన చేసే సాధనలో కానీ కపటం లేదంటే ఆయన మనం ఎవరైనా ఎక్కువ తింటే వద్దంటే ఏమనుకుంటారు అనుకుంటాం. ఆయనకి ఎంత కపటం లేదంటే శారదామాత ఎవరికైనా వడ్డిస్తాను కొంచెం ఎక్కువ వడ్డించిందనుకోండి, వాళ్ళ జీర్ణశక్తి చూసి మరీ వడ్డించు. మనం ఏమైనా అనుకుంటారేమో అనుకున్నాం, మనం అలా అంటే ఏమైనా అనుకుంటారేమో అంటే, శ్రీరామకృష్ణ అనేవాడు వాళ్ళు అసలు ఎంత తినగలరో చూసుకుని, జీర్ణశక్తి చూసుకుని వడ్డించు, వాళ్ళు ఎంత తినగలరో చూసుకోకుండా గబగబా వడ్డించుకని చెప్పాడు. అది కపటం ఉన్న మనిషి అనలేడు. అలా మనం అయితే ఎవరికింటామంటే తినేవాడిని చెడగొడుతున్నామో చేరాలి ఏమో అనుకుంటారేమో అనుకుంటాం కదా మనం. ఆయన అలా అనుకోడు, కపటం లేదు. అంటే ఆయన తినకూడదు అని కదా, వాళ్ళు ఆరోగ్యం పాడవకూడదు, వాళ్ళు తినకూడదు అని కదా, వాళ్ళు ఆరోగ్యం పాడవకూడదా? అది మాది ఎక్కడా కపటం లేదు రామకృష్ణుడు. లాస్ట్ అంటాడు, ఎవడైతే రాముడు ఎవడైతే కృష్ణుడు వాడి రామకృష్ణుడు. ఎవడైతే రాముడు ఎవడైతే కృష్ణుడు వాడి రామకృష్ణుడు. అదే అక్కడ కూర్చుని భక్తులు ఈయన క్యాన్సర్ వస్తుంది రామకృష్ణ అయితే
దీనికి జ్ఞానం ఉందా జ్ఞానం ఉందా అనుకుంటాడు అక్కడ కూర్చున్నారు.
అది ఇంకా డౌట్ పడుతున్నాడు గురువు గారిని చూసి. అప్పుడు అంటాడు అనవసరంగా అనలేదు మీరు అక్కడ సందర్భాన్ని బట్టి అన్నాడు. ఎవడైతే రాముడు ఎవడైతే కృష్ణుడు వాడు ఈ రామకృష్ణుడు.
నేకెడ్ స్పిరిచువాలిటీ
మనకి జీవలక్షణాలంటే బాగా ఇష్టం. రమణ మహర్షి గారు అని వారు ఈ జీవలక్షణాలు ఎలా భరిస్తున్నారు మీరు అనేవారు. మనకి జీవలక్షణాలంటే బాగా ఇష్టం. ఆయన అని వారు ఈ జీవలక్షణాలు ఎలా భరిస్తున్నారు మీరు.
అంటే మనల్ని ఆహ్వానించినటువంటి బూరిగిపల్లి భక్తులందరికీ సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి వారందరికీ కూడా మన ప్రతిజ్ఞను తెలియపరుచుకుంటూ ఈ జ్ఞానయుద్ధంలో పాల్గొన్నటువంటి మీకందరికి కూడా భగవంతుడి యొక్క ఈశ్వరుని యొక్క ఆశీర్వచనములు ఈశ్వరుని యొక్క ఆశీర్వాదాలు మీకందరికీ ఉండాలని ఈశ్వరుని స్మరిస్తూ ఈశ్వరుని ప్రార్థిస్తూ ఈ సభ ఇంతటితోటి ముగించటమే.
అంటే ఇతరులు నీకు ఫలానా వీళ్ళకి ఉపకారం చేస్తే భవిష్యత్తులో ఈ రకంగా మనకి వీళ్ళు ఉపకారపడతారని చేసుకుంటే భక్తి కాదు జ్ఞానం కాదు వ్యాపారం అని చెప్పారు. ఇది నియర్ ట్రేడ్. ఇది నియర్ ట్రేడ్ కానీ సుహృత్ అలా కాదు. వాడికి చేసే శక్తి ఉంది కాబట్టి చేస్తాడు. ఎవరి వాళ్ళు మనకి ఏదో చేస్తారని వీటికి చేయగలడు. వాడికి శక్తి వాడు చేయగల శక్తి ఉంది కాబట్టి చేస్తాడు. వాడు చేసిన చేయకుని మనసు అటు అడగదు ఇంకా. వాడు సుహృత్ వాడు మహావిష్ణు యొక్క దైకి పాత్ర. వాడు ఎవరు దైకి పాత్రలు అవుతాడు? మోక్షకారకుడు విష్ణు. వాడు ఎవరు మహావిష్ణు యొక్క దైకి వాడు ఎవడు సుహృత్తు పాత్ర అవుతాడు. రాబోయే మీటింగ్ దొడ్డిపెట్లకి 4 మైళ్ళ దూరంలో బూరిగిపల్లి అనే ఊరు ఉంది. ఆ బూరిగిపల్లిలో బెల్లం బాగుంటుంది. బెల్లం బూరిగిపల్లి అంటే బెల్లం చేస్తారు. ఊరంతా చెరుగుతాడు. వాళ్ళు ఎప్పుడైనా 4 సంవత్సరాలు నేను రమ్మంటున్నారు నేను వెళ్తలేదు. నేను రమ్మంటున్నాం వస్తాం అంటున్నారు. వాయిదాలు ఏం చేయాలి కానీ క్రీమ్ ఏదన్నారు మొన్న పాలకులు మంది అక్కడ వచ్చేవారు. మీరేం మాట్లాడారు? మీకు ఇష్టం లేకపోతే మాట్లాడటం మానేయండి, మమ్మల్ని చూసి వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే బూరిగిపల్లి వాళ్ళు మీ బంధువుల ఇంటికి మీరు ఎప్పుడైనా చూడటానికి వెళ్తున్నారు కదా రండి, మీరు మాట్లాడుతూ అరగంట గంట మాట్లాడండి లేకపోతే మమ్మల్ని చూసి వెళ్ళిపోండి అన్నారు చెప్పారు. అది శనివారం బూరిగిపల్లి వెళుతున్నాం. అది శనివారం మీరు కష్టపడి రావద్దు. ఇంకా రావద్దు అంటున్నారంటే దొడ్డిపెట్లకు కూడా ఇంకా 4 మైళ్ళ దూరం అది కెనాల్ రోడ్డు. అక్కడ పెద్ద కార్లు ఎక్కువ ఉండవు. మేము ఏ మాట పోషించుకోవడానికి వెళుతున్నాం. ఆడిన మాట తప్పకూడదు కాబట్టి మేము వెళుతున్నాం. అంటే మీరు అందరూ వచ్చి అక్కడికి వచ్చి ఇబ్బంది పడవద్దు. ఇప్పుడు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు బూరిగిపల్లి బెల్లం. అదేంటి బూరిగిపల్లి బెల్లం అంటే చాలా రుచిగా ఉంటుంది. అది దాన్ని బూరిగిపల్లి బెల్లం అంటారు. అక్కడ అంతా చెరుగు ఆ ఊరంతా చెరుగుతాం. అక్కడికి మీరు రావద్దు నేను వెళతాను. మీకు అర్థం కాదు. ఆ గ్రామస్తులు ఎవరో 10 మంది ఉంటారు. వాళ్ళు మాది గోష్ఠి అంటారు. అది ప్రవచనం కాదు. ఏదో గోష్ఠి వారి మీద మాట్లాడుకుంటాం వచ్చేస్తాం. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తర్వాత ఆదివారం మధ్యాహ్నం విజయదశమి. విజయదశమి రోజున ఏదో మీరు వస్తున్నారు హాల్ ఉంది. ఏదో హాల్ బుక్ చేశారు అక్కడ నరసాపురంలో. అది తెలగ కళ్యాణ మండపీలు అంటారు. తెలగ
కాలేజీలో
వైఎన్ కాలేజీ, అక్కడ భీమవరంలో నర్సాపురంలో వైఎన్ కాలేజీ ఉంది. ఆ వైఎన్ కాలేజీలో ఒక ఆడిటోరియం ఉంది. వైఎన్ కాలేజీ ఆవరణలో ఒక ఆడిటోరియం ఉంది. అది ఇదే స్టూడెంట్ మధ్యాహ్నం 2 గంటలకు. అదిగా మీరు నర్సాపురం రావచ్చు, బూడిది పని రాకూడదని కానీ వచ్చి ఇబ్బంది పడవద్దు. అక్కడ ప్రయాణాలకు కొంచెం ఇబ్బంది అని అంటే ఈ రెండు రాబోయే రెండు మీటింగ్లు రెండు ప్రవచనాలు తర్వాత విజయ రేషన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నవంబర్ 1 జిన్నూరు ప్రవచనం. నవంబర్ 1 జిన్నూరు ప్రవచనం. తర్వాత జూలై 9 దీపావళి. దీపావళిని మరుసటి రోజున గోవర్ధన్ గిరిస్తాడు. ఎవరు? స్వామివారు. తర్వాత జూలై 11 అదే జూలై 9 దీపావళి, జూలై 11 పాలక క్షత్రి కళ్యాణ మండపంలో మీటింగ్. జూలై 11
నవంబర్
జూలై 11 నవంబర్ 11 అక్టోబర్ 4 నవంబర్ 9 దీపావళి. నవంబర్ 9 శనివారం బూడిగపల్లి, వచ్చి ఆదివారం ఎక్కడ నరసాపురం. బూడిగపల్లి మీరు సేపటి రావద్దు. చిన్న కారు ఉన్న వాళ్ళు రావచ్చు, చిన్న కారులు ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. తర్వాత నవంబర్ 1 గిన్నూరు, నవంబర్ 9 దీపావళి, నవంబర్ 11 పాలకుల క్షత్రియ కళ్యాణ మండపం, నవంబర్ 11 తర్వాత నవంబర్ 15 జుగరపాలెం. మనం సూరమ్మ గారి జ్ఞాపకార్థం పెడుతున్నాం. నవంబర్ 15 జుగరపాలెం, తర్వాత నవంబర్ 18 తణుకు కళ్యాణ మండపంలో. నవంబర్ 18 తణుకు కళ్యాణ మండపం, తణుకు కళ్యాణ మండపంలో. భక్తులని మీకు అందరికీ ఈ సమాచారం తెలియపరచుకున్నాను. Thank you.